Moved.
And what is that?
Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwarah, Guru Sakshat Parabrahmam, Tasmai Shri Gurave Namaha. Guru Brahma, Guru Vishnu, Guru Devo Guru Sakshat Parabrahmam, Tasmai Shri Gurave Namaha. Dhyanamulam Gurumurtihi, Pujamulam Gurupadam, Mantramulam Guruvakyam, Mokshamulam Gurukrupa. Guru Brahma, Gurur Vishnu, Guru Devo Maheshwarah, Guru Sakshat Parabrahmam, Tasmai Shri Gurave Namaha.
Shri Gurave Namaha. Shri Nana Paramatma Namaha.
Thank you, Grishma. Yeah, Irozu మన హైదరాబాద్ డివోటీస్ అండి. వీళ్ళు కూడా బాగా ఓల్డ్ డివోటీస్ నాన్నగారికి. సాయి గారు చాలా మందికి తెలిసే ఉంటారు. సాయి గారు మిస్సెస్ నాగేశ్వరి అనమాట. ఎప్పుడు వచ్చినా కూడా ఇద్దరు కలిసే వస్తారు. సో జంటగానే కనిపిస్తూ ఉంటారు. సో ఈరోజు అంకుల్ మాట్లాడేశాక ఆంటీ కూడా కాసేపు మాట్లాడతారు. వాళ్ళు కూడా అంకుల్ కూడా ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆ స్పిరిచువల్ క్వెస్ట్ అది ఉండడం, చాలా మంది దగ్గరికి అంటే మార్గం చూపించడం కోసమని స్పిరిచువల్గా ఆయన చాలా అన్వేషణ చేయడం, తర్వాత ఫైనల్గా నాన్నగారు దొరికాక ఫైనల్ దొరికింది అని నాన్నగారిని చాలా గట్టిగా పట్టుకుని లైక్ ఫ్యామిలీ అంతా కూడా నాన్నగారు డివోటీస్. సో అంకుల్ తర్వాత కాసేపు ఆంటీ కూడా మాట్లాడతారు. సాయి గారు మీ జర్నీ చెప్పి నాన్నగారిని మీ నాన్నగారితో పరిచయం, తర్వాత మీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఎలా జరిగిందో చెప్పండి అంకుల్.
డిస్కనెక్ట్ అయినట్టున్నారు
అంకుల్.
ఓం శ్రీ నాన్న పరబ్రహ్మ స్వరూపే నమః. హలో, వినపడుతోందమ్మా? హలో,
వినపడుతోంది సాయి గారు.
అలా నాన్నగారు గురించి చెప్పటం అంటే నా దృష్టిలో అంత సులభమైన మాట కాదు. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారి అంబిక డెక్కన్ కానుకల్లో పనిచేస్తుంది అమ్మాయి, మా కాలనీలో ఉండేది, రామకృష్ణ మఠ్ల పరిచయం. ఆ అమ్మాయి ద్వారా శ్రీ నాన్నగారి దగ్గరికి ఒకసారి వెళ్దాము, మీరు చూద్దరు కానీ అంది. అంతకు ముందంతా రామకృష్ణ మఠం వివేకానంద వెళ్తుండేవాడిని కేంద్రానికి. ఏదో ఆ చిన్నప్పుడు 3వ క్లాస్ ఆ టైంలో రామకృష్ణ మఠం వెళ్ళేవాడిని మా తల్లిదండ్రులతో. అక్కడ రామకృష్ణ పరమహంస సినిమా చూపిస్తే చూశాను. అప్పుడు నేను చిన్నప్పుడే నాకు అట్లాంటి గురువు కావాలి అని అనుకునేవాడినమాట. అనుకుని తర్వాత ఇక మామూలుగా జీవితంలో రొటేషన్లో అట్లా ఇట్లా అయిపోయింది. ఎప్పుడైతే నేను కాలేజీ స్టడీస్ అయ్యి బిహెచ్ఏలో జాబ్ వచ్చిన తర్వాత నాకు అనిపించేది, అసలు వాట్ ఈజ్ గాడ్ టు సెర్చ్ ఆఫ్ ట్రూత్ గురించి అనిపించేది అన్నమాట. అప్పుడు నేను ఎందుకో రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళేవాడిని, కానీ ఆయన ఫిజికల్గా లేరు కదా, ఫిజికల్గా గురువు కావాలనే కోరిక కలిగేది అన్నమాట. ఆ ఫిజికల్ గురువు కోసం ఆ రామకృష్ణ మఠ స్వామీజీ ఒక ఆయన జితాత్మానందజీ మహారాజ్ అని ఉండేవాళ్ళు. ఆయన స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ ప్రిన్సిపాల్, నాతో చాలా క్లోజ్గా ఉంటుండేవాడు. అప్పుడు నేను అడిగాను అన్నమాట, నాకు ఫిజికల్ గురువు కావాలనిపిస్తూ ఉంది, నాకు ఏమన్నా మార్గం చెప్పగలరా అని. అంటే అక్కడ రామకృష్ణ మఠంలో పైన స్టాచ్యూ ఉంది రామకృష్ణ పరమహంసది, ఆయన ఏమన్నారంటే ఆ పైన ముసలాయన ఉన్నారు కదా, గో అండ్ ఆస్క్ హిమ్ అన్నారు. అనగానే అదేంటి ఆయన స్టాచ్యూగా ఉన్నారు కదా, ఇట్లా ఎట్లా ఇది ఆయన అడగమంటున్నారు, సరే చూద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం. ఆయన స్వామీజీలు అనేక సంవత్సరాల నుంచి మఠంలో ఉన్నారు కదా అని చెప్పి సరే అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తూ ప్రతిరోజు అడిగేవాడిని, నాకు ఒక సద్గురువు కావాలి. మళ్ళీ అక్కడ కండిషన్స్ అన్నమాట, ఆయనకి నీలాగా ఫ్యామిలీ హోల్డర్ అయి ఉండాలి, ఎందుకంటే ఫ్యామిలీ హోల్డర్ అవుతేనే అక్కడ కష్టం సుఖం మాది అర్థమవుతుంది, సన్యాసులు కాకపోతే అర్థం కాదు కదా అని అని అడుగుతూ ఉండేవాడిని. అట్లా కొద్ది రోజులు గడిచిన తర్వాత అంబిక ఏదో మాటల సందర్భంలో రమణ మహర్షి డివోటీ అండి, ఆయన ఇట్లా చాలా బాగుంటుంది వెళ్దాం అంకుల్ అంది. అంటే ఎక్కడమ్మా అంటే మధుర నగర్ అంది. సర్లే చూసొద్దాం ఒకసారి అని చెప్పి ఆ అమ్మాయితో, నేను రాజదూత్ ఉండేది అప్పుడు, ఈ సరే అని అమ్మాయితో కలిసి వచ్చా. రాగానే మధుర నగర్ హాల్లో కూర్చుని నాన్నగారు హాల్లో ఉన్నారు. ఆ హాల్ లోపల అందరూ ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు, నేను ఒకళ్ళిద్దరు మగవాళ్ళు ఉన్నారు. సరే చూశాను నాన్నగారిని, ఆయన నా వంక చూశారు, ఏం మాట్లాడలేదు. నేను ఆయన్ని అలా చూశాను, చూస్తే ఎవరు అన్నారు ఇలా ముందుకు రండి అంటే నాన్నగారు కూడా సరిగి చేశారు, వెళ్ళి కూర్చున్నాను ఆయన ముందర. కూర్చోగానే ఆయన అలా నా కళ్ళల్లో చూస్తున్నారు, ఇదేంటి ఇంత తదేకంగా నా కళ్ళల్లో చూస్తున్నారు అనిపించింది. ఏదో అలా చూస్తూ 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 ఉంటే నా హృదయంలో ఏదో కదిలికలు ఏర్పడుతున్నాయి. ఏంటి నాలో హృదయంలో ఉన్నటువంటి విషయాలన్నీ, అంటే కొన్ని సీక్రెట్లు అలా ఉంటాయి కదా, అట్లాంటివన్నీ ఆయనకి తెలిసిపోతున్నాయని ఒక భయం కలిగింది. తర్వాత అదేదో స్పందన అంటూ అనిపిస్తూ ఉంది, తేజస్సుగా అనిపిస్తూ ఉంది లోపల, నాకేం అర్థం కావట్లేదు, అదొక కొత్త స్థితిగా అనిపిస్తూ ఉంది. అది మెల్లిగా నేను ఈయన లాభం లేదు భయం వేస్తూ ఉందని చెప్పి తల దించేస్తాను, కళ్ళు దించుకున్నాను. దించుకుని ఒక నిమిషం ఆగిన తర్వాత మళ్ళా ఆయన వెనక చూస్తే స్మైలింగ్ ఫేస్ ఉంది, ఆ వెనకాల ఒక ఆరా కనిపించింది, గోల్డెన్ ఆరా. అది సింబుల్ ఏంటంటే నేను క్యాలెండర్లు కానీ పూర్వం వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు విని అది ఓన్లీ ఎన్లైట్మెంట్ పర్సన్స్గా గోల్డెన్ ఆరా ఉంటుందని తెలుసుకున్నాను. అది నాకు కనిపించింది. సో ఈయన మామూలు వ్యక్తి కాదు, సమ్ ఎన్లైట్మెంట్ పర్సను అని అనుకున్నాను. కానీ నా విషయాలన్నీ తెలుస్తూ ఉంది అనే ఒక ఇది దీంట్లో భావనలో నేనేం అనలేక కాసేపు కూర్చున్నాను. అలా కూర్చున్న తర్వాత వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు, నా గురించి ఆయన ఏం అడగలేదు, నేను ఏం చెప్పలేదు. తర్వాత కాసేపు ఆగిన తర్వాత ఆ అమ్మాయికి సరిగ్గా చేశా వెళ్దామా అని. ఇంకొక కాసేపు అంది, సరే అని అలాగే కాసేపు కూర్చుంటే ఎవరో వచ్చారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏదో జనరల్ టాపిక్ల మీద మాట్లాడారు, స్పిరిచువల్ టాక్స్ మాట్లాడారు. మెల్లిగా ఇక లెగిసి వచ్చేసారు. ఆ అమ్మాయి కూర్చుని, అంకుల్ ఎలా అనిపించిందండి, ఏమనిపించిందమ్మా, ముందల నా జీవితంలో నేను ఎప్పుడు భయపడలేదు ఎవరికి, ఈయన చూస్తే కళ్ళల్లో చూస్తే నా సీక్రెట్స్ అన్ని స్టడీ చేసేస్తున్నారనిపించింది అని అన్న. అయ్యో అంకుల్ అట్లాగా కాదు అంకుల్, ఆయన చూసినప్పుడు మీ లోపల వాసనలు ఉంటాయి, జన్మాంతర వాసనలు ఉంటాయి, అవి రిమూవ్ అవుతూ ఉంటాయి, అట్లాంటప్పుడు మీరు చూడాల్సింది అంది. సరేలే చూద్దాంలే నెక్స్ట్ టైం అనుకుని అలా వచ్చేసారు. మళ్ళా కొద్ది రోజులు అయిన తర్వాత నాన్నగారి గురించి వేరే వాళ్ళు కూడా చెప్పటం ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది బోధ గురువులు ఉంటారు, బాధ గురువులు ఉంటారు, అట్లాంటి గురువుల గురించి నేను అనుభవం ఉంది. సరే నాన్నగారి గురించి అంబికగా చెప్తా ఉంది ఒకటిను, నేను గోల్డెన్ ఆరా చూస్తాము ఇట్లాంటి మీద కొద్దిగా విశ్వాసం కలిగింది. అంతకుముందు అసలు నాన్నగారిని కలవకముందు నా లైఫ్ ఎట్లా ఉండిందంటే వారానికి ఒకసారి సినిమాలకు వెళ్ళటం, సరదాగా గడిపేయటంగా ఉండింది. కొంతకాలానికి నేను భావేద ధ్యానం అని ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ సెంటర్ ఉంది మహేష్ యోగిది, వాళ్ళది అటెండ్ అయ్యా. అటెండ్ అయ్యి వాళ్లతో బాగా తిరగటం వల్ల ఒకరోజు నేను యోగి ఆత్మకథ, బయోగ్రఫీ ఆఫ్ యోగి ఆత్మకథ చదివాను. ఇక అప్పటి నుంచి నాకేంటంటే హిమాలయ యోగిస్ని కలవాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి, ఆ మహిమల గురించి తెలుసుకోవాలి అని కోరిక కలిగింది. అది ఎట్లా అంటే నేను కొద్దిగా నాకు బయోగ్రఫీ హిస్టరీ చదవటం చిన్నప్పటి నుంచి అలవాటు. దాంట్లో జీసస్ క్రైస్ట్ గురించి, తర్వాత షిర్డీ సాయిబాబా గురించి, తర్వాత వీళ్ళు టిబెటిన్ యోగుల గురించి చదివేవాడిని. అరే మనకు కూడా మహిమలు నేర్చుకుంటే బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ వచ్చింది. అది స్పిరిచువాలిటీ యాక్చువల్గా కాదు, అది మహిమల గురించి వీటి గురించి తెలుసుకోవాలనిపించింది. అంటే ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ ఇట్లాంటివి ఉంటాయి. సరే అట్లాంటి మహేష్ మన దీనికి వాళ్ళంతా హిమాలయాస్లో ఉంటారు, ఒకసారి వెళ్ళాలను. అప్పటికే బీహెచ్ఎల్లో ఉద్యోగాలు, సరే ఎలాగల లీవ్ మొత్తానికి సంపాదించి ఒక 21 రోజులు హిమాలయస్ ఈ ఋషికేశ్ వెళ్ళిపోయాను మా ఫ్యామిలీ పర్మిషన్ తీసుకుని. అప్పుడు మాది ఫ్యామిలీ కంబైన్డ్ ఫ్యామిలీ ఉంది కాబట్టి పెద్ద రెస్పాన్సిబిలిటీ తక్కువ, అందుకని అక్కడికి వెళ్ళి 21 డేస్ హిమాలయస్లో ఉండి ఆ గుహల్లో ఎన్నో 200-300 సంవత్సరాల నుంచి తపస్సు చేసుకునే ఋషుల్ని వాళ్ళని కలిశాను. కలిసి వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, అంత జడలు కట్టి గోచి కట్టుకుని విభూతితో ఉంటూ ఉంటారు. ఆ గుహల్లో వెళ్ళటానికి కూడా భయం మాట. ఒక 2-3 కలిసి అక్కడ వెళ్ళా. వెళ్ళిన తర్వాత వాళ్ళు పలక మీద రాస్తే ప్రశ్నకి, నా గురువు కాదు మీరు ఉపదేశం ఇస్తారా అని అడిగాను. అడిగితే వాళ్ళు అన్నారు, నేను నీ గురువును కాదు, నీ గురువు నీ దగ్గరికి వస్తారన్నారు. సరే బాగానే ఉంది, మరి నన్ను నేను నా గురువుని నేను ఎలా గుర్తుపట్టాలి అని అడిగాను. లేదు నీకు తెలుస్తుంది, అది అనుభవపూర్వకంగా తెలుస్తుందిలే అని చెప్పారన్నమాట. హిందీలో రాశారన్నమాట వాళ్ళు లాంగ్వేజ్. తర్వాత ఇంకా లాభం లేదని 2-3 కలిశాను. వాళ్ళు 200-300 సంవత్సరాల నుంచి తపస్సు చేసుకునే యోగులు, అక్కడ పెద్ద పుల్లు అయ్యి వస్తుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఎక్కువగా రామాకండి ఇక్కడ అని చెప్పారన్నమాట. సరే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసేసి ఋషికేశ్లో కొద్ది రోజులు ఉండి తర్వాత మళ్ళీ ఇంకా హైదరాబాద్ వచ్చేసాను. వచ్చిన తర్వాత నల్లకుంట సావిత్రి మామ గారి ఇంటికి ఒకసారి ఏదో పని మీద వెళ్ళటం జరిగింది. వెళ్తే ఇలా నాన్నగారు కొద్ది రోజుల్లో వస్తారని తెలిసింది. తర్వాత అక్కడ ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా నేను ఈ ఇక్కడ శ్రీశైలం అడవుల్లో ఒక మహాయోగి ఉన్నారు, ఆయన వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆయన్ని అడిగానమాట, ఇలా నాకు గురువు కావాలండి అంటే, ఆయన అన్నారు, నేను కాదు నాయన, నీ గురువు నీ దగ్గరగా వస్తారు, నీ గురువు నేను ఉపదేశం ఇవ్వటం కరెక్ట్ కాదన్నారు. ఇదేంటి ఎవరు చూసినా ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు అనుకున్నా. సరే ఏదవుతే అయిందని చెప్పి నేను అన్నాను, మరి నేను నువ్వు ఒక మంత్రం పట్ల ఏదో ఒకటి దేవుడి నామాన్ని నేను జపిస్తాననుకోండి, దానివల్ల నాకేమైనా ఉపయోగం ఉంటుందా అన్న. హలో వినిపిస్తోందమ్మా?
వినిపిస్తాను సాయి గారు.
ఓకే. అయితే వాళ్ళు ఏమన్నారంటే, ఆ స్వామీజీ అన్నారు, నీ అంతటికి నువ్వు ఏదో ఒక దైవనామాన్ని పట్టుకుని జపిస్తాం వల్ల ఎలా ఉంటుందంటే, ఒక గన్లో తూటా వేసి కొడితే ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది, అదే తూటాన్ని నువ్వు చేత్తో విసిరితే ఎలా ఉంటుంది ఊహించుకో, ఇది అంతే అన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే గురుముహతాగా నేర్చుకున్నటువంటి ఆ ఉపదేశం ద్వారా వచ్చినటువంటి మంత్రానికిను మామూలుగా మనంతటికి మనం జపించేదానికి ఆయన డిఫరెన్స్ చెప్పారు. సరే అట్లా అయిపోయింది. ఇక ఎప్పుడు ఇది అవుతారా ఏంటా అనుకుంటే ఉండేవాడిని మళ్ళీ కలవటం. తర్వాత 1992లో, ఇది గోల్డెన్ డే అన్నమాట, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది నా లైఫ్లో. మళ్ళీ సెకండ్ టైము నాన్నగారు చెప్పారు కదా సావిత్రి మామగారు ఇలా వస్తున్నారని. అప్పుడు వాళ్ళ ఇంటికి, మన సరోజిని ఆంటీ ఇంటికి వెళ్ళాం నేను మా మిస్సెస్ కలిసి. ఎప్పుడు వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్తుంటాం. వెళ్తే అక్కడ నాన్నగారు కలిశారు. కలిసి నవ్వుతూ చూశారు. చూసి సరే అందరూ హాల్లో కూర్చున్నారు, అదేదో బర్త్డే అనుకుంటాను వాళ్ళ ఇంట్లో. సరే వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసాం, వచ్చాం. ఆ రోజు ఆయన చూపు అదంతా ఏదో ఒక మాదిరిగా ఆయన్ని వదిలిపెట్టకూడదు, ఆయనతోనే కలిసి తిరగాలి, ఆయన ఏదో ఒక తెలియని ఆకర్షణ బయలుదేరింది ఆయన దగ్గర. సరే అది అయిపోయింది. మళ్ళీ ఇక మీటింగ్ ఏదో పెట్టారు, మాట్లాడారు. అది నేను గురించి తను తాను తెలుసుకోవటం అనే సబ్జెక్టు, నేనెవరనే పుస్తకం చదవమన్నారు నాన్నగారు. తర్వాత ఫస్ట్ టైం నాన్నగారు ఏం చేశారంటే ఈ ఆళ్ళవార్ల బుక్కు ఒకటి, అంటే భక్తుల యొక్క స్టోరీస్ ఉంటుంది, అది ఒక బుక్ ఇచ్చారు. చాలా సంతోషంగా అది తీసుకున్నాను, వచ్చాను. వచ్చి కొద్ది రోజులు అయిన తర్వాత, ఇక తర్వాత కలవలేదు నేను. కొద్ది రోజులు అయిన తర్వాత ఎందుకో తపన వచ్చింది, ఆయన్ని చూడాలి, ఆయన్ని తెలుసుకోవాలి, ఆయన టీచింగ్స్ వినాలి అనే ఒక ఫీలింగ్ అనిపించింది. అది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది నాకు అర్థం కావట్లేదు, కానీ తపన చూడాలని. తర్వాత వేరే వాళ్ళు భక్తుల ద్వారా నాకు తెలిసింది ఏంటంటే అది మా ఇంటి ఎదురుగుండా. నా అదృష్టం ఏంటంటే అశోక్నగర్ చిక్కడపల్లిలో మా ఇల్లు, ఆ ఇంటి ఎదురుగుండా మన ఉషాగారి అక్క మద్రాసు పద్మ అంటారు మీరంతా, ఆ ఉండింది. అప్పుడు ఆమెతో పరిచయం ఏర్పడింది. వాళ్ళ ఇంటికి ఒకసారి నాన్నగారు వస్తారని, తర్వాత వస్తారని తెలిసింది. కానీ ఇంకేంటంటే ఈ ఒకరోజు ఈ నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో నాన్నగారు పొద్దున్న వస్తున్నారు సికింద్రాబాద్ స్టేషన్ అన్నారు. అనగానే తెలియగానే నాకు చాలా ఆనందం అనిపించింది. ఇక ఆ రోజు రాత్రి సరిగ్గా నిద్రపట్ల నాన్నగారు వస్తున్నారు చూడాలి, పొద్దున్నే చూడాలి, నాన్నగారిని తెలుసుకోవాలి ఆయన గురించి అని ఎక్కువ తపన ఉండింది. అలాగే నా మనసులో ఏమనుంది, రామకృష్ణ పరమహంస వివేకానందని టచ్ చేయగానే ఆయనకి ఒక విధమైనటువంటి అనుభూతి కలిగింది, దైవత్వం యొక్క వాల్యూస్ ఏంటో తెలిసింది, నాకు అలాంటి ఎవరైనా గురువులు ఇస్తే బాగుండును అనే ఒక ఫీలింగ్ ఒకప్పుడు అనిపించింది. అది గుర్తొచ్చింది. సర్లే మనకి అట్లాంటి గురువు ఎక్కడ దొరుకుతారులే అనుకుని మనసులో అనుకుని మామూలుగా టేక్ ఇట్ ఈజీగా ఉండి సరే ఇన్నెందుకు చూడాలి అనిపించింది. ఎప్పుడూ సాధారణంగా నేను ఎవరొచ్చినా స్టేషన్లకి వెళ్ళను, అట్లాంటిది రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. పొద్దున్న మూడింటికల్లా నా మెలకు వచ్చేసింది, కొద్ది కాసేపు అన్న పడుకున్నాను నల్తగా. ఇక తర్వాత మళ్ళీ ఇక లేచి ఎందుకో స్నానం చేసి వెళ్దాము, పవిత్రంగా వెళ్ళాలి గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు అనే ఫీలింగ్ ఎందుకు వచ్చింది. సరే అది అలా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఎలా జరుగుతుందో నాకు తెలియటం లేదు. సరే శుభ్రంగా తలక నీళ్ళు పోసుకుని చక్కగా డ్రెస్ చేసుకుని వైట్ డ్రెస్ అవి వేసుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే 4:30కే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి సిగ్నబడికి వెళ్తే ఇంకా కాసేపట్లో వస్తుంది, వాళ్ళు బిఫోర్ వస్తుంది ట్రైన్ అన్నారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. సాధారణంగా నాన్నగారిని రిసీవ్ చేసుకుంటాను భక్తులు కొంతమంది వస్తూ ఉంటారు. ఆ రోజు నాన్నగారి కోసం ఇంకా రాలేదు, లేట్ అయింది. లక్ష్మీ గారు లేట్ వస్తున్నారట్టు తెలిసింది. ఈ లోపల నాన్నగారు ట్రైన్ వచ్చింది ప్లాట్ఫారం మీద, నా కోచ్ తెలుసు కాబట్టి, పద్మగారు చెప్పారు కాబట్టి ఆ కోచ్ దగ్గరికి వెళ్ళిపోయి నాన్నగారిని ఇంకా రామచంద్రరాజు గారు ఎవరు వచ్చినట్టున్నారు సామాన్లు కింద సూట్కేసి తీసి చేతిలో పట్టుకుని కింద పెట్టింది. ఆయన ఎందుకు అలా చూశారు, ఎందుకు ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. కానీ ఆ సూట్ కేసు అక్కడ కింద పెట్టిన తర్వాత సాయి గారు అని ఎంతో ప్రేమగా పలకరించారు. కళ్ళల్లో ఇలా చూశారు. కళ్ళల్లో చూస్తుంటే ఒకసారి అనుభవం అయింది కాబట్టి ఇక భయం ఏం లేదు. చాలా సంతోషంగా నా బుగ్గల మీద రెండు చేతులు పెట్టి అన్నారు, సాయి గారు చాలా కష్టపడి వచ్చారండి మీరు, చాలా చలిలో, అంటే ఆ రోజు చలి ఎక్కువగా ఉంది, ఆ చలికాలం చాలా చలిగా ఉంది, అయితే చాలా చల్లగా ఉంది, ఇంత చలిలో మీరు ఇంత పొద్దున్న చాలా భక్తితో వచ్చారు సాయి గారు అని ఎంతో ప్రేమగా చూస్తున్నారు. ఆ చెయ్యి ఎప్పుడైతే నా బొగ్గల మీద పెట్టారో ఆ టచ్చి నాకు అర్థం కాలేదు. ఆ హృదయంలో ఒక పాల పొంగు ఉంటుంది, అలా పొంగి 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 ఒక విధమైనటువంటి శాంతి ఆనంద స్థితి మాట, అది మాటలతో చెప్పడానికి కుదరదు. అది ఒక ఆనంద స్థితి మాట, ఆ బ్లిస్ఫుల్ స్టేట్ అంటారు దాన్ని. అలా ఏదో అయిపోతా ఉంది, నేను ఉన్నాను అని తెలుస్తూ ఉంది, లోకం ఉంది అని తెలుస్తుంది, అన్నీ మసకగా అనిపిస్తుంది, లోపల ఆనంద స్థితి. ఇలా అయిపోతా ఉంది. ఇంకా ఒక్క సెకండ్ కన్నా ఆ ఆనంద స్థితి ఎక్కువ అవుతే కన్నా నా బాడీ కొలాప్స్ అయిపోతుంది అన్న థాట్ వచ్చింది. అదొక థాట్లెస్ స్టేటు, ఆనంద స్థితి, ఒక బ్లిస్ఫుల్ స్టేటు, అనంతంగా అంత విశ్వంలో అనంతంగా ఐక్యమయ్యే స్థితి. అది అది కరెక్ట్గా చెప్పడం కూడా రాదు, మాటలు రావు. అట్లాంటి స్థితి ఏర్పడింది. ఇంకా ఒక సెకండ్ ఎక్కువ అయితే బాడీ కొలాప్స్ అయిపోతుందని థాట్ వచ్చింది. ఇమ్మీడియట్గా నాన్నగారు చేయి తీసేసారు. తీసేసేటప్పటికి ఇంకా నా ఆ చేయి తీసిన ఫీలింగ్ కూడా అర్థమైంది. అప్పుడు అనిపించింది, మా బాబాయ్ ఈయన సామాన్యులు కాదు, నేనేదో అనుకున్నాను అని ఫీలింగ్ అయితే వచ్చింది. అప్పుడే రామకృష్ణ పరమహంస వివేకానందది నేను కోరుకున్నాను ఎప్పుడు, మరి ఈయనకి ఎట్లా తెలిసింది, నాకు ఆయన ఇచ్చారు అట్లాంటిది అనిపించింది. ఇక ఏం మాట్లాడినప్పుడు ఈ నాన్నగారు ఏం చేశారు, ఇమ్మీడియట్గా నన్ను మామూలు నార్మల్ స్టేట్కి తీసుకురావాలని అనుకుంటాను. ఇమ్మీడియట్గా అన్నారు, సాయి గారు ఇది పెట్టే సూట్ కేసు మారిపోయినట్టుందండి నాది, ఇలాంటిది ఇంకొకళ్ళు కూడా తీసుకొచ్చారు, ఒకవేళ మారిపోయిందో అని మామూలుగా వంగి ఆ సూట్ కేసు ఓపెన్ చేసి చూసుకుంటా నాదేనండి అన్నారు. అమ్మ బాబా ఈయన మాయ చేశారు అంటే అక్కడ నాకు ఇచ్చిన షాకు వల్ల నేను నిదానంగా నా నార్మల్ స్టేట్కి లైట్గా వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇక లక్ష్మి వీళ్ళందరూ వచ్చేసారు దీనికి, నాన్నగారిని కార్లో తీసుకెళ్ళి జూబ్లీ తీసుకెళ్తా అన్నారు. ఎక్కడికి వెళ్తున్నారంటే లక్ష్మి గారు ఇది మధురా నగర్, అప్పుడు మధురా నగర్ వెళ్తున్నారు అన్నారు. సరేలే అన్నాను. తర్వాత నాన్నగారిని అడిగాను అన్నమాట, సాయంత్రం రావచ్చా నాన్నగారు అంటే రండి రండి అన్నారు. అట్లా నాన్నగారితో ఒక అనుబంధం అక్కడ స్టార్ట్ అయింది నాన్నగారితో. ఇక అక్కడి నుంచి నా ప్రయాణం స్టార్ట్ అన్నమాట. 92 నుంచి ఎప్పుడు వెళ్ళినా కూడా నాన్నగారితో నేను నాగేశ్వరి కలవటం, తర్వాత భానుగారి పద్మ పరిచయం అయింది. ఆ పరిచయం అవుతాతో నా ప్రసాద్ గారు కొగుకొలలో చేస్తారు ఆయన, ప్రసాద్ గారు, పద్మ గారు, నేను, నాగేశ్వరి నాన్నగారి దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం. ఒక్కొక్కసారి ప్రసాద్ గారు నేను కలిసి జిన్నూరు నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం. నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి నాన్నగారు ఏం చేసేవాళ్ళు, పక్క ఊర్లో స్పీచెస్కి వెళ్తూ ఉండేవాళ్ళు. వెళ్తుంటే ఆయనతో పాటు నేనైతే సిటీలోనే పుట్టి పెరిగాను, హైదరాబాద్లోనే నా చదువులంతా హైదరాబాద్, కాబట్టి నాకు ఆ భీమవరం పాలకొల్లు అటు సైడ్ నాకు అస్సలు తెలియదు. అదంతా విచిత్రంగా ఉండేది నాకు, ఆ గ్రామాలు, ఆ పల్లెటూరులో చక్కగా చెరువులు, పచ్చని పొలాలు, ఇవన్నీ కూడా నాకు చాలా ఆనందంగా ఉండేది అన్నమాట. ఇక ఆయన నాన్నగారి దగ్గరికి వెళ్ళేటప్పటికి నాన్నగారు ఏంటి, ఇవాళ సాయంత్రం మధ్యాహ్నం పలానా కండవల్లి తర్వాత ఏదేదో పక్క ఊర్లు కూడా తెలియదు, స్పీచెస్ కి ఉన్నాయండి వెళ్తున్నాము అని అలాగే అండి అనుకున్నాం. తర్వాత ఆయనతో పాటు పాపం కారులో మమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళటము, ఇవన్నీ స్వీట్ మెమరీస్ మాట నాకు తీసుకెళ్ళటము. తర్వాత ఆయనతో సమానంగా డైనింగ్ టేబుల్ మీద పెట్టి అన్నం పెట్టు భోజనాలు చేయటము, ఇలా అన్నీ జరుగుతూ ఉండేవి. ఎక్కడికి వెళ్ళినా భక్తులు రకరకాలుగా వ్యక్తులు అందరు రావటము మాట్లాడటము ఇట్లా ఉండేది. తర్వాత అక్కడ నాకు వింత ఏమనిపించేదంటే ఈ కరెంటు లేకపోయిన పొలాల్లో కింద ఈ బియ్య బస్తాలు ఉన్నటువంటి గోను పట్టాలు కింద వేసేసి గడ్డేసి దాని మీద ఈ గోను పట్టాలు వేసేసి అక్కడ కూర్చోవటం, ఈ ట్రాక్టర్ బ్యాటరీస్ ఉంటాయి ఆ బ్యాటరీస్తో మైక్ పెట్టి పుంగాలంటే మైకులు మాటాయి అవి పెడితే స్పీకర్ పెట్టేస్తే నాన్నగారు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అక్కడ కూడా చాలామంది 100-200 మంది జనాలు వచ్చి కూర్చునేవాళ్ళు. చాలా అవన్నీ కొద్దిగా విచిత్రంగా ఉండేది. ఆ నేను అనే సబ్జెక్ట్ గురించి, భగవాన్ సబ్జెక్టు, ఐఎమ్ దట్ అని ఇట్లాంటివన్నీ నాకు కొద్దిగా అంత ఇదిగా ఉండేది కాదు, అర్థమయ్యేది కాదు. అప్పుడు ఈ సంజయ్ జూలీ సంధి గారు, తర్వాత జయ గారు, వీళ్ళ ద్వారా తెలుసుకుంటూ ఉండేవాడిని ఆ సబ్జెక్ట్ గురించి. పాపం వాళ్ళు కూడా ఎంతో ఓపిక్గా ప్రేమగా చెప్పేవాళ్ళు. తర్వాత మా మద్రాస్ పద్మగారు అయితే మా ఇంటి ఎదురుగుండా ఉంటాం, అది అదృష్టం. ఆమె ఒక మేము అనుకున్నామాట ఇలా సత్సంగం ఉంటే బాగుంటుంది అంటే, వాళ్ళు సిద్ధయ్య గారి ఇంట్లో చార్టెడ్ అకౌంట్ ఆయన, ఆయన ఇంట్లో పైన ఉండేవాళ్ళు మా ఇంటి ఎదురుగుండ. ఆమె అంది పెట్టుకుందాం సాయి గారు అంది, అలాగే పెట్టుకోవటం, అలాగే వాళ్ళ ఇంట్లో సత్సంగం జరిగేది. ఇక ఒకసారి నాన్నగారు పద్మగారి ఇంటికి రావటం జరిగింది. ఆ టైంలో మా ఇంట్లో మా మదరు ఈ కోమాలో ఉండింది, ఎందుకో అర్థం కాలేదు, చాలా రోజుల నుంచి చాలా సిక్ అయిపోయింది ఉండింది. నాన్నగారు పద్మగారి ఇంటికి వస్తే నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు అండి ఇట్లా మా మదరు ఇదైంది ఒకసారి రాగలరా, ఎందుకో ఆయన చూపు పడితే మా అమ్మ బాగుపడుతుంది, సిక్ నుంచి మామూలుగా స్థితికి వస్తుంది అనే భావనలో ఉండేవాడిని. సరే ఆయన అడగగానే అసలు ఏమి ఆలోచించకుండా పదండి సాయి గారు అన్నారు. స్టన్ అయిపోయింది. ఇక నాగేశ్వరికి గబగబ సరిగ్గా చేసి ఇలా వస్తున్నారని పైన నుంచి చెప్తే ఈమె గబగబ అంతా సర్దిపెట్టింది. లోపలికి వచ్చారు. మా మదర్ రూము వేరుగా ఉంది బెడ్రూమ్, అక్కడ ఎంత బెడ్ మీదే కదా లైట్ స్మెల్ అది వస్తుంది. వస్తున్నప్పుడు ఆయన్ని తీసుకొచ్చి పాప ఆయన ముక్కుకి గుడ్డ కూడా పెట్టుకోలేదు. నేను అన్నాను స్మెల్గా ఉందండి, ఆయన టవల్ ఉండేది పెట్టుకోండి అంటే నవ్వి ఇలా చెయ్యి వద్దు అన్నట్టు, ఏం అక్కర్లేదు అన్నట్టు సరిచేసి అలా కళ్ళల్లో చూశారు మా మమ్మదారి కళ్ళల్లో. అప్పుడు దాకా 3-4 రోజులు అస్సలు మాటలు లేవు. అట్లాంటిది ఆమె నాన్నగారు ఇంకా చూసింది, చూసి మెల్లింగా గొంతుకు సవరించుకుని మిమ్మల్ని ఎక్కడ చూశాను అన్నట్టు మెల్లింగా అంది. నాన్నగారు ఏమల్ల బ్లెస్ చేశారు. నాతో అన్నారు తగ్గిపోతుంది సాయి గారు, బాగైపోతుంది, ఏమి భయపడక్కర్లేదు అన్నారు. అది ఫస్ట్ స్టన్ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే అలా బెడ్ మీద ఉండి మాటలు లేక తిండి లేకుండా వ్యక్తి కొద్దిగా మాట్లాడగలిగింది. అప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. సరే ఇక అట్లా నాన్నగారు ఫస్ట్ టైం మా ఇంటికి రావటం, మా ఇంట్లో అడుగు పెడతాం, ఇదంతా చాలా వింతగాను చాలా ఇది అనిపించింది అన్నమాట, ఆనందం అనిపించింది. ఇక దాని తర్వాత ఆయన వెళ్ళిపోవటం జరిగింది. అప్పటి నుంచి నాన్నగారు సబ్జెక్ట్లో వింటూ ఉండేవాడిని. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నాన్నగారించి చెప్పాలంటే, ఇప్పుడు మీరు కొన్ని సంవత్సరాలు చూసిన నాన్నగారు వేరు, గతం ఆయన మేము 92 ఆ ప్రాంతాల్లో మేము నాన్నగారి దగ్గరికి వెళ్ళిన విధానం నాన్నగారు ఇది పద్ధతులు వేరుగా ఉండేవి. నాన్నగారు బిగినింగ్లో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు జిన్నూరు కెమెరా తీసుకెళ్ళా ఫోటో తీద్దాం, నాన్నగారు ఫోటో తీయటానికి ఒప్పుకునే వాళ్ళ, అంటే ఆయనకి ఫోటోలు తీయటం ఇష్టం ఉండేది కదా నాన్నగారికి. సరే పాద నమస్కారాలు చేద్దామంటే పాదాలు వద్దనేవాళ్ళు, వద్దు సాయి గారు వాళ్ళ పాద నమస్కారాలు వద్దనేవాడు. ఎందుకు వద్దనేవాళ్ళు నాకు అర్థమయ్యేది కాదు, కానీ పాద నమస్కారాలు ఎవరిని పాద నమస్కారాలు వద్దనేవాళ్ళు. అలా ఫస్ట్ టైం ఫోటోలు కానీ పాద నమస్కారాలు కానీ ఎలా లేదు. తర్వాత హైదరాబాద్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆయన ఇది మేము పద్మగారు మేమందరం అన్నవాళ్ళం ఏమన్నా ఒకసారి ఇక్కడ నాన్నగారు మీటింగ్ ఇంట్లోనే పెట్టుకుంటున్నారు, భక్తులు ఎక్కువ మంది అవుతున్నారు, రమణ కేంద్రం నల్లకుంటలో ఉంది, వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి ఈ ప్లేస్ తాగలేదు కాబట్టి ఒక మ్యారేజ్ హాల్ కానీ ఏదన్నా హాల్స్ ఫంక్షన్ హాల్స్ కానీ మనం తీసుకుందాము, తీసుకుని నాన్నగారితో చెప్పి మీటింగ్ పెట్టిద్దాము అంటే పద్మగారు అన్నారు, అలా కాదు సాయి గారు ఏది చెప్పినా నాన్నగారితో చెప్పి చేయాలి మనం అన్నారు. సరే అలాగని ఆమె అడిగింది నాన్నగారిని, అడిగితే ఆయన ఒప్పుకునేవాళ్ళు కాదు. ఎందుకు ఆయన ఏమనేవాళ్ళు అంటే, ఎందుకమ్మా మన గుళ్ళల్లో హాల్స్ ఉంటాయి కదా, మండపాలు ఉంటాయి కదా, అక్కడ కూర్చోదాం, అక్కడ సరిపోతుంది మనకి, ఇదంతా డబ్బులు ఎందుకు ఖర్చు పెడతాము, అది కాదు నాన్నగారండి మేమే చూసుకుంటామండి తలా కొద్దిగా అంటే, వద్దండి మీరు సంసారంలో ఉన్నారు మీకు ఖర్చులు ఉంటాయి, ఎందుకు అట్లాంటి వద్దండి మనకి ఆర్భాటాలు వద్దండి చాలా అని చాలా సింపుల్ లైఫ్ అయింది. అలాగే ఊరి నుంచి వచ్చేటప్పుడు మన హైదరాబాద్ రావాలంటే రైల్లో ఆయన మామూలు ఆర్డినరీ క్లాస్లోనూ స్లీపర్ కోచ్లోను వచ్చేవాళ్ళు, ఎండలు కానీ చలి కానీ ఉన్నా కూడా అట్లాంటి వెరీ వెరీ సింపుల్ మాట, అంత నిరాడంబరంగా ఉండేవాళ్ళు, ఎవరి దగ్గర ఏమీ తీసుకునేవాళ్ళు కాదు. మాకు చాలా ఇది అనిపించేది మాట, ఏది పళ్ళు అవి తీసుకెళ్ళినా కూడా అది ఎవరెవరికి ఏ పండు ఇవ్వాలో ఆ పండు అలా చేతుల మీదుగా వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. ఆ భక్తులు కూడా కోరికలు ఎలా ఉండేదంటే, నాన్నగారికి ఒకసారి స్టేషన్లో బొప్పాయికాయ బాగుంటుంది అని చెప్పి నేను ఇచ్చాను, ఇస్తే స్టేషన్లో ఊరికినే వేరే మన సాగర్ మామగారిని పిలిచి చేతిలో పెట్టారు. నేను ఆశ్చర్యపోయాను. ఆమె నేను అన్నా, మామగారు ఇదేంటి మీకు ఇచ్చారు పరమాల పిలిచి అంటే, సాయి గారు నేను పొరపాటున నేను ఇస్తే బాగుంటుంది అనుకున్నాను, ఆహా అంటే ఇలా అనుకుంటే కూడా జరుగుతుంది అని తెలిసిపోతుందని. తర్వాత ఇంకొకసారి అట్టిపళ్ళు ఏదో స్వీట్ బిస్కెట్లు ఏదో ఇచ్చాను, ఇస్తే మా అమ్మాయి అనుకుందంట, నాకు తెలియదు పనిమాలి పిలిచి నాన్నగారు మా అమ్మాయికి ఇచ్చారు. అప్పుడు మా అబ్బాయి అన్నాడనమాట, ఏంటి అట్లా అనుకుంటా తప్పు కదా ఆయనకి ఇచ్చిందంటే, ఊరికినే అనుకున్నాను. అట్లా ఏది అనుకున్నా అది ఆయన ఎదురుకుండా జరిగిపోయేది, కానీ ఒక్కటి కూడా తీసుకునేవాళ్ళు కాదు. ఇట్లా రకరకాల అనుభవాలు అనుభూతులు జరుగుతూ ఉండేవి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, నాన్నగారు ఎవరన్నా గృహప్రవేశాలు అయినప్పుడు పిలిచినప్పుడు వాళ్ళ పూజ గదిలోకి తీసుకెళ్ళేవాడు, తీసుకెళ్ళి కూర్చుంటే నాన్నగారిని కూర్చోమనేవాడు, ఆ పూలు అదే దేవుడికి పెట్టమనేవాడు. నాన్నగారు మనమమ్మ మన వైపు ఆ పువ్వు మన వైపు కనపడేదాకా దేవుడికి పెడతాం, కాడ అటువైపు పెడతాం దేవుడికి పెడతాం. నాన్నగారు తన చేతులతో కాడను ఎలా పట్టుకున్నారో అదో మన వైపు పెట్టేవాళ్ళు, పువ్వు ఫేసము అటువైపు పెట్టేవాళ్ళు, దేవుడి వైపు పెట్టేవాళ్ళు. ఇది ఆశ్చర్యంగా అనిపించేది అన్నమాట. నాన్నగారిని అడిగారు అదేంటంటే, అవునండి మనం దేవుడికి పెడుతున్నాం కాబట్టి దేవుడు చూడాలి కదా, అది మీరు చూస్తానికి పెట్టుకోవటం కాదు కదా అనేవాడు. అది కొద్దిగా నాకు ఇది అనిపించింది, ఆయన చెప్పింది కరెక్టే కదా, అది మనం చూసుకుంటానికి పెట్టుకుంటాను ఆయన చూస్తానికి పెట్టాలి కదా అని ఇది భావన కలిగింది. ఏది చేసినా ఆయన ఒక పద్ధతి ఒక ఇదిగా ఉండేది. ఆయనతో భోజనాలు చేసినప్పుడు కూడా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆయనకి ఎప్పుడు కూడా ఆయన సాత్వికంగా ఉండేది ఆహారం, మితాహారం ఉండేది, ఓన్లీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకునేవాళ్ళు. అంటే శాకాహార భోజనమే ఆయన లైక్ చేసేవాళ్ళు. అది కూడా లిమిట్గా ఉండేది. ఇక్కడ నేను ఒకసారి అనుకుని ఏదో చదువుతా ఉంటే, భగవాన్ పుస్తకాలు చదువుతూ ఉంటే నాకు అనిపించింది, భగవాన్ని ఒక భక్తుడు అడుగుతాడు, భగవాన్ మేము సంసారంలో ఉన్నాము, అనేక సాధక బాధలు ఉన్నాయి, మీరేమో ఒంటరి వాళ్ళు, మీకు ఆ బాధలు తెలియవు, మా సంసారంలో ఉండుంటే మీకు సంసారం ఉండుంటే తెలిసేది అన్నప్పుడు ఆయన నవ్వి ఊరుకుంటారన్నమాట. ఆ యొక్క థాట్ ఏదైతే ఉందో, మీరు సింగిల్గా ఉన్నారు, మేము సంసారంలో ఉన్నాము అన్న థాట్ ఏదైతే ఉందో, ఆ థాట్ నాకు అనిపించింది అన్నమాట. ఒకవేళ ఆ భక్తుడు ఆ కోరిక కోరబట్టి నాన్నగారు ఈ అవతారంలో ఈయన సంసారంలో ఉంటూ ఒక జ్ఞానిగా ఎలా ఉండొచ్చు అనేది మనకు చూపించారు అనిపించింది. అంటే సంసారంలో ఉంటే ఉంటూనే జ్ఞానిగా ఆయన సంసార బాధ్యతలు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళ ఇది అంతా కూడా ఆయన ఎక్కడ ఇది లేకుండా లోటు లేకుండా చూడటం, ఆ మర్యాదలు వీంకులు వచ్చినప్పుడు మర్యాదగా గేట్ దగ్గరికి వెళ్ళటము రావటము ఇట్లాంటివన్నీ నేను చూశాను అన్నమాట. అంటే ఇక్కడ మనకు భగవంతుడు జ్ఞానము పక్కన పెట్టిన కేవలం ఆయన జీవించిన విధానం, మిత భాషణం, ఊరక ఉండటము, అవసరం ఉంటేనే ఏదైనా కల్పించుకుని మాట్లాడటము లేకపోతే లేదు, ఇట్లాంటి ఆయన జీవన విధానమే ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు అనిపించింది. ఎక్కడైతే మామూలు సైన్స్ ఎండ్ అయిందో అక్కడ స్పిరిచువల్ సైన్స్ బిగిన్ అవుతుంది అనేది కొంతమంది రామకృష్ణ మఠంలో అంటూ ఉంటారు. అది నాకు నిజం అనిపించింది. ఎందుకంటే నాన్నగారి జీవన విధానం చూసినట్లయితే ఎక్కడికక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఇదిగా ఉండాలి అనేది నేను అబ్జర్వ్ చేసి నేర్చుకున్నాను. ఒకసారి నేను నాన్నగారిని అడిగానమాట, అసలు వాట్ ఈజ్ లైఫ్ అండి నాన్నగారు అండి అని అడిగితే, దైవత్వాన్ని తెలుసుకోవటమే అన్నాడు. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఇదేంటి నాన్నగారిని నేను లైఫ్ అంటే ఇట్లా మాట్లాడారు దైవత్వాన్ని తెలుసుకోవటం అని నేను నాన్నగారితో డిస్కస్ చేశాను. అసలు లైఫ్ అంటే బర్త్ టు డెత్ కదండి లైఫ్, ఇట్ ఈస్ ఎ జర్నీ కదా, దాని గురించి నేను అడిగాను అంటే, లేదు సాయి గారు, ఇది మీరు శరీరం వచ్చిందంటే దైవత్వం తెలుసుకోవటం కోసమే అన్నారు. సరే అప్పుడు నాకు అదే అర్థమైంది, సరే తర్వాత చూసుకోవచ్చు అని వదిలేశాను దాని గురించి. ఇట్లా నేను రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడిని నాన్నగారిని. అసలు నాకైతే కొంతమంది డౌటింగ్ థామస్ అనే పేరు కూడా బిరుదు ఇచ్చేసాడు నాన్నగారి దగ్గర. సరే అది ప్రేమతో ఇచ్చిన బిరుదే అది. తర్వాత నాన్నగారి దగ్గర కూడా ఒక అల్లరి పిల్లవాళ్ళలాగా నాన్నగారి దగ్గర తిరుగుతూ ఉండేవాడిని. ఆయన ఏమనేవాళ్ళు కాదు. ఏంటంటే ఒకసారి ఇట్లాగే ప్రశ్నలు అడుగుతా ఉంటే, నేను ఒకసారి అప్పుడు మధురా నగర్ నుంచి లక్ష్మీ గారు జూబ్లీస్ వెళ్ళిపోయారు, అక్కడ మీటింగ్లు జరుగుతూ ఉండే వాళ్ళ ఇంట్లో అందరు కూర్చొని సరదాగా అందరు భక్తులంతా కూడా మేము కలిసి ఉండిపోయేవాళ్ళం. చాలా గమ్మత్తులుగా ఉండేది నాకు ఎప్పుడు లైఫ్. అక్కడ మా రాజదూత్ మోటార్ సైకిల్ ఒక పుష్క విమానం లాగా ఉండేది. ఎప్పుడన్నా నాన్నగారు ఒకళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకొకళ్ళ ఇంటికి వెళ్తున్నారని తెలియగానే, డాక్టర్ రిషాద్ చిన్నది అప్పుడు మెడికల్ చదువుతూ ఉంది, ఆమె వచ్చినప్పుడు సాయిగారు బండి ఖాళీ ఉందా, నాన్నగారు పలానా చోట వెళ్తున్నారంటే సరే రామ్మా. అప్పుడు నేను నాగేశ్వరి ఉష ముగ్గురు కూర్చుని రాత్రుత్వ త్రిబుల్స్ మెయిన్ రోడ్ల మీద వెళ్ళిపోయేవాళ్ళం కాయ ఫాలో అవుతా. పోలీసు వాళ్ళు కూడా ఎవరు త్రిబుల్స్ పట్టుకునేవాళ్ళు కాదు, అట్లా వెళ్ళిపోయేవాళ్ళం. అన్ని గమ్మత్ గమ్మత్తు రోజుల మాట అది. ఎక్కడ మీటింగ్లైనా ఎవరన్నా ఇళ్ళకి వెళ్ళినా అక్కడ అందరు నాన్నగారుతో వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. అలా నేనేమో విచిత్రంగా చూసేవాడిని, ఏంటి అసలు నాన్నగారు వేరే వాళ్ళకి ఇంటికి వెళ్తుంటే ఇంతమంది బళ్ళ మీద కార్ల మీద వెళ్తే వాళ్ళకి ఇబ్బంది కదా, అది కరెక్ట్ కాదు కదా, మనం ఆహ్వానించలేదు కదా, ఇలా వెళ్ళిపోతారు ఏంటి అనుకునేవాడిని. ఒక్కొక్కసారి వెళ్ళేవాడిని, ఒక్కొక్కసారి వెళ్ళేవాడిని కాదు. ఆ దాని యొక్క అర్థం ఇప్పుడు నాకేం తెలుస్తుందంటే, ఈ ఉషా గారి ఈ డయాసిస్ ఇది సత్సంగం మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్కళ్ళు నాన్నగారితో వాళ్ళ అనుబంధాలు అనుభూతులు చెబుతుంటే మన టీచర్స్ రెగ్యులర్గా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు, మేము వెళ్ళలేకపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ సంగతులన్నీ ఈ డయాస్ ద్వారా మాకు అర్థమవుతాం. ఓహో ఇదా అప్పుడు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇది తెలుసుకున్నారా అని. అలాగే నేను కూడా ఈ కండబాలి ఈ ప్రసాద్ గారు నేను వెళ్ళినప్పుడు కొంతమంది భక్తులు వచ్చి నాన్నగారండి గుళ్ళల్లో విష్ణు సహస్రనామం చదువుతున్నాం రోజు అనేవాళ్ళు. అంటే చాలా మంచిదమ్మా, కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి, మీరు విష్ణు సహస్రనామం చదవండి మంచిదే, కానీ రూపాన్ని నామాన్ని లేకుండా ఆ తేజవంతమైనటువంటి ఆ తత్వాన్ని అర్థం చేసుకోండి. ఆ తత్వాన్ని అర్థం చేసుకోండి, భగవంతుడు అంటే రూపనామాలకు అతీతం అని చెప్పేవాళ్ళు. వాళ్ళు అలాగే చాలా భక్తిగా ప్రేమగా ఇది చేసుకుని వెళ్ళిపోయేవాడు. తర్వాత ఒకసారి నాన్నగారిని నేను ఏమన్నానంటే, నాన్నగారండి మీరు ఇలా హైదరాబాద్ వచ్చినప్పుడు మేము మిమ్మల్ని వదిలిపెట్టలేకుండా ఉన్నాం, మీ దగ్గర ఎప్పుడు వచ్చి కూర్చోవాలనిపిస్తుంది వినాలనిపిస్తుంది అంటే, నాన్నగారు అన్నారు గురువు దగ్గర ఒకటేనండి, గురువు యొక్క అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది, అది తప్ప మిగతాన్ని పర్వాలేదు, అది కూడా జయించాలండి అన్నారు. తర్వాత ఇంకొకసారి ఇంకొక సందర్భంలో ఎవరో భక్తులు మిమ్మల్ని వదిలి ఉండలేకుండా ఉన్నామంటే ఒకటే చెప్పారు, ఆయన చెయ్యి ఈ చర్మాన్ని పట్టుకుని గిచ్చినట్టు చర్మాన్ని పట్టుకుని నాన్నగారు అంటే ఈ యొక్క చర్మము మాంసము కండరాలు అనుకుంటున్నారా, ఈ దేహం ఉంటుంది వెళ్ళిపోతుంది కానీ లోపల ఉన్నటువంటి ఆ తత్వం ఈశ్వర తత్వం ఎప్పటికీ ఉంటుంది, ఆత్మగా చూసుకోండి, ఆత్మను తెలుసుకోవాలి. నాన్నగారితో మానసిక అనుబంధం, గురువుతో నాన్నగారు అన్నారు అక్కడ, మా గురువుతో మానసిక అనుబంధం పెంచుకోండి. గురువు గురువు అంటే ఎవరో కాదు, దేహాన్ని పట్టుకుని అలాడద్దు, లోపల ఉన్నటువంటి ఆత్మే మీకు తెలుస్తూ ఉంటుంది అన్నాడు. ఇంకొక సందర్భంలో నా దగ్గర సాయి గారు మీకు ఇన్నర్ వాయిస్ పనిచేస్తూ ఉంటుందండి అని అన్నారు. సరే ఇంకొకసారి నాన్నగారు సాయి గారు, అప్పుడు నేను రామకృష్ణ మఠంలో ఉపదేశం తీసుకున్నాను ఎప్పుడో, నాన్నగారు నన్ను ఈ నామం తీసుకున్నానండి నేను జపిస్తున్నాను అంటే, నాన్నగారు అన్నారు లేదు నాన్నగారు సాయి గారు అని అరుణాచల శివ అనుకోమని ఆయన ఉపదేశం చేశారు, మూడు సార్లు చెప్పారు. చెప్పి ఆయన అక్షరమాల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని ఆ హృదయంలో కలిసిపోయేలాగా చివరి ఆ రాగం అలా అనుకుంటూ ఉండాలి, అప్పుడు ఆ మూలం తెలుస్తుంది అన్నట్టు అనిపించింది ఆయన. అలా నా చేత పలికిచ్చి ఆ మూలం దగ్గరికి వెళ్ళేటట్టు చేశారు. అది ఉపదేశం జరిగింది అనుకోకుండా. అది నాకు అప్పుడు గుర్తొచ్చింది, అప్పుడు ఇలా హిమాలయ యోగీశ్ని అడిగాను కదా నాకు ఉపదేశం అని. అది ఈయన అడగకుండానే ఆయనంతటికి ఆయన కరుణతో ఇచ్చారు అనే ఒక ఫీలింగ్ అనిపించింది. ఇక తర్వాత నాన్నగారితో ఇందాక చెప్పాను కదా మీకు అనేక ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడిని. కొన్ని ప్రశ్నలు ఏంటంటే నాకు వచ్చిన డౌట్లు, కొన్నమ్మో ముసలమ్మలు వాళ్ళు వీళ్ళు వచ్చేవాళ్ళు పల్లెటూరు నుంచి అక్కడి నుంచి, సాయి గారు మీరు అడగండి బాగుంటుంది అంటే, మీరు అడగండి అమ్మా అంటే లేదు లేదు మీరు అడగండి, మీరు అడిగితే నేను మేము అడగలేము అనేవాడు. సరే అని చెప్పి వాళ్ళు అడిగిన ప్రశ్నలు నేను అడిగిన ప్రశ్నలు ఎక్కువ అవుతూ ఉండేది. ఎప్పుడు ప్రశ్నలు వస్తుంటే ఈ భక్తులు నాన్నగారి మటుకి ఎవరు ఏమనేవాళ్ళు కాదు, చెప్పేవాళ్ళు పాప. ఓసారి భక్తులు ఊరికినే మీరు ప్రశ్నలు అడుగుతున్నారు మాకేం బాగా అనిపిస్తలేదు, ఆయనంతటికి ఆయన వచ్చినటువంటి సబ్జెక్ట్ మేము రాసుకుంటున్నాము పుస్తకాలు. అప్పుడు ఏంటంటే నాన్నగారు దగ్గరికి ఒక వెళ్తున్నారంటే ఒక స్కూల్ పిల్లలు వెళ్ళినట్టు గబగబా పుస్తకం ఒకటి నీ పెన్ ఒకటి తీసుకుని వెళ్ళేవాళ్ళు. అట్లా ఉండేది. నేనేం పట్టుకెళ్ళేవాడిని కదా, నేను మామూలుగా వెళ్ళేవాడిని ఈయనేవాడిని. వాళ్ళు పాపం రాసుకునేవాళ్ళు. అంటే నాన్నగారు నోటమ్మట సహజంగా వచ్చే మాటలు దాన్ని స్పీచెస్లు తెలుసుకుంటూ రాసుకుంటూ ఉండేవాళ్ళు పాయింట్లు. వాళ్ళు సత్సంగాల్లో చెప్పుకుంటూ ఉండేవాళ్ళు, మామూలుగా కూడా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. నాన్నగారి దగ్గరికి వాళ్ళు వెళ్ళొచ్చారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే అవన్నీ చెప్తూ ఉంటే వింటూ ఉండేవాళ్ళు. అట్లా జరుగుతూ ఉండేది. నేను ఎక్కువ ఎక్కువ ప్రశ్నలు అడగటం ఈ డిస్టర్బెన్స్గా ఉండేది పాపం వాళ్ళకి. వాళ్ళు ఒకసారి నాకు వార్నింగ్ ఇచ్చారు, సాయి గారు మిమ్మల్ని చూస్తా అంటే నాతో అందరు క్లోజ్గా ఉండేవాళ్ళు పాప, అందరు మంచోళ్ళే పెద్దోళ్ళైనా కూడా. సాయి గారు మీరు ఊరికిన ప్రశ్నలు అడుగుతున్నారు మాకేం బాగోలేదు, ఈసారి ఊరికి నేను అడిగారంటే డిస్టర్బ్ చేస్తానంటే కొడతాను నేను అంది తెలిసిన వాళ్ళు అన్నారు, బాగా క్లోజ్గా ఉన్నాడు అంటే నేను నవ్వి సరేలేండి నేను అడగను ఇక్కడి నుంచి అన్నా. అనేటప్పటికీ అయిపోయింది. అది పొద్దున్న జరిగిన ఇన్సిడెంట్. మధ్యాహ్నం ఏమైంది, రెండింటికి మామూలుగా కూర్చున్నారు. ఆ హాల్లో ఒక మూల నేను కూర్చున్నాను. కూర్చుంటే నాన్నగారు అలా అందరు ఇంకా కాసేపు చూశారు. చూసిన తర్వాత ఇక నా కళ్ళల్లో చూసి అలా నవ్వుతూ, సాయి గారు ఏంటి ఇవాళ ఏం ప్రశ్నలు లేవా మీకు, ఏం అడగట్లేదేంటి అన్నారు. అంటే నేనన్నాను ఏం అడుగుతానండి రోజు అంటే, అలా కాదు సాయి గారు అడగండి, అడిగితేనే బాగుంటుంది కదా నేను ఆమె చెప్పగలుగుతా అన్నారు. అంటే అలా కాదండి, నేను అడగకపోవటానికి కారణం వేరే ఉందండి అని. పర్వాలేదు చెప్పండి ఏమైంది అన్న. అంటే నేను అన్నాను, నాన్నగారు నాకు పొద్దున్నే వార్నింగ్ వచ్చిందండి, నేను ప్రశ్న అడిగితే కొడతారు ఇవాళ, మీరు లేనప్పుడు చూసి కొడతారండి అనగానే నాన్నగారు భక్తులు కొంతమంది పకా పకా నవ్వారు. ఎవరైతే ఆ మాట నన్ను అన్నారో వాళ్ళు ఏమో కోపంగా చూశారు. నేను అన్నాను నాన్నగారు వాళ్ళ వెంక చూసి జోకిగా చెప్పాను సీరియస్ కాదులే అన్న. అంటే నాన్నగారు మటుకు అన్నారు, మీకే కాదు సాయి గారు మాకు వార్నింగ్లు వస్తుంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి, మేము కూడా మీరే కాదు అన్నారు. అనేటప్పటికీ నాకు చాలా సరదాగా బాగా ఇదిగా అందరు ఈజీగానే తీసుకున్నారు. తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సారీ చెప్పాను, ఏమనుకోద్దమ్మా ఊరికినే నవ్విస్తానికి అన్నాను అని చెప్పానమాట. అలా జరుగుతూ ఉండేది. ఒకసారి రిటైర్డ్ హెడ్ మాస్టర్ అంటే ఎవరు ఒక ఆయన వచ్చారు నాన్నగారి దగ్గరికి. వచ్చినప్పుడు ఆయన పెద్ద ఆయన అంటున్నారు, నాన్నగారు మీరు దైవాంశ సంబతులుగా నాకు అర్థమైపోయింది, నేను జ్ఞానం కావాలని వచ్చాను, మరి అదేదో నాకు ఇస్తే బాగుంటుంది, ఊరికి మళ్ళీ నేను తిరగాలంటే పెద్దవాడిని అవుతున్నాను కదా నాకు కష్టం, ఇక దాని మీద జోక్సే జోక్స్ నాన్నగారు. ఆయన కూడా ఊరుకోకుండా ఏదేదో ప్రశ్నలు అడుగుతున్నాడు మాట్లాడుతున్నాడు ఇది అయిపోతున్నారు. ఇక నవ్వలేక నవ్వలేక మా అందరికి కడుపులు నొప్పి వచ్చింది. నాన్నగారిని అపమానం చెప్పలేం కాబట్టి ఆయనకి చెప్పామన్నమాట, బాబు నువ్వు అడగద్దు మాకు చాలా కష్టంగా ఉంది కడుపులు నొప్పి వచ్చేస్తామని. అలా ఒక్కొక్కసారి చాలా సరదాగా హ్యూమరస్గా మాట్లాడుతూ ఉండేవాడు. ఇంకేంటంటే అక్కడ జూబ్లీస్ బంజారీలో సినిమా యాక్టర్లు వచ్చినప్పుడు ఆ సినిమా కబుర్లు చెప్తూ ఉండేవాడు, బిజినెస్ పీపుల్ వచ్చినప్పుడు బిజినెస్, డాక్టర్స్ వచ్చినప్పుడు డాక్టర్స్ వాళ్ళ విషయాలు మాట్లాడుతుండేది. నాకు అనిపించేది ఏ టాపిక్ ఉన్నా కూడా ఆ టాపిక్తో మర్చి అయిపోయి ఆయన మాట్లాడేవాడు, ఇది ఎలాగ సాధ్యం అనేది నేను ఒకసారి నాన్నగారిని అడిగా పర్సనల్గా. నాన్నగారు ఇది ఎలా సాధ్యం అంటే జ్ఞానం అంటే అదే సాయి గారు అన్నాడు. సరే అది అయిపోయింది, ఎక్కువ మాట్లాడలేదు దాంట్లో. ఒకసారి నాన్నగారిని నేను అడిగా, నాన్నగారండి అన్నీ ప్రారంభం ప్రకారం జరుగుతుందా అంటారు కదా, ఆ ప్రారంభం ప్రకారం జరిగేటప్పుడు ఇంకా నా ప్రయత్నం ఏముందండి, ఇంకా నేనేం చేయక్కర్లేదు కదా అన్న. అంటే నాన్నగారు అన్నారు అలా అప్పుడే లక్ష్మి మన మధుర నగర్ లక్ష్మి గారు భోజనం డైనింగ్ టేబుల్ మీద పెట్టి నాన్నగారిని భోజనానికి రమ్మన్నారు. అప్పుడు నాన్నగారు లెగుస్తూ అన్నారు, మీరు అన్నది కరెక్టే, ప్రారంభం ప్రకారం అన్నీ జరుగుతున్నాయి, కానీ మన ప్రయత్నం కూడా ఉంది సాయి గారు. ఇప్పుడు నాకు భోజనం పెట్టారు అక్కడ, ఇక్కడి నుంచి అక్కడికి నేను నడవాలి కదా, ఇది నా ప్రయత్నం. భోజనం మామూలుగా ప్రారంభం ప్రకారం దీని ఏ దీనికి ఏ టైం ప్రకారం రావాలో ఏ టైంకి ఏది జరగాలో అది జరిగి తీరుతుంది, కానీ ప్రయత్నం ఉంది కదా, ఇక్కడి నుంచి నేను అక్కడ నడవాలి కదా, అది ప్రయత్నం. అలాగే మీరు కూడా సాధనలో ప్రయత్నం ఉంటుంది అన్నారు. అలాగే సాధనలో ప్రయత్నం ఉంటుంది అన్నారు. హలో 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 వినపడుతుందండి?
వినిపిస్తుంది అంకుల్, చాలా క్లియర్ గా ఉంది.
నాకు ఫోన్ వచ్చింది అందుకని.
చాలా క్లియర్ గా ఉంది. మీకు ఫోన్ వస్తే ఊరికే స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయండి, అంటే మీ కాల్ కట్ చేసి కంటిన్యూ చేయండి.
అదే
అలాగే
కాల్ కట్ చేశాను. ఓకే ఒకసారి మధుర నగర్లో ఉన్నప్పుడు మాట, పాత రోజులు డైనింగ్ హాల్ దగ్గర అదేమో ప్రారంభం గురించి చెప్పేశారు, అర్థమైపోయింది. తర్వాత ఇంకొకసారి ఏమైందంటే నాన్నగారు భోంచేస్తున్నారు, చాలా దూరంగా ఉన్నారు నాకు, ఉన్నారు నా పక్కన ఒకళ్ళు ఎవరో కూర్చున్నారు. నేను ఊరుకోకుండా లౌకికమైన విషయాలు మాట్లాడుతూ ఒక వ్యక్తి గురించి ఆయనలో ఉన్న బలహీనతలు ఏదో ఉంటే దాని గురించి నేనేదో ఇలా నాకు తెలిసింది ఈ మధ్య పలానా ఆయన ఇట్లా అంట కదా అని నేను ఆయన గురించి చెడుగా మాట్లాడుతున్నా, విమర్శగా అతని గురించి చెప్తున్నాను పక్కతనితో. అప్పుడు నాన్నగారు చాలా దూరంగా ఉన్నారు, నేను చాలా నిదానంగా మాట్లాడుతున్నాను. మరి ఏమైందో నాన్నగారు తల తిప్పకుండానే సాయి గారు అన్నారు. ఉలిక్కి పడ్డాను. ఏం నాన్నగారు అన్న, చేత్తో ఊరికిన సరిగి చేశారు, దిగిరి రమ్మని వెళ్ళాను. అక్కడ నాకు తప్పు అర్థమవుతుంది, ఇతరుల యొక్క విమర్శలు ఇలాంటివి చేయకూడదు కదా, ఇతరుల బలహీనతలు మనకెందుకు అనే భావన ఆ టైంలో వచ్చేసింది. నాన్నగారు ఏమంటారన్న భయం కూడా వచ్చింది. దగ్గరికి వెళ్ళాను, దగ్గరికి వెళ్తే ఇంకా దగ్గర రమ్మన్నారు. భోజనం తింటాం ఆఫ్ చేసి నా ఇంక కళ్ళల్లో చూసి నా పొట్టని అలా నిమిరారు. నిమిరితే నాకు అలా ఊరికే ఎందుకు నిమురుతున్నారు, ఏం చేస్తున్నారు నాకేం అర్థం కాలే. నేను ఏం మాట్లాడలేకపోయాను, నేను ఏం ప్రశ్న, ఎందుకంటే నేను తప్పు అనేది నాకు అర్థమైంది కాబట్టి నేను మాట్లాడే స్థితిలో లేను, సైలెంట్ అయిపోయాను. ఆయన కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఒక 2 నిమిషాలు నిమిరి, సరే ఇప్పుడు వెళ్ళి కూర్చోండి సాయి గారు అన్న. అక్కడ ఏంటంటే ఇంకా చాలే అన్నట్టు అనిపించినట్టుంది నాకు, వెళ్ళి కూర్చున్నాను. మళ్ళా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరిని గురించి కానీ ఈ చెడుగా చెప్పటం, వేరే వాళ్ళ గురించి అనవసరంగా జోక్యాలు అయ్యి తగ్గిపోయింది. అంటే గురువులు ఎప్పుడు ఏది చేస్తారో మనకు తెలియదు, అది అలా భావన నాకు కలిగింది. ఇంకొకసారి నేను నాగేశ్వరి ఉన్నాము, సాయంత్రం వరకు కూర్చున్నాము పొద్దున్న ఇల్లినోళ్ళం మధుర నగర్లోనే, అప్పుడు పాత రోజుల్లోనే కూర్చుని సాయంత్రం నాన్నగారు భోజనానికి లేచారు. ఇక మనం చీకటి పడిపోతుంది, అక్కడి నుంచి అశోక్ నగర్ ప్రయాణం మోటార్ సైకిల్ మీద రావాలని చెప్పి బయలుదేరాం. బయలుదేరి నాన్నగారితో చెప్పారన్నమాట, నాన్నగారండి ఇట్లా మేము వెళ్తామండి ఇంటికి, చాలా టైం అయిపోయిందని సరే అని అనుకున్నాము. ఇద్దరం బయటికి వెళ్తుంటే గుమ్మం దగ్గరికి వెళ్ళగానే నాన్నగారు సాయి గారు అన్నారు. అనగానే వెనక్కి తిరిగా ఇద్దరం. ఏంటి నాన్నగారు అంటే కొద్దిగా ఆగండి అన్నారు. సరే మళ్ళీ వెనక్కి వచ్చి నిలబడ్డాం. నిలబడ్డ తర్వాత అట్లా మేము నిలబడే ఉన్నాం ఎంత ఒక 5 నిమిషాలు. ఆయన భోంచేస్తున్నారు మాకు ఆ మాట అనేసి ఆయన ఏం మాట్లాడతలేరు భోంచేస్తున్నారు. ఇక అడిగే స్థితిలు మాకు లేదు ఎందుకు ఏమిటి అనేది. ఆయన భోజనం అయిపోయిన తర్వాత అవుతా ఉంది, ఒక 5 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు మా ఇంక చూసి ఇప్పుడు వెళ్ళండి అన్నారు. సరే బయలుదేరి మీ ఇద్దరు రాజ్దూత్ మీద ఆ కాలనీ దాటి మెయిన్ రోడ్డు దగ్గరికి వస్తున్నాం. ఆ ఎక్స్ రోడ్డు దగ్గర అంతకు ముందే జస్ట్ 5 మినిట్స్ ముందలే యాక్సిడెంట్ జరిగిందంట. అంటే నాన్నగారు అది గ్రహించి ఆ టైంలో మేము ఉండుంటే మాకేమన్నా జరిగేదమ్ము మరి, అందుకని ఇట్లా జరిగింది అనేది నాకు అర్థమైంది. అప్పుడు ఇట్లా కూడా ఉందా నాన్నగారు అనే ఆలోచన వచ్చింది. ఇట్లా రకరకాల ఈ మహిమలు ఇవన్నీ కాదు, ఆయన ఎప్పుడు మహిమలకు ఇంపార్టెంట్ ఇచ్చేవాడు కాదు. అందుకని మేము కూడా ఎవరికి నాన్నగారి గురించి ఎవరితోనో చెప్తే వాళ్ళు అనేవాళ్ళు మీ గురుగారి దగ్గరికి వస్తే మాకు ఇట్లా జరుగుతుందా, మా అమ్మాయి పెళ్ళి అవుతుందా, ఇట్లా చెప్తారా ఏమన్నా అని. నేను అనేవాడిని అవన్నీ చెప్పారండి, అది రమణ మహర్షి ఫిలాసఫీ అంటే ఇట్లా పూజలు ఇవన్నీ ఉండవు, మన ఖర్చులు ఏం లేదు, ఆధ్యాత్మికంగా నూమర నా మతాల గురించి అన్నిటి గురించి అతీతమైనటువంటి ఆ దైవత్వాన్ని గురించి బోధిస్తారు, విగ్రహాల తల్లులు ఇవన్నీ చెప్పరు ఏమి చెప్పరు ఆయన అన్నారు. అలాగా అనేవాళ్ళు. సరే అట్లా ఒక్కొక్కరి దగ్గర భక్తుల దగ్గర అనుభవాలు అట్లా ఉండేది. ఒకసారి నాకు ఎక్కువగా నా డబ్బులు ఇన్వాల్వ్మెంట్ తక్కువ, అంటే డబ్బులు లెక్క పెడతాం కానీ ఖర్చులు చేయటం కానీ ఇట్లాంటివన్నీ ఏదో చిల్లరగా మా సినిమాలకి అట్లాంటికి వెళ్ళినప్పుడు డబ్బులు ఏదో కొద్ది జేబులు పెట్టుకోండి కానీ నాకు ఎక్కువ పెద్ద కట్టలు లెక్క పెడతాం ఇవన్నీ రాదు. ఒకసారి నాన్నగారు ఏం చేశారు, దిన్నూరులో ఒక డబ్బులు కట్ట తీసుకొచ్చి నా చేతిలో పెట్టి, సాయి గారు మీరు హైదరాబాద్ వెళ్తున్నారు కదా, ఇట్లా మా మన్నవాడికి టీవీఎస్ స్కూటీ ఒకటి ఇవ్వండి, వాడికి ఆయనకి విప్రోలో జాబ్ వచ్చింది, జాబ్ చేస్తున్నారు, ఇప్పుడు మీరు వెళ్ళి కొనిస్తారా అన్నారు. నాకు భయం వేసింది, ఇదేంటి ఇంత డబ్బు నేను రైల్లో పెట్టుకుని వెళ్ళటం ఏంటి, అక్కడికి వెళ్ళాము ఆయన్ని అంటే కొనివ్వచ్చు తీసుకెళ్తాను కానీ ఈ డబ్బులు ఈ లెక్కలు చూస్తారు అని నాకు కొద్దిగా ఇది అనిపించింది. ఎక్కువగా డబ్బుల విషయాల్లో నేను అంత కల్పించుకునేవాడిని కాదు, నాగేశ్వరే చూసుకుంటూ ఉండేది. సరే ఇక నాన్నగారు ఏమనలేను కదా నేను, సరే తీసుకున్నా తీసుకుని లెక్క పెట్టుకోండి అన్నారు. నేను ఆయన ఎదురుకుంటే లెక్క పెడుతున్నా ఏంటి నాకు రాదని సంగతి ఆయన తెలిసిపోతుంది అనుకుని సరే బలవంతంగా కొద్ది కొద్దిగా లెక్క పెట్టి చూసి సరిగ్గానే ఉంది, అదేం లెక్క పెడతాం సాయి గారు అని మళ్ళీ ఆయన లెక్క పెట్టారు తీసి, సరిగ్గా ఉంటండి ఉంచండి అన్నారు. జాగ్రత్తగా కవర్లో పెట్టి జాగ్రత్తగా నాగేశ్వరించి మొత్తానికి తీసుకొచ్చి తర్వాత నేను అన్నానమాట నాన్నగారితో, నాన్నగారు అదేంటి నాన్నగారు అండి ఆయన విప్రోలో జాబ్ వచ్చింది టీవీఎస్ స్కూటీ అంటే హైదరాబాద్లో బాగుండదేమో అని నాన్నగారు అండి అని. లేదండి పిల్లలు కదా స్పీడ్గా అయ్యి వెళ్తారము, మొదట ఇది కొనిద్దాంలేండి తర్వాత చూద్దాంలేండి అన్నారు. సరే మీ ఇష్టం నాన్నగారు. అట్లా అయిపోయింది. తర్వాత వాళ్ళ మనవడు దగ్గరికి వెళ్ళటము ఆయన కలవటం అవన్నీ జరిగింది కొనివ్వటం. ఒకసారి నాకు హార్ట్ ఆపరేషన్ అయిందన్నమాట. ఆపరేషన్ ఆ టైంలో నాన్నగారిని కలుస్తాను, నాన్నగారు అన్నారు చేసుకోండి మంచిది కదా అన్నారు. అంటే సరే ఎట్లాగా నాకు కొద్ది భయం ఎక్కువ, ఇంజక్షన్ తీసుకుంటానికే భయపడేవాడిని, అట్లాంటిది హార్ట్ ఆపరేషన్ అంటే కొద్దిగా భయం అనిపించింది. ఇక ఆ రోజులు దగ్గరికి వస్తున్నాయి, వస్తుంటే 2 డేస్ నుంచి ఎవరు చెప్పలేనంత ఇది ఏంటంటే నాకు ఆశ్చర్యం, ఒక మగత స్థితిలాగా ఉండింది నాకు. ఆపరేషన్ అంటే భయం లేదు, ఏమి లేదు, అన్ని దానంతటికి అది జరిగిపోతా ఉంది. వీళ్ళంతా ఏర్పాట్లు, నాగేశ్వరి మా అబ్బామృదలంతా ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు. అన్ని ఆటోమేటిక్ అలా అలా జరిగిపోయింది. ఒక సినిమాలాగా అయిపోయింది. ఆపరేషన్ అయింది, ఇంటికి వచ్చాను, ఇది జరిగింది. అప్పుడు నాన్నగారిని అడిగాను, ఏంటంటే ఇట్లా ఉండింది అంటే ఏం అనలేదు మాట, నవ్వు ఊరుకున్నారు. అంటే అక్కడ ఏం అర్థమైంది అంటే నాన్నగారి గ్రేస్ అంత ఇదిగా పనిచేసింది. ఓసారి నేను ఎందుకు ఎప్పుడు నాన్నగారు కాళ్ళలో తిరుగుతున్నారు పొరపాటున మాట, నాన్నగారు ఆటో ఎక్కితే ఎలా ఉంటుంది అనుకున్నా. అలా 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 పిచ్చి ఆలోచన అనిపించింది. కానీ ఒకసారి ఎవరో నాన్నగారిని అన్న స్థలం కొనుక్కున్నామని తీసుకెళ్ళి ఏదో కారు చెడిపోయింది ఏదో, సావిత్రి మామగారును నాన్నగారు ఆటోలో వాళ్ళ ఇంటికి వచ్చారన్నమాట. నాకు స్టన్ అనిపించింది, ఏంటో ఇట్లా ఎందుకు అనిపించిందా ఆ భావన అనిపించింది. అంటే మనం అనుకోగానే జరగటం కాదు. అట్లా నాన్నగారు ఏంటంటే ఎట్లాంటి స్థితినన్నా ఆయన యాక్సెప్ట్ చేసి అంగీకరించేవాళ్ళు అన్నమాట. ఇలాగే ఉండాలి నా జీవితం అని ఎప్పుడు అనుకునేవాళ్ళు కాదు. ఇంకొకసారి తిరుణమలై వెళ్ళినప్పుడు అక్కడ మేమంతా కూర్చున్నప్పుడు హాల్లో, భగవాన్ యువతల హాల్లో ఒక సాధువు వచ్చారు. నాన్నగారు, మేము నాన్నగారు అప్పటికి ఒక 10-15 మంది ఉన్నాం నాన్నగారు చుట్టూరు. భగవాన్ గురించి ఏదైనా విషయాలు చెప్తారు, సత్సంగం జరుగుతుంది కదా అని మేము కూర్చుంటే ఆయన వచ్చి రమణ మహర్షి గురించి ఆయన తెలిసిన విషయాలు, తెలియని విషయాలు ఏవో చెప్తున్నారు. అవన్నీ మాకు తెలుసు, నాన్నగారికి తెలుసు. అయినా కూడా ఓపిగ్గా అలాగాయండి అలాగాయండి అని ఆయన విన్నప్పుడు మాకు ఎలాగో అనిపించేది మాట. ఏంటి ఎప్పుడు వెళ్తారా ఈయన అనిపించేది మాట. అంతా అయిపోయిన తర్వాత నాన్నగారితో నేను అన్నానమాట, అదేంటి నాన్నగారు మనకి ఎన్ని తెలుసు కదా, మాకైతే చాలా టెన్షన్ తొందరగా వెళ్ళటం లేదు అనిపించిందంటే నాన్నగారు అన్నారు, సహనం ఉండాలి సాయి గారు, సహనం చాలా ఇంపార్టెంట్ భక్తి మార్గంలో. వాళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అందుకని వినాలండి. ఎప్పుడు ఎవరన్నా చెప్తుంటే అండి, ఏదన్నా విషయాలు చెప్తుంటే మనం వింటాం, అలవాటు చేసుకోవాలండి. ఎంత సహనం ఉంటే అంత మంచిది సాయి గారు అన్నారు. అప్పుడు సరే ఇంకేమంటాం ఆయన్ని, సరే అలా వదిలేసాం దాని గురించి. తర్వాత ఇంకొకసారి మేము అనుకోకుండా మా పిల్లల క్రిస్మస్ సెలవులు అని చెప్పి ఇది తిరుణమ్మలు వెళ్ళాం. అప్పుడు ఆంధ్ర ఆశ్రమం ఉండేది. ఆంధ్ర ఆశ్రమంలో ఈ క్రిస్మస్ వేడుకలకి ముందు రోజు 24 ముందు రోజు అప్పుడు డాక్టర్ ఉషా కూడా ఉన్నట్టుంది, అందరం ఉన్నాము. అప్పుడు నాన్నగారి దగ్గరికి ఫారినర్స్ అంతా వచ్చి నాన్నగారి దగ్గర కూర్చున్నవాళ్ళు. అక్కడ నాన్నగారు మామూలుగా మాటలు చెప్పేవాళ్ళు, ఫారినర్స్కి ఆ లాంగ్వేజ్ అర్థం కాకపోయినా కూడా కూర్చునేవాళ్ళు వచ్చి. నేను వాళ్ళని అడిగాను అనమాట, మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కదా, మీరు ఏమనుకుని వచ్చి కూర్చుంటారు ఇక్కడ అంటే, మాకు అక్కడ ఆయన దగ్గర కూర్చుంటే మా క్వశ్చన్స్ ఆన్సర్స్ వచ్చేస్తుంటాయి, మాకు ఒక బ్లిస్ఫుల్ స్టేట్ ఉంటుంది, అది మాకు చాలా బాగా అనిపిస్తుంది అని వాళ్ళు అనేవాళ్ళు. ఓహో అలాగా అనుకునేవాడిని. తర్వాత ఆయనతో పిల్లలతో ఫోటోలు తీయటం, అంటే భక్తులు ఫోటోలు ఇష్టం లేకపోయినా భక్తుల యొక్క ప్రోద్బలానికి స్వీట్ మెమరీస్ కోసం మేము ఫోటోలు ఒప్పించి తీసుకున్నాం అన్నమాట. ఆ ఫోటోలు నాన్నగారు చిన్నపిల్లలందరినీ కలిపి ఫోటో తీయటం అందరినీ తీశాను. తర్వాత భక్తులతో కూడా ఫోటో తీశానమాట. అట్లా జరిగింది, చాలా బాగుండేది. తర్వాత ఇంకోసారి తిరుణమ్మలై నాన్నగారితో వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఆ చుట్టుపక్కల జిన్నూరు చుట్టుపక్కల నుంచి విలేజెస్లో కొంతమంది రైతులు వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చారు. వచ్చి ఈ చుట్టూరా ఈ అరవింద ఆశ్రము చిదంబరం వీటికి వెళ్ళాలని వాళ్ళు ప్లాన్. చిదంబరం అవన్నీ వెళ్ళాలని వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఏం చేశారు, నాన్నగారిని అడిగారు. వేరే భక్తులను అడిగితే ఎవరికి వాళ్ళు వెళ్ళను అంటున్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే బస్సు మాట్లాడుకున్నారు, వాళ్ళు అవన్నీ చూపిస్తానికి ఒక తోడు కావాలి. వాళ్ళంతా అక్కడ తమిళ్ అయ్యి లాంగ్వేజ్, నాకు తమిళ్ వచ్చు. అది కాకుండా ఎందుకో వాళ్ళకి నేనైతే బాగా ఆర్గనైజింగ్ చేయగలను, మాట్లాడగలను అనే ఒక నమ్మకం వాళ్ళలో ఒకళ్ళిద్దరికి కలిగింది. సంధ్యక్క గారు కూడా వచ్చి నా దగ్గరికి వచ్చి, సాయి గారు మీరు వెళ్ళండి అన్న. అదేంటమ్మా, నేను బిహెచ్ఎల్ సెలవు పెట్టి వచ్చాను, ఉన్న మూడు నాలుగు రోజులు నాన్నగారితో గడపాలని వచ్చాను, మరి ఒక రోజంతా నాకు నాన్నగారితో దూరం అయిపోతాను కదా అంటే, ఇక పాప ఏం మాట్లాడలేక నాన్నగారి నేను ఇంటలేదని నాన్నగారితో చెప్పింది. నాన్నగారు ఏమన్నారంటే పనిమాల పిలిచారు, పిలిచి నాకు చెప్పారు అన్నమాట, ఇలా వెళ్ళండి సాయి గారు అంటే. నేనన్నాను, నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తానండి, 24 గంటలు నేను మిమ్మల్ని వదిలి ఉండాలంటే కష్టమే కదండి అంటే, అలా కాదు సాయి గారు, నేను ఉంటాను కదా, రేపు ఉంటాను, ఎల్లుండి ఉంటాను కదా, మీరు వద్దురు కానీ, మీరు అయితే వాళ్ళు పిలుస్తున్నారు కదా. ఒకటి గుర్తుంచుకోండి సాయి గారు, ఎవరికైనా సహాయం మీ ద్వారా అయ్యేటట్లుంటే, మీకు ఆ కెపాసిటీ ఉన్నప్పుడు మీరు తప్పకుండా చేస్తాం మంచిది, అది మీకే మంచిది. మీరు చేసిన సహాయం మీరే పొందుతారు తర్వాత, అది ఎక్కడికి పోదు మనం చేసే సహాయం, అది గుర్తుంచుకోండి సాయి గారు. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి అడుగుతున్నారు మిమ్మల్ని. ఇదైతే నా ఉద్దేశం, మరి మీ ఇష్టం సాయి గారు అని. ఇక మీ ఇష్టం అనగానే ఇంకా నేనేం అనగలను, సరేనండి మీరు చెప్తున్నారు కదా వెళ్తాను సాయి నాన్నగారు అన్న. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ టూర్లో అక్కడ ఇక్కడ తిరిగేటప్పుడు, నేనేమో మా ఫాదరు పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, ఆయన మమ్మల్ని చాలా డిసిప్లిన్గా పెంచారు, టైం టు టైం అన్నమాట అన్ని. అలాగే డిసిప్లిన్ అలవాటు అయిపోయింది. ఇక వీళ్ళకి నేనేం చేసామండి, ఏదైనా గుళ్ళ దగ్గర ఎక్కడైనా సైట్ సీయింగ్ ఆపినప్పుడు ఒక గైడ్ లాగా టైమింగ్స్ ఇచ్చేవాడిని, ఇదిగో ఈ టైంలో ఇంతలో సేపు ఇస్తున్నాను, బస్సు కదిలిపోతుంది, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను, మీరు ఈ టైం లోపల రావాలి అని టైంలు పెట్టేవాడిని. వాళ్ళేమో గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, గుళ్ళకి వెళ్ళేవాళ్ళు ఏదో బయట బళ్ళ మీద ఏదైనా చిరుతిండ్లు కొనుక్కునేవాళ్ళు, అట్లా చూసుకుంటా అది చూసుకుంటా ఇది చూసుకుంటా టైంకి వచ్చేవాళ్ళు కదా. వీళ్ళ గురించేమో నేను అయితే వాళ్ళు టైంకి ఎప్పుడు వచ్చేవాళ్ళు కదా, ఇక ఏం చేయను నేను, ఇక లాభం లేదని చెప్పి ఇక నేనే అడ్జస్ట్మెంట్ అన్నమాట, ప్రతిదానికి అడ్జస్ట్ అయిపోయాను. అది దానివల్ల నాకేమైందంటే, ఎక్కడ అంటే వాళ్ళ ఒక ఇదేం జరిగిందంటే, నాకు బెనిఫిట్ ఏం జరిగిందంటే, వాళ్ళకి పాపం అప్పుడు అర్థమైంది నాకు, వాళ్ళకేమో లాంగ్వేజ్ ప్రాబ్లం, ప్యూర్ తెలుగు, ఇంకా వేరే హిందీ కూడా రాదు వాళ్ళకి. కొంతమందికి ఏదో బట్టర్ ఇంగ్లీష్ లాగా వచ్చేది. ఈ అరవింద ఆశ్రమము ఇవన్నీ తిప్పటము, వాళ్ళని భోజనాలు అక్కడే ఇది చేయటము అవన్నీ చేశాను. చేసినప్పుడు మెయిన్ అక్కడ నాకేంటంటే సహనం అనేది తెలిసింది, ఎక్కడికక్కడ బోడ్చుకోవటం, కోపం వచ్చేది వాళ్ళ మీద. ఎందుకంటే టైంకి వచ్చేవాళ్ళు కాదు కదా, ఎవరి కాళ్ళు అటు వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరినీ మళ్ళా జమ చేసుకుని బస్సు ఎక్కిచ్చి తీసుకురావాలి. ఇలా రకరకాలటువంటి వ్యక్తులు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ మాట తీరులు, నాకు కొన్ని చిరాకులు వచ్చినా ఏదొచ్చినా సహనంతో ఓర్చుకుని, ఈ ఇందుకే కావాలి నాన్నగారు నాకు సహనం నేర్పిస్తాను కావాలి అని నాకు అర్థమైంది. ఏదైనా కూడా ఓర్చుకోవటం కావాలి, సహనం ఉండాలి అనేది నాకు అర్థమైంది. ఇంకొకసారి ఒక నాన్నగారు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతుంటే రైలు పెట్టిలో కెక్కి ఆయన సామాన్లు తీసుకెళ్తున్నాను. తీసుకెళ్తుంటే పొరపాటున నాన్నగారు నాన్నగారు లోపలికి వెళ్తున్నారు. ఆ చిన్న సందులాగా ఉంటుందో అటు ఇటు సీట్లు రైలు పెట్టెలో వెళ్తుంటే పొరపాటున నా కాలు నాన్నగారి చెప్పు మీద పడింది. గబుక్కుని ముందు తూలి పడిపోయి నాన్నగారు గబుక్కుని పట్టుకున్నారు పక్కన. నాకు గుండె ఎలాగో అయిపోయింది, ఆగినట్టు చాలా గిలగిలగ కొట్టుకుంది నాకు. ఇదేంటి, ఎంత తప్పు చేశాను, క్షమించరాని నేరం, దూరం డిస్టెన్స్తో నడవాల్సింది, ఎందుకు అట్లా అయింది నాకు అని చెప్పి చాలా బాధపడ్డా. కానీ నాన్నగారు మట్టుకు అసలు వెనక్కి తిరిగి చూడలేదు, అసలు ఏమి జరగనట్టు మామూలుగా వెళ్ళి ఆయన సీట్లో కూర్చున్నారు. కానీ నాకు అనిపించింది ఇంత సహజంగా ఎలా ఉండగలిగారు. అదే ఏ సచ్చిదానంద గణపతి లాంటి వాళ్ళు, వేరే లాంటి వాళ్ళు ఉంటే ఒక్క కోపం చూపు చూసేవాళ్ళు. అట్లాంటిది నాన్నగారు ఏమి జరగనట్టు ఎలా ఉన్నారు అని ఆ బాధ, ఆ ఇది చాలా రోజులు నాకు వెంటాడు. ఇంకొకసారి తిరునమ్మలైలో ఆంధ్ర ఆశ్రమంలో ఓపెన్ టెర్రస్ ఉండేది పైన. అప్పుడప్పుడు నాన్నగారు అక్కడ కూర్చుని సాయంత్రం చీకటి పడిన తర్వాత కూడా కూర్చుని మాతో తక్కువ మంది ఉండేవాళ్ళం. సరదాగా నాన్నగారు ఈ భక్తి విషయాలు, జనరల్ టాపిక్స్ అలా చెప్తూ ఉండేవాళ్ళు. మేము సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అయిన తర్వాత నాన్నగారు కిందకి వెళ్ళిపోవటానికి ఆ మెట్ల గది దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నేను నిదానంగా దూరం నుంచి నాన్నగారు ఇలా నడుస్తారు అని మనసులో భావన చేసుకుని ఇమిటేషన్ చేశానమాట. నాన్నగారులాగా వాక్ చేస్తూ నేను ఆయనకు దూరంగా, ఆయన మెట్ల గది లోపలికి ప్రవేశించారు, నేను ఇంకా ఉన్నాను కొద్ది దూరంలోనే, మెల్లిగా నడుస్తున్నా. సేమ్ నాన్నగారు టిట్టు ఎలా నడుస్తారో అలా ఇమిటేషన్ చేసుకుంటా నడుస్తున్నా. అది ఏమైందో ఉన్నట్టుండి నాకు లోపల నాన్నగారు ప్రవేశించి నేను నాన్నగారులాగా నడుస్తున్నాను అనే భావన వచ్చేసింది. కానీ నాకు తెలుస్తూ ఉంది నాన్నగారు నాలో ప్రవేశించారనే క్లారిటీ వచ్చేసింది. ఉలిక్కి పడ్డాను, ఇదేంటి ఇట్లా జరుగుతూ ఉంది నాకు అని. ఇక నా ప్రమేయం లేదు, నడుస్తున్నాను. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇక దాని తగ్గట్టు దానికే నేను ఆశ్చర్యపోతున్నాను, ఏంటి ఇట్లా జరుగుతోందని. ఉన్నట్టుండి ఈ మన జిన్నూరులో అప్పుడప్పుడు ముసలమ్మ గారు, పేరేంటో నాకు గుర్తులేదు, పెద్ద బ్రాహ్మణ దంపతులు వాళ్ళు, చాలా ముసలుడు. ఆమె గబుక్కుని నా ముందరికి వచ్చి నా పాదాలకు నమస్కరించింది. ఆమె వయసులో చాలా పెద్దది. ఇదేంటి ఇలా చేస్తున్నారమ్మా, ఇది తప్పు కదా, మీరు ఇట్లా చేస్తున్నారేంటి, నాకు దండం పెడుతున్నారు ఏంటంటే, సాయి గారు మీలో నాన్నగారు కనిపించారండి అంది. అదేంటమ్మా అలా అంటే, ఇప్పుడే కదా నాన్నగారు మీ ముందల నుంచి కిందకి వెళ్ళారు కదా. లేదు, మీలో కనిపించారండి. అప్పుడు నాకు అనిపించింది ఇంకెప్పుడు ఇట్లాంటి పిచ్చి పనులు చేయకూడదు అని. ఏదో ఒక్కొక్కసారి ఏదో అలా అనుకోకుండా అల్లరి పనులు లాగా జరిగిపోతూ ఉంటాయి. ఇంకా పర్సనల్ విషయాలకు వస్తే నాన్నగారు నాకు బిహెచ్ఏలో ఒక ఇల్లు అలాట్మెంట్ వచ్చింది కంపెనీ ద్వారా. అందరికీ అప్పుడు MIG2 అట్లాంటి ఇచ్చేవాడు, స్థలం కంపెనీది వాళ్ళు కట్టించి ఇచ్చేవాడు. అయితే ఇల్లు తీసుకు వచ్చింది, ఇస్తున్నారని తెలిసింది. నేను అప్లై చేయలేదు నాన్నగారు. అయితే మా మిస్సెస్ నాగేశ్వరి ఏమందంటే, కంపెనీ ఇస్తూ ఉంది కదండి తీసుకోరాదా అంటే, నేను అన్నాను మనకు ఒక ఇల్లు అంటూ ఉంది, ఇల్లు లేని వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళకి వస్తుంది కదా, మనం అప్లై చేస్తే వాళ్ళకి తగ్గుతుందమ్మా అన్న. అంటే ఇక లాభం లేదని నేను చెప్తే విననని నాన్నగారితో చెప్పింది. నాన్నగారు అండి ఇల్లు వస్తుంది, ఇది మాది కంబైన్డ్ ప్రాపర్టీ, అదవుతే ఇండిపెండెంట్ కదండి, ఇలా ఇస్తున్నారు, తక్కువ రేట్లో వస్తుందండి స్థలం ఫ్రీ అని. నాన్నగారు ఇక నన్ను పిలిచి, సాయి గారు అది కంపెనీ ఒక బెనిఫిట్ ఇస్తుంది మీకు, తీసుకోండి నేను చెప్తున్నాను అన్నాడు. అనేటప్పటికీ నేను నా ఉద్దేశం చెప్పాను, లేదండి అది తీసుకోండి, పిల్లలు ఉన్నారు కదా మీకు, తర్వాత వద్దంటే అప్పుడు చూద్దాంలేండి అన్నారు. సరే మీ ఇష్టం నాన్నగారు అని చెప్పాను. అయినా కూడా అప్పటికి చెప్పి వారం రోజులు అవుతుంది, నాకు పెట్టాలనే భావన రావట్లేదు. ఉన్నట్టుండి ఒకరోజు నాతో క్లోజ్ ఫ్రెండ్ ఆయన ఏం చేశారంటే నా దగ్గరికి వచ్చి లంచ్ టైం అయిపోయింది, భోజనం అయిపోయింది లంచ్లో, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళొద్దాం రా సాయి అన్నాడు. సరే అని ఆయన స్కూటర్ మీద ఎక్కి కూర్చున్నా బీహెచ్ఎల్లో. నేను అప్పుడు నుంచి సిటీ నుంచి వెళ్ళేవాడిని బీహెచ్ఎల్కి. ఆయన వెనకాల కూర్చుని వెళ్తే ఆయన హౌసింగ్ బోర్డ్ ఆఫీస్కి తీసుకెళ్ళి అప్లికేషన్ తీసుకుని నా పేరు అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఆయనకు తెలుసు. ఆయన ఎందుకంటే మా జిఎంపిఏ అతను, అతను నా డీటెయిల్స్ అన్నీ రాసి సంతకం పెట్టన్నాడు. ఇదేంటి బాబు అంటే నీకు వద్దంటే నేను పెట్టుకుంటాను నువ్వు పెట్టన్నారు. ఇదేంటి ఇతనికి నేను ఏమి అడగలేదు, నన్ను తీసుకెళ్ళి అప్లై చేసేయమంటాడు ఏంటి అని చెప్పి నేను, మన దగ్గర డబ్బులు లేవు, అప్పుడు 100 రూపాయలు కట్టాలన్నమాట, నా దగ్గర డబ్బులు తేలేదు నేను ఇంత అంటే నీకెందుకు నువ్వు పెట్టన్నాడు. ఇక సరే తన పాట కాదనక సంతకం పెట్టాను, నీకు వద్దన్నప్పుడు నేను చూసుకుంటాలే అన్నాడు, నేను తీసుకుంటాను అన్నాడు. సరే అని సంతకం పెడితే అబ్బాయి డబ్బులు కట్టేశాడు, అప్లికేషన్ ఇచ్చేసాడు, వచ్చేసాం. తర్వాత నాకు అనిపించింది, ఆహా నాన్నగారు ఇలా కూడా చేస్తారా, నేను వద్దనుకుంటున్నాను పెడతలేదు కాబట్టి ఈ విధంగా ఇండైరెక్ట్గా కూడా చేసేస్తారు నాన్నగారి పనులు భక్తులకి అని చెప్పి అప్పుడు అనిపించింది అన్నమాట. ఇప్పుడు ఆ ఇంట్లోనూ మేము ఉంటున్నాం. ఆ ఇల్లు ఇప్పుడు కోట్ల విలువ తెలుస్తూ ఉంది. కాబట్టి నాన్నగారు భక్తులకి ప్రతీదీ చూసేవాళ్ళు ఆయన. మా పిల్లల చదువులు కూడా, వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళు ఎలా పెళ్ళిళ్ళకి మేము అడిగేవాళ్ళం, నాన్నగారు ఇలా సంబంధాలు వస్తున్నాయండి అంటే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, సంబంధాలు ఎలా చూడాలి, వాళ్ళ ద్వారా మనం ఏమి ఆశించకుండా ఎలా చూడాలి, గుణాలు పెళ్ళిళ్ళ ఆస్తులు ఇట్లాంటివి కాకుండా అన్ని విషయాలు డిస్కస్ చేసేవాళ్ళు నాన్నగారు. చాలా ఆశ్చర్యంగా ఉండేది మాకు, పెద్ద దిక్కుమాట. 81 వరకు మా నాన్నగారు ఉన్నారు. 81 తర్వాత ఆయన దేహం చాలించారు. అప్పుడు దాకా ప్రతి ఇంటి విషయాలు కూడా మా నాన్నగారి కరెంటు బిల్ దగ్గర నుంచి అన్నీ కూడా ఆయన చూసుకునేవాడు. తర్వాత 92 నుంచి ఆ ప్లేస్లో నాకు గురువుగారు నాన్నగారు వచ్చారు. ఇక ఈయన నాన్నగారు ఏంటంటే నేను ఏది వచ్చినా కూడా పిల్లల చదువులు కానీ పెళ్ళిళ్ళ విషయాలు కానీ ఏదైనా ఆయనతో ఫోన్లో అందుబాటులో ఉండేవాళ్ళు, చెప్పేవాడిని నాన్నగారు ఇలా అని ఆయన సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు, ఇలా చేయండి సాయి గారు ఇలా చేయండి అని అలాగే చేస్తూ ఉండేవాడిని. ఒక్కొక్కసారి చాలా విచిత్రంగా కూడా నేను ఇప్పుడు నా ప్రవర్తన ఉండేది. ఒకసారి మా మేనమ్మ కాకినాడలో ఇది రాజమండ్రిలో అనుకుంటా ఉన్నారు, ఆయన సడన్గా డెత్ అయింది. అయితే నేను జిన్నూరులో ఉన్నాను ఆ టైంలో, నాన్నగారు మీటింగ్ అని వెళ్ళాను. మా అన్నయ్య వాళ్ళు ఏం చేశారంటే మా నాన్నగారు వాళ్ళు ఫోన్ చేశారు, ఇలా మా మాయపోయారు, నువ్వు దగ్గర ఉన్నావు కాబట్టి మేము వెళ్ళలేము, నువ్వు వెళ్ళు అందుబాటులో ఉంటావు అన్న. కానీ నాన్నగారి దగ్గరకు వదిలిపెట్టి వెళ్ళాలని నాకు లేదు. ఆయన పోయినా కూడా నిజంగా కట్టసి చెక్కి నా ధర్మం వెళ్ళాలి, కానీ నాకు ఎల్లబుద్ధి కాటలేదు నాన్నగారిని వదిలి. నా ఉద్దేశంలో ఎలాగా అని చెప్పి ఆలోచించి సరే ఏమవుతాయింది నాన్నగారికి చెప్తాను, నాన్నగారు వెళ్ళమంటే వెళ్తా లేకపోతే లేదు అనుకుంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాను. నాన్నగారు ఒక్క నిమిషం ఆగి సరే వద్దులే సాయి గారు మీరు ఉండండి అన్నారు. అప్పుడు సెల్ ఫోన్లు లేవు, ఉండండి అన్నారు. అనగానే చాలా సంతోషం అనిపించింది. సరే వచ్చేసేసి నేను ఆ ఊరు రాజమండ్రి ఊరికినే మధ్యాహ్నం పూట అన్నమాట ఫోన్ చేశాను, ఇలా పోయారంట కదా అన్నట్టు ఫోన్ చేశాను. చేస్తే వాళ్ళ అబ్బాయి అన్నాడు ఇలా పోయారు, ఆయనకి బాగా సిక్కయ్యారు, బాడీని ఎక్కువసేపు పెట్టద్దు అన్నారు, అందుకనే మేము వెంటనే తీసుకెళ్ళిపోయాం, అన్నీ అయిపోయింది, నువ్వు దినానికి వద్దుగానే అన్నాడు. ఇక సంతోషం మాట నాకు, బా నాన్నగారు ఎంత సాయం చేశారు, లేకపోతే అనవసరంగా వెళ్ళేవాడిని కదా, నా టైం అంతా వేస్ట్ అయ్యేది కదా అనే ఫీలింగ్తో తర్వాత కొద్ది రోజులకి మేము అపార్ట్మెంట్ మా ల్యాండ్ అశోక్ నగర్ ల్యాండ్ అపార్ట్మెంట్ చేయాలి. మా అన్నయ్య గారు ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళు చేయాలి కాబట్టి కొద్దిగా నాకు డబ్బు అవసరం, ఈ కంబైన్డ్ ప్రాపర్టీని అపార్ట్మెంట్ చేసుకుందాం అన్నారు. అనేటప్పటికీ నాకేమో ఏది తెలియదు, తల్లిదండ్రులు పాపం కష్టపడి జాగ్రత్తగా, మా అమ్మ ఉంది అప్పుడు, ఆమెమో ఏం ఫీల్ అవుతుందో, ఆమెకి ఎలా ఇది అవుతుందో, రియాక్షన్ ఎలా ఉంటుందో, ఇట్లాంటి భావాలు వచ్చింది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, వద్దనలేను, ఏం చేయలేను. సరే అట్లా కాదు, మా గురుగారిని అడుగుతాను, ఆయన ఎలా చెప్తే అలా చేద్దాం అన్నా. సరే అన్నారు. నాన్నగారిని అడిగాను, నాన్నగారు అన్నారు ఒకసారి మీ అన్నయ్య గారిని కూడా పిలుచుకురండి అన్నారు. సరే సాధారణంగా మా అన్నయ్యకి ఈ గురువులు ఇట్లాంటి అంత నచ్చదు, అయినా కూడా మరి నేను యాక్సెప్ట్ అవ్వాలి కదా అనే ఉద్దేశంతో సరే అని నా బండి మీద వచ్చారు. వస్తే నాన్నగారు కూర్చోబెట్టుకుని ఇద్దరితో మాట్లాడారు. మరి మీ అమ్మగారు ఏమంటున్నారు అన్నారు. ఇంకా చెప్పలేదండి, ఆమెకి ఎలా చెప్పాలో మాకు అర్థం కావట్లేదు అని. సరే విషయం తెలుసుకుని నాన్నగారితో బాగా డిస్కస్ చేసిన తర్వాత మీ ఇద్దరు నాన్నగారు సరేనండి మీ అమ్మగారితో నేను మాట్లాడతానులేండి అన్న. అలాగే నాన్నగారు వచ్చారు మాట తర్వాత, వచ్చి మా అమ్మగారిని నచ్చ చెప్పారు. చెప్తే సాధారణంగా ఒప్పుకోదు అనుకున్నాము. ఆమె సర్లే నిజమే నేను ఉండగానే వాళ్ళు పంచుకుంటారు హ్యాపీగా ఉంటారు అన్న భావం తీసుకొచ్చి ఆమె ఒప్పుకుంది. అలా మా ప్రాపర్టీ విషయంలో కూడా నాన్నగారు ప్రమేయం జరిగింది. తర్వాత అపార్ట్మెంట్స్ అయినవి బాగా అయిపోయింది. తర్వాత మా బ్రదర్ సిక్ అయ్యారు. సిక్ అయ్యి మంచం మీద ఉంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి, అలా సంబంధాలు చూస్తున్నాం. నేను నాగేశ్వరి నాన్నగారికి మాకు ఎవరు లేరు కదా నాన్నగారే ఇది అన్నిటికీ, నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారండి ఇలా ఆడపిల్లలండి పెళ్ళిళ్ళు చేయాలండి సంబంధాలు వస్తున్నాయి, మా వదిన గారము ఇలా ఉన్నారు, కొన్ని మా పద్ధతులు నచ్చుతాయి కొన్ని పద్ధతులు నచ్చు, ఇలాగా మరి ఆమెని కన్వీనెన్స్ చేయాలి, మేము సేఫ్టీగా మళ్ళీ ఆడపిల్ల మా పిల్లలది వేరు, మరి మా అన్నయ్య పిల్లలు పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఎటువంటి మాట రాకూడదు కదా, ఎవరు ఎట్లాంటి వాళ్ళు అర్థం కావట్లేదు అని చెప్పి నాన్నగారిని అడిగితే నాన్నగారు అన్నారు అలా కాదు సాయి గారు, ఈ విధంగా చూడండి సంబంధాలు, ఈ విధంగా పెళ్ళిళ్ళు చెయ్యండి అని ప్రతి గైడెన్స్ మాట, సంబంధం చూసే విధానము, ఆ పద్ధతి, ఆ మర్యాదలు, ఎలా మేము మాట్లాడాలి అనే విషయాలు. తర్వాత నాగేశ్వరికి కూడా సాయి గారికి అంత మాట్లాడతాం తెలియదమ్మా, నువ్వు ఇలా మాట్లాడు, నువ్వు ఇలా చూడు అని అన్నీ ఆమెకి చెప్పారు. ఏదైతే ఆయన చెప్పారో తూచా తప్పకుండా అలాగే చేయటము. ఆ వివాహాలన్నీ కూడా చాలా బాగా జరిగింది, గ్రాండ్గా జరిగింది. అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఎలా ఎలా జరుగుతుందనే ఉద్దేశంతో చెప్తున్నా నేను. తర్వాత నాన్నగారి దగ్గరికి మామూలుగా కొన్ని క్వశ్చన్స్ అడిగామని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటంటే డోంట్ జడ్జ్ అనేది, నేను నాలుగు విషయాలు ఎందుకు ఎప్పుడు నా లైఫ్లో ఇది పెట్టుకున్నాను అనమాట ప్రిన్సిపల్గా, ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాలి, అలాగే జీవించటం నేర్చుకుంటున్నాను. డోంట్ జడ్జ్, డోంట్ ఎక్స్పెక్ట్ బీయింగ్ ఇన్ ప్రజెంట్, యాక్సెప్ట్ ద సిచ్యుయేషన్స్. అంటే డోంట్ జడ్జ్, మనం ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి వేరే వాళ్ళ గురించి లేకపోతే మన గురించి మనం రాంగ్ జడ్జిమెంట్లు తీసుకుని తీర్పులు రాంగ్గా తీసుకుంటూ ఉంటాం. అట్లా ఏది జడ్జ్ చేయొద్దు, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావు సత్సంకల్పంతో చేస్తే అదే అన్నీ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. జడ్జ్ ఏది తీర్పులు ఇవ్వకూడదు మనం ఎవరి గురించి ఏది, ఆ వ్యక్తి అవతలోడు ఇప్పుడు ఒక ఉద్యోగం ఉంది, అవతలోడు ఇస్తాడో లేదో తెలీదు, ఇక్కడే గుమ్మం ముందలే అతని గురించి ఏదో తీర్పులు ఇచ్చేసుకుని బయలుదేరుతూ ఉంటాం. అది మంచిది కాదు. అంటే పాజిటివ్గా ఉండటం నేర్చుకోవాలన్నమాట. డోంట్ జడ్జ్, డోంట్ ఎక్స్పెక్ట్. ఏదైనా పని చేస్తాం అనుకో, నాన్నగారు చెప్తూ ఉంటారు, ఒక నిమ్మకాయ ఇచ్చి పెద్ద దెబ్బకాయ అంత ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏది పనికిరదు. పని పని కోసమే చేయమంటున్నాను నాన్నగారు. తర్వాత బీయింగ్ ఇన్ ప్రజెంట్, అంటే ఎప్పుడు వర్తమానంలో జీవించటం అలవాటు చేసుకోవాలి. మన మైండ్ ఫికిల్ మైండ్ అంట, మంకీ మైండ్, ఎప్పుడు కిస్ 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 అంటూ ఉంటుంది, ఎప్పుడు ఆ తలంపులు గోలే. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రజెంట్లో ఉండటం, ఈ క్షణంలో ఉండటం నేర్చుకున్నావో, అప్పుడు మన జీవన విధానం బాగుంటుంది. ఆత్మతో అనుసంధానం కూడా ఏర్పడుతుంది. ఎప్పుడైతే ప్రజెంట్లో ఉంటున్నామో మన పని కూడా బాగా జరుగుతుంటుంది. ఇప్పుడు ఒక ఈ ప్రజెంట్లో ఉన్న పనే రేపు ఫ్యూచర్లో వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వర్తమానంలో మనం చక్కగా జీవించగలిగితే, వర్తమానంలో చేయాల్సిన పనులు చక్కగా చేయగలిగితే, మన ఫ్యూచర్కి అది దోహదం అవుతుంది. ఈ విషయాలు నాన్నగారు చెప్పారన్నమాట. తర్వాత యాక్సెప్ట్ ద సిచ్యుయేషన్స్. మనకి అనేక సందర్భాలు మనకి ఫర్గా వస్తూ ఉంటే, ఆపోజిట్గా వస్తూ ఉంటాయి. అన్నిటినీ మనం యాక్సెప్ట్ చేయటం నేర్చుకోవాలి, అంటే ఆమోదించటం నేర్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ భక్తి మార్గంలో. తర్వాత బీయింగ్ ఇన్ బీయింగ్ ది యాక్సెప్ట్ ద సిచ్యుయేషన్స్ అర్థం అది. ఇక్కడ నాలుగు నా లైఫ్లో యూటిలైజ్ చేసుకుంటున్నాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డోంట్ జడ్జ్, డోంట్ ఎక్స్పెక్ట్, బీయింగ్ ఇన్ ప్రజెంట్, యాక్సెప్ట్ ద సిచ్యుయేషన్స్. అంటే మంచానికి నాలుగు కోడిలాగా కోళ్ళు ఉన్నట్టు నా లైఫ్లో ఈ నాలుగుని పెట్టుకుని నేను జీవిస్తున్నాను హ్యాపీగా. తర్వాత బేర్ ఇన్సల్ట్ అండ్ బేర్ ఇంజరీస్. ఇది నాన్నగారు చెప్పారన్నమాట. బేర్ ఇంజరీస్, అనేక మన హృదయానికి కొన్ని మాటల ద్వారా, కొన్ని సిచ్యుయేషన్స్ ద్వారా హర్ట్ అవుతూ ఉంటాము. మాటలు బాణాలాగా గుచ్చుకుంటూ ఉంటాయి. శరీరానికి తగిలినటువంటి దెబ్బ తొందరగా మాంతుంది, కానీ హృదయానికి తగిలినటువంటి దెబ్బ ఏదవుతుందో కొన్ని సంవత్సరాలు గుర్తుండిపోతుంది. కొంతమంది అంటూ ఉంటారు, నా జీవితాంతం నేను ఉన్నంత వరకు కూడా వాడిని గుర్తుపెట్టుకుంటానంటారు. అంటే ఆ యొక్క దీన్ని, ఆ ద్వేషాలని, అవన్నీ కూడా క్యారీ చేస్తూ ఉంటారు. ఈ బేర్ ఇంజరీ, బేర్ ఇన్సల్ట్, ఇది ఉన్నవాడికి ఎటువంటి రోగాలు రావు. ఎందుకంటే సాధారణంగా 99% రోగాలన్నీ మానసికంగానే ఏర్పడుతుంది. ఎప్పుడైతే వాడు టెన్షన్స్, వరీస్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుందో, ఈ హార్మోన్స్ ద్వారా కొన్ని యాసిడ్స్ ఉత్పత్తి అయ్యి బాడీ లోపల కొన్ని రోగాలకి కారణమవుతుంటుంది. ఇది డాక్టర్లు చెప్తూ ఉంటారు. తర్వాత ఈ నాన్నగారి ద్వారా ఇంకా కొన్ని ఈ నా సాధనకి పనికొచ్చే విషయాలు నేను గ్రహించని క్లుప్తంగా చెప్తున్నాను. నాన్నగారు ఎప్పుడు కలిసినా కూడా మొదటి నుంచి కూడా, సాయి గారు హ్యాపీగా ఉన్నారా అనేవాడు. సరే నన్నే అలా అడుగుతున్నారు అనుకుని వేరే వాళ్ళే ఇంకా చూస్తే, ప్రసాద్ గారు హ్యాపీగా ఉన్నారండి అనేవాళ్ళు. ఎవరన్నా దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ఆరోగ్యం బాగుందా, ఎలా ఉన్నారు అని అడుగుతారు. కానీ హ్యాపీగా అనే పదం నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, ఇదో ఎన్నో సంవత్సరాలకి ఈ ఒక్క పదానికి అర్థం తెలిసింది నాకు. ఎట్లా అంటే, శారీరక బాధలు ప్రతి ఒక్కళ్ళకి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మానసికంగా మట్టుకు ఎప్పటికప్పుడు తన్ను తాను కౌన్సిలింగ్ చేసుకుని హ్యాపీగా ఉండటం నేర్చుకోవాలి. ఇది ఒక గొప్ప ఆర్ట్, దాన్నే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు. అంటే జీవి జీవించటం ఒక కళ. ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని సందర్భాలు ఉన్నా, ఏదున్నా కూడా జరుగుతూ ఉంటాయి, జరిగేదాన్ని మనం ఏం చేయలేము. కాబట్టి హ్యాపీగా ఉండటం అనేది మానసికంగా మనకు మనం కల్పించుకుని చేసుకోవచ్చు, అది మన చేతుల్లో ఉంది. అక్కడ నాకు అది తెలిసింది. నాన్నగారిని ఇంకొకసారి నాన్నగారు సాధనల గురించి ఏమన్నా చెప్పండి అనేవాడిని బిగినింగ్ లో. అప్పుడు నాన్నగారు అన్నారు, భగవాను విషయంలో సాధనలు ఏది లేదండి, మీకు అంతగా అవుతే మీకున్న బలహీనతల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొలగించుకోవటం నేర్చుకోండి. ఎందుకంటే మనం 10 దోషాలతో వచ్చాం అనుకోండి, బలహీనలతో, అది రెట్టింపు చేసుకోకుండా చూసుకోండి అన్నారు. అంటే నా నాన్నగారితో అన్న, నాన్నగారండి మీరు ఏదో వంక పెట్టుకుని అంటున్నారు కానీ మా అంతటికి మేము ఏదో ఒక బలహీనతలు పోగొట్టుకోవాలంటే వీలవుతుందా? అదేం కుదరదండి. అదేదో మీరే ఇస్తే బాగుంటుంది కదా, మాకు జ్ఞానం కావాలి జ్ఞానం కావాలి అంటుంటాను. ఎప్పుడు జ్ఞానం కావాలనేవాడిని. అదేదో ఇస్తే పోతుంది కదండి, మీకు మా బాధ తప్పుతుంది కదా అంటే నవ్వి, లేదు సాయి గారు మీకు వస్తుంది, చివరికి వస్తుంది సాయి గారు, మీరు అనుకున్నది సాధిస్తారండి అనేవాడు. తర్వాత ఇంకొక విషయం, ధ్యానం చేసేది కాదు వచ్చేది అనేవాళ్ళు. నిజమే అది. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకంటే భగవాన్ అనేవాళ్ళు ఊరక ఉండు ఊరక ఉండు అనేవాడు. ఆ ఊరక ప్రజెంట్లో ఉంటూ ఉంటే దాని గురించి అర్థమవుతూ ఉంటుంది. ఎవరి కాళ్ళకి లోపల నుంచి గైడెన్స్ వస్తూ ఉంటుంది. అఖండమైనటువంటి జ్ఞాన సంపత్తి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంది. అది మనం ఎప్పుడైతే మౌనంతో, అంటే ఇవాళ రేపు చూస్తున్నాను నేను చాలామందిని, సెల్ ఫోన్లో గంటల తరబడి మాట్లాడతాం, టీవీలు సీరియల్ చూస్తాము. ఈ టీవీ సీరియల్ అయితే వాళ్ళకి నెక్స్ట్ సీన్ ఏమవుతుంది, ఎందుకంటే మా బిహెచ్ఎల్ ప్రసాద్ అని ఒక అతను ఉన్నాడు, ఆయన టీవీ సీరియల్స్లో వేస్తుంటాడు. వాడు ఎప్పుడైనా నా దగ్గరికి వస్తే జనాలు మూగి, రే ఆ సీరియల్లో రేపు ఏం జరుగుతుంది అనేవాడు. అరే బాబు నేను నాకు తెలియదు అనేవాడు అనమాట, ఎపిసోడ్లు ఎప్పుడో తీసేశారనేవాడు. అంటే ఆ క్యూరియాసిటీ రేపు ఏం జరుగుతుంది సీరియల్లో అనే ఒక టెన్షన్ వల్ల బీపీలు డయాబెటీస్లు పెరిగిపోతాయి. అందుకని సీరియల్స్ చూడకూడదు అంటాను నేను. తర్వాత సెల్ ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు గంటల తరబడి టైంపాస్కి, దానివల్ల ఇయర్ రింగ్స్ ఇయర్ డ్రమ్స్ ఫెయిల్ అవుతున్నాయి, కాబట్టి తొందరగా చెవుడు కెపాసిటీ ఇదవుతుంది. తర్వాత బ్రెయిన్ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అది అందరు గుర్తించాలని రాను రిక్వెస్ట్. సెల్ ఫోన్లు తగ్గించుకోండి, అవసరం ఉంటేనే మాట్లాడండి. దానివల్ల ఇంకొకటి ఏంటంటే సెల్ ఫోన్లు అనవసరం గంటల తరబడి ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఆ సిగ్నల్స్ ప్రాబ్లము వేరే వాళ్ళకి అసౌకర్యం కల్పించిన వాళ్ళు అవుతాం. వేరే వాళ్ళకి తక్కువ మాట్లాడితే మనం వేరే వాళ్ళకి కూడా సహాయపడిన వాళ్ళు అవుతాం. తర్వాత ఒకసారి నాన్నగారు దగ్గర అరుగు మీద కూర్చున్నప్పుడు జిన్నూరులో నా అందరు భక్తులు వచ్చి కూర్చుని కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. నేను మటుకు అక్కడే కూర్చున్నాను, నాన్నగారు లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత నేను అక్కడ మూడో నాలుగో చేపలు ఉంటే అన్ని చుట్టేసి పెట్టి ఫ్యాన్లు తిరుగుతా ఉంటే ఫ్యాన్లు ఆపేసాను. అది పొరపాటున నాన్నగారు ఎందుకు వచ్చారో వచ్చారు, బయటికి చూశారు, చూసి వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నారు. అంటే అక్కడ గ్రహించింది ఏంటంటే అనవసరంగా ఏది వృధా చేయకూడదు, కరెంటు కానీ నీరు కానీ, ఎందుకంటే కరెంటు నీరు అందరికీ పనికొచ్చేది. కాబట్టి అది కూడా మనము డైరెక్ట్గా మన చేతులతో డబ్బులతో సేవ చేయకపోయినా మనం ఆదా చేయటం అనేది ప్రకృతికి కానీ మనుషులకి కానీ సహాయం చేసినట్టు అవుతుంది. తర్వాత ఎప్పుడు నేను అంటూ ఉంటాను మా ఫ్రెండ్స్తో, ఎప్పుడు సీరియస్గా ఎందుకు ఉంటారు, స్మైలింగ్ ఫేస్తో ఉండొచ్చు కదా, ఆ స్మైలింగ్ ఫేస్ వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళకు కూడా మన ముఖం చూడగానే వాళ్ళకి స్మైల్ ఫేస్ వస్తుంది. లేకపోతే ఎప్పుడు దిగాలుగా ఉన్నట్టుంటే ఎప్పుడు అది నెగిటివిటీకి తోడ్పడుతుంది. తర్వాత నాన్నగారు తెలుసుకుంది ఏంటంటే నేను ఎప్పుడు అడుగుతూ ఉండేవాడిని కదా జ్ఞానం జ్ఞానం కావాలి అని, ఓసారి నాకు కళ్ళు వచ్చింది. కళ్ళలో నాన్నగారు మా ఇంట్లో కూర్చున్నారు, సాయి గారు కొద్దిగా బయటికి వెళ్దాం రండి అన్నారు. సరే అని నేనేం చేస్తాను, వస్తున్నాను నాన్నగారని గబగబా అర్థం దగ్గరికి వెళ్ళి తల దూకుంటున్నాను. తల దూకుని ఒక్క నిమిషమే తల ఇలా దూకుని గబుక్కుని వచ్చాను, నాన్నగారు లేరు, అయ్యో వెళ్ళిపోయారే అనుకున్నాను. తర్వాత ఆ కళకి మీనింగ్ నాకు మెదుకు వచ్చిన తర్వాత అర్థమేమైందంటే, అంటే నాకు ఎంత దేహభావం ఉంది, నాన్నగారు జ్ఞానం గురించి అడుగుతున్నాను, తల దూకోకుండా వెళ్తే ఏమయ్యేది, కాబట్టి దేహభావం ఉంది కాబట్టే నాన్నగారు ఈ విధంగా ఈ దేహభావాన్ని పోగొట్టుకోవాలని చూపించారు, నాకు ఒక లెసన్ నేర్పించారు అని తెలిసింది. తర్వాత ఈ తర్వాత ఆ కల తర్వాత నాకు ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్లో సముద్రము నీటి బుడగ గురించి నాన్నగారు చెప్పారు. అప్పుడు అంత అర్థమయ్యేది కాదు. నాకు అనిపించింది జ్ఞానం కావాలి, అది కావాలి, ఇది కావాలంటే ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రం మీద అనేక బుడగలు వస్తుంటాయి, మళ్ళా పోతూ ఉంటాయి. అంటే అక్కడ నీళ్ళల్లోంచే బుడగ పడుతూ ఉంది, మళ్ళీ నీళ్ళల్లోనే కలుస్తుంది. అయితే ఇక్కడ నాకు స్మరణ ఏమని వచ్చిందంటే, ఈ విశ్వ చైతన్యం ఏదైతే ఉందో ఆ విశ్వ చైతన్యంలోంచే మనం వస్తున్నాం, మళ్ళా విశ్వ చైతన్యంలో కలిసిపోతున్నాం. అంటే నేను విశ్వ చైతన్యం నుంచి వేరు అనే భావన ఎప్పుడైతే ఉందో అక్కడ మనకు లైఫ్ స్ట్రగుల్ ఉంటుంది. నేను విశ్వంతో ఒకటే అన్నప్పుడు ఎటువంటిది లేదు. ఇక్కడ మనం ఆలోచించినట్టయితే ఇప్పుడు నేనున్నాను, నాకు నా హార్ట్ బీటింగు, నా డైజెషన్ సిస్టమ్ ఇవన్నీ కూడా నా ప్రమేయం లేకుండా జరుగుతోంది. అంటే లోపల ఒక శక్తి ఉంది నాలో, ఆ శక్తి నా బాడీని మైండ్ని నడిపిస్తూ ఉంది, పంచేంద్రియాలు నడిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఆ శక్తి బయటికి వెళ్ళిపోయిందో అక్కడ నా బాడీ డెడ్ అయిపోతుంది. అప్పుడు ఏమంటారు అందరూ, సాయిగారు అని అన్నారు, ఈ బాడీని ఎప్పుడు తీసుకెళ్తారు అంటారు. అంటే అది ఉన్నంతసేపే ఈ శరీరం. కాబట్టి అది అర్థమైంది అనుకోండి, ఇక్కడ మనం చేసేది ఏం లేదు. కాబట్టి అది క్లారిటీగా అర్థం అవ్వాలి. ఒక శక్తి నడిపిస్తూ ఉంది అనేది ఎప్పుడు ఇరుకులో పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మన లైఫ్ ఈజీగా ఇది అర్థమవుతుంది. తర్వాత తను తాను తెలుసుకోవాలనే ఇది మనకి ఎప్పుడు వస్తూ ఉంటుంది. భగవాన్ కానీ నాన్నగారు కానీ చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ సాధకుడు ముఖ్యంగా ఆచరించాల్సింది ఏంటంటే మౌనం. ఎంతెంత మానసిక మౌనంగా ఉండటం నేర్చుకుంటామో, బాహ్య విషయాల్లో ఎక్కువగా కల్పించుకోకుండా బాహ్య విషయాలు యావాలు తగ్గించుకుని బాహ్యానికి ఎక్కువ వెళ్ళకుండా నాన్నగారు మాటలని రోజు మననం చేసుకుంటూ, నాన్నగారి మాటలను తలుచుకుంటూ, నాన్నగారితో మానసిక అనుబంధం పెంచుకుంటూ ఈ జీవనం, శేష జీవనం ఎవరైతే సాగించుకుంటారో వాళ్ళకి లోపల హృదయంలో ఉన్నటువంటి ఆ సద్వస్తువు అర్థమవుతుంది. దాంతో మనకి అనుబంధం ఏర్పడి మన జీవన విధానం ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మనకి మరణ సమయం ఆసన్నమైనప్పుడు లోపలికి ఎప్పుడైతే మనం లోతూపు అంటే యూటర్న్ తీసుకుని లోపల ఉంటామో, మనకి మరణ భయం, సాధారణంగా ఓల్డ్ ఏజెస్లో మరణ భయం ఉంటుంది అందరికీ. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికంగా మనకు ఈ లోపల ఉన్నాడు, ఒకడు ఉన్నాడు అని తెలుస్తుందో, అప్పుడు మనకి అక్కడికి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, మనకి ఇంకేం లేదు, ప్రయాణం చాలా సులభంగా అయిపోతుంది. ఇక జన్మలు కూడా ఉండవు. ఈ జన్మలు ఉండవు అనే దీని ఎగ్జాంపుల్ నాకు ప్రాక్టికల్గా ఒక చోట చూశాను. ఈయన అని పేరేంటి పాటలు పాడాను, ఈ హనుమాన్ చాలీస ఈ చదివేవాడు ఎంఎస్ రామారావు గారు. ఎంఎస్ రామారావు గారు ఓసారి మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు సిడిఆర్లో ఆయన కూడా చేరారు. మా అమ్మ రూమ్ పక్కనే ఐసీయూలో ఉన్నారు. వాళ్ళు చిక్కడపల్లిలో ఉండేవాళ్ళు, వాళ్ళ భార్య నాకు తెలుసు. సరే ఉన్నారని చెప్పి వెళ్ళా, దగ్గరికి వెళ్ళా. దగ్గరికి వెళ్తే ఆయన జీవితాంతం కూడా ఎంఎస్ రామారావు గారు హనుమాన్ చాలీస ఏంటి, రామాయణాలు ఏంటి బాగా పాడేవాళ్ళు, అందరికీ తెలిసిన వ్యక్తి, చాలా గొప్ప మహాత్ముడు ఆయన. ఆయన అయ్యో కుయ్యో మురో అని ఓ గట్టిగా కేకలు ఇది. వాళ్ళ భార్య అంటోంది రామా అనుకోండి అంటోంది. ఆయన అనుకోవటం కుదరటలు, ఎలా అనుకోని నాకు నొప్పిగా ఉంది, గుండెల దగ్గర బాధగా ఉంది అంటారు. తర్వాత నేను అన్నానమాట, ఏమంటే మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా అన్న. అవునండి, నేను ఒకటి రాయాలనుకున్నాను, అది రాయలేకుండానే పోతానని భయం ఉంది అండి. అప్పుడు మనసులో అనుకున్నా అనుకున్నా. తర్వాత ఆయన చివరికి రామ అనుకుండానే పోయారు. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఏదైతే కోరిక ఉంటుందో మళ్ళీ ఆ కోరిక తీర్చుకోవటానికి జన్మలు వస్తాయి అనేది నాకు అక్కడ రూఢి అయింది. తర్వాత నాకు ఒకసారి ఈ మరణ అనుభవం అనేది జరిగింది. ఎట్లా అంటే, నేను జ్వరం వచ్చింది, హై ఫీవర్ వచ్చినప్పుడు బెడ్రూమ్లో ఉన్నట్టుండి నేనేదో కదుద్దామంటే కదలలేకపోతున్నా. నా బాడీ నాకు కనిపించింది, నా శరీరమేమో బెడ్ మీద పడి ఉంది, నేనేమో నా బాడీని చూస్తున్నాను. ఇదేంటి నా బాడీని నేను చూస్తున్నాను, ఇది అయితే నేనేంటి అని నా ఇంక నేను చూసుకుందామంటే అది నాకు తెలియటం లేదు. అప్పుడు నాకు అనిపించింది, అయ్యో నేను బాడీ నుంచి వేరైపోయాను, ఇప్పుడు ఎట్లాగా అనుకున్నాను. అప్పుడు అందరు దేవుళ్ళని వాళ్ళని తలుచుకుంటే కాసేపటికి మళ్ళీ నా చెయ్యి కదిల్చుకోవాలంటే కదిల్చుకోగలిగాను. అప్పుడు అది మరణానుభవం జరిగింది. ఈ విషయం నాన్నగారిని అడిగాను, నాన్నగారండి భగవానికి ఇది భగవానికి మరణానుభవం అయింది, ఆయన తెలుసుకున్నారు, అర్థమైంది, జ్ఞానే కూర్చున్నారు, నేను ఇంకా ముద్దబ్బాయిలాగానే ఉన్నాను అన్న. అంటే నాన్నగారు అన్నారు, అట్లా కదా సాయి గారు, ప్రారంధాలు ఉంటాయి కదా, ఇంకా పని ఉంటుంది కదా అన్న, మీకు చివరి వస్తుందండి పర్వాలేదండి అని. అలా నాన్నగారు ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళు అంటే, నాతో ఎప్పుడు సాధనల గురించే అడుగుతూ ఉండేవాళ్ళు, నేను అడిగేవాడిని, ఆయన అలాగే చెప్తూ ఉండేవాళ్ళు, సహనంతో ఓర్పుతో ఆ ప్రేమ ఆదరణ. అసలు అట్లాంటిది నేను నిజంగా చాలా అదృష్టవంతుంది. ఎప్పుడు నాన్నగారితో సరదాగా అన్నీ అడుగుతూ ఉండేవాడిని, మాట్లాడుతూ ఉండేవాడిని, ఎంతో ఆయన కూడా ప్రేమగా చూసేవాళ్ళు. ఆ అనుభవాలు ఇక నేను ఎక్కువ చెప్పలేను, ఇక దీంతో చాలిస్తున్నాను. ఇక నాగేశ్వరి మాట్లాడుతుంది.
హలో
హలో చెప్పమ్మ.
హలో
నాగేశ్వర ఆంటీ మాట్లాడండి.
సాయి గారు అన్ని మాట్లాడేశారు ఉషా.
పర్వాలేదు, మీకు కొంచెం క్లుప్తంగా మీది నాన్నగారితో చెప్తే బాగుంటుంది, ఎందుకంటే వెనకాల మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ లేకుండా అంకుల్ మరి సాధ్యం కాదు కదా. సో ఇద్దరు దంపతులకి వారు మీకు విపరీతమైన సహనం ఎప్పుడూ ఉంది, ప్రత్యేక నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా. సో మీ వర్షన్ కూడా చెప్పేస్తే అప్పుడు ముగిందాం.
అలాగే అలాగే. శ్రీనాన్న పరమాత్మ నిన్న ఓం నమో భగవతి శ్రీరామ. ఉషా, నేను మొదటిసారి నాన్నగారిని పద్మగారింట్లో చూశాను, మెడ్రాస్ పద్మగారింట్లో చూశాను. ఎదురుగుండా మా ఇంటి ఎదురుగుండానే సిద్ధయ్య గారు ఉండేవాళ్ళు, ఆ పై పోషణలో పద్మగారు ఉండేవాళ్ళు. ఓసారి వాళ్ళింట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడితే అంత మనకు ముఖపరిచినవి కానీ మాట్లాడలేదు. ఇప్పుడు అసలు ఇంటి ఎదురుగుండా ఉంటున్నారు కదా, ఓసారి పలకరించొద్దాం, దొంగలు పడ్డారు కదా అని వెళ్ళాం. నేను మా తోడుకోళ్ళు వెళ్ళాం. వెళ్తే అది మాట్లాడడం, కానీ అక్కడ పద్మ అన్నారు వాడికి ఎంత అవసరం పడిందో ఏంటో, ఆ దొంగతనానికి వచ్చి తీసుకెళ్ళిపోయాడని ఏం అసలు బాధపడలా. మేమనుకున్నాం అదేంటి అసలు బాధపడలేదు, మనం ఎందుకు వెళ్ళాము, ఆమె అసలు బాధపడలేదు, మనం పలకరిస్తానికి వెళ్ళాము అనుకుని సరే ఎలా పడ్డారు ఏంటి అని చెప్పారు. వినిపిస్తుందా ఉషా, గట్టిగా మాట్లాడాలా?
లేదండి, చాలా క్లియర్గా ఉంది.
అయితే ఇంకా నేను మా తోడుకోళ్ళు నేను ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత వస్తూ ఫోటో నేను హాల్లో నాన్నగారి ఫోటో చూసాను. పందిరి మంచం మీద తెల్లటి వస్త్రాలు వేసుకుని ఎర్రటి బెడ్షీట్ ఉందన్నమాట, నవిశులతో ఉంది. పందిరి మంచం మీద చక్క విష్ణుమూర్తిలాగా పడుకున్నారు. పడుకుంటే ఎవరని అడుగుదాం అనుకున్నాను, మళ్ళీ పలకరిస్తానికి వచ్చి అడగటం ఏంటి అని నేను సందేహిస్తూ మళ్ళీ మనసొప్పగా మెట్లు దిగుతానిస్తే ఎవరండి ఆయన అని అడిగాను. అడిగితే మా గురువు గారండి, అప్పుడప్పుడు మేము వెళ్తూ ఉంటాం అన్నారు. ఆహా అలాగా అండి అని చెప్పి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ పద్మాళ అత్త గారు పార్వతమ్మ గారు వచ్చారు. వాళ్ళు పద్మాళ ఇంటికి వచ్చినప్పుడు ఓసారి ఇట్లా వచ్చామంటే దొంగలు పడ్డారు, ఇట్లా మీరు లేరు, ఇలా వచ్చాము మేము కూడా పద్మగారింటికి వెళ్ళాము అని చెప్తే అలాగని అక్కడ ఫోటో చూశానండి. గురువు గారు చాలా బాగున్నారు, ఏంటంటే అట్రాక్షన్గా కళ్ళు మట్టి భలే బాగున్నాయండి నాకు అనిపించింది అంటే, అలాగమ్మా నేను ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్తాను నిన్న అన్నారు. అన్న తర్వాత సర్లే మళ్ళీ ఆ ఉండంగానే నాన్నగారు వచ్చారు. నాన్నగారు వస్తే అప్పుడు సరోజిని ఆంటీ వాళ్ళు, నాకు వాళ్ళంతా ఎవరు తెలియదు కదండి, ఇప్పుడు చెప్తున్నాను సరోజిని ఆంటీ అని. అప్పుడు నా పొద్దున్నే రేపు పొద్దున్నే వెళ్దాం అమ్మ 6 కల్లా మీరు స్నానం చేసి ఉండండి అని. అప్పుడు సిద్ధయ్య గారు కూడా వెళ్ళలేదు అన్నమాట, ఫస్ట్ టైం. సిద్ధయ్య గారి భార్య, నేను, సాయి గారు, పద్మ గారింటి వెనకాల బ్యాక్ సైడ్లో శ్రీనివాస్ గారు అని రైస్ మిల్ ఏదో ఉన్నట్టున్నాయని వాళ్ళు ఒక పేరు, మా ముగ్గురుని తీసుకెళ్ళారు. తీసుకెళ్తే సరోజిని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత పార్వతమ్మ గారు ముందే చెప్పారు, మీరు నాన్నగారు గురువు గారు కళ్ళలో చూస్తారమ్మా, మీరు కళ్ళు దించుకోమాకండి, చూడండి అట్లాగే అని. అలాగేనండి అన్న. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫారినర్స్, ఇంకా అక్కడ ఉన్న భక్తులు ఒక 30 మంది అట్లా ఉన్నాయి. సరే నేను వెళ్తే ఒక్క జంట పిలుస్తున్నారు, మాకు కొంచెం ముందు ప్లేస్ ఇచ్చారు, కూర్చున్నాం. కూర్చున్న తర్వాత పార్వతమ్మ గారు, మీరు లేచి నుంచోండి, వెళ్ళండి ఆ పళ్ళు ఇచ్చి వెళ్ళండి అంటే, సరేనే నా ముందు ఇంకిద్దరు ఉన్నారు, నేను నాకు ముందు ఒకసారి ఏడుపు వస్తానమాట లోపల నుంచి, ఇదేంటి ఏడుపు వస్తానేంటి అని. ఇంకా నాకు లోపల నుంచి బాగా దుఃఖం వచ్చేస్తాను, ఇదేంటి నా ఇష్ట ప్రకారం కదా నేను అడిగాను, తీసుకెళ్తున్నారు, ఎందుకు ఇట్లా దుఃఖం వస్తుందని దేవుడు దండం పెట్టిన. అప్పటి వరకు నాకు గురువులు అంత తెలీదు, ఇలాగ రామకృష్ణ మఠానికి స్పీచెస్కి భజన్స్కి అట్లకి వెళ్ళేదాన్ని అంతవరకే, కానీ ఇట్లా పర్సనల్ గురువుగా నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఏంటి ఇట్లా ఏడుపు వచ్చేస్తుంది, వీళ్ళందరూ ఉన్నారు బాగోదు, ఏమైందో అనుకుంటారు వాళ్ళంతా అని గవ్వ కళ్ళు చూసుకుని దేవుని ప్రార్థించాను, కనీసం నాకు ఇప్పుడు ఈ కాసేపు నాకు ఈ దుఃఖం రాకూడదు, నాకు ఆప్ చెయ్యి అని చెప్పి గట్టిగా దండం పెట్టుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నన్ను నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం పేరమ్మా అని అడిగారు. నాగేశ్వరి అన్న అంటే నాన్నగారు అంటే మురుగన్ మురుగన్ అన్నారు. ఆ మురుగన్ అన్న కూడా నాకు తెలీదు, నాన్నగారు కళ్ళల్లో అలాగే చూశాను. తర్వాత వచ్చేసాం, అందరు దర్శనాలు అయిపోయిన తర్వాత ఇంకా మేము బయటకు వచ్చేసిన తర్వాత పార్వతమ్మ గారు మాతోనే వచ్చారు. వస్తే నేను పార్వతమ్మ గారు, అదేంటంటే నాకు ఒకటే ఏడుపు వచ్చేసింది, నాకు చాలా భయం వేసిందండి, నాకు అర్థం కాలేదు అని అంటే, లేదమ్మా లోపల అహంకారం కదమ్మా, ఈ గురువుని నువ్వు స్వీకరించుదాం అనుకున్నావు, అహంకారం ఊరుకుంటుంది ఏంటి అన్నారు. నాకు అసలు ఈ అహంకారాలు ఇవి నాకు ఏం అర్థం కాలేదు. అది అలాగే ఇంకా అక్కడ బాగోదు కదా, అందరు ఉన్నారని మేము వచ్చేస్తున్నాం. వచ్చేస్తున్నాం, ఇది ఒకసారి రోజున అంటే గారు ఎవరినో పంపించి భోజనం చేసి వెళ్ళదురు కానంటే, అప్పుడు 10:30 అయింది. అదేంటి ఇప్పుడేం భోజనం అండి, ఇప్పుడు కాదంటే లేదు ప్రసాదం, గురువు గారి ప్రసాదం అన్నారు. సరే అని వచ్చాం, భోజనం చేసి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి నాన్నగారు సావిత్రి మామగారింటికి వచ్చారు. అయితే ఆ నాన్నగారిని అట్లా 2-3 సార్లు చూశాను వెళ్ళి వచ్చేదాన్ని, కానీ నాకు గురువు గారు అన్న దీంట్లో ఎప్పుడు వచ్చేది కాదు. నాకు అంతే తండ్రి లాంటి వాళ్ళు, ఆ తెల్లటి బట్టలు వేసుకుంటాం వల్ల నాకు గురువు అన్న లోపల వచ్చేది కదా. అంతకి సర్లే ఏదైతే ఏమైంది, తండ్రి భావన ఉండేది కదండి, ఆయన ఏది చెప్పినా సరే ఆ మాటలు లేదని చెప్పినా వెంటనే నేను అది ఆచరించుకునేదాన్ని. నా మనసుకున్నారు, నేను ఇంకెవ్వరికి చెప్పేదాన్ని కదా దాని గురించి, ఇష్టంగా ఆచరణలో పెట్టుకునేదాన్ని. అయితే ఎక్కువ నాన్నగారు మొదట్లో జీవుడు వారి వారి ప్రారంభానుసారంగా జరగవలసిందే జరుగుతుంది, జరగరాంది ఎవరు ఎంత ప్రయత్నం చేసినా జరగనే జరగదు, ఇది నిత్యం అని చెప్పారు. ఇది బాగా బట్టి పట్టనమ్మా అనేవాళ్ళు అప్పుడు కొత్తలో, నేను అది బాగా బట్టి పట్టిస్తాను. అయితే నాకు ఏ బాధ వచ్చినా గబుక్కున మాది జాయింట్ ఫ్యామిలీ కదా, ఏ కష్టం వచ్చినా కూడా గబుక్కున ఎందుకు అది గుర్తు వచ్చింది. గుర్తుకొస్తే అప్పటికప్పుడు ఇంటి తగ్గిపోయేది, మనసు కుదుటగా ఉండేది అన్నమాట, ఇది చాలా బాగుంది అనుకునేదాన్ని. అయితే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నాన్నగారు అనేవాళ్ళు సాధన ఏదన్నా మొదలు పెడితే ఇంటిలో నుంచే సమస్య మొదలవుతుంది అనేవాళ్ళు. అనగానే నాకు ఎప్పుడన్నా ఈ సత్సంగం ఏదైనా ఎక్కడన్నా జరుగుతుందని వెళ్తే మా అత్తగారు కొంచెం సీరియస్గా ఉండేవాళ్ళు. సీరియస్గా ఉంటే అయినా కూడా నేను కొద్దిగా పట్టించుకోకుండా నేను ఒక్కదాన్ని వెళ్ళేదాను కదా, సాయిగారితో వెళ్తే ఆవిడ ఏమంటారు కదా అని సాయిగారితో వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్తాంటే కొంచెం మొహం కొంచెం సీరియస్గా పెట్టుకున్నాను. సరే ఈసారి మీ పద్మ గారి దగ్గర, మెడ్రాస్ పద్మ గారి దగ్గర భక్తులు కొంచెం వస్తూ ఉండేవారు, అందరం బయట మాట్లాడుకునేప్పుడు కలిసి మనం కూడా సత్సంగం పెట్టుకున్నాము, పద్మ మనం కూడా నాన్నగారిని అడుగుదాం, సరే పద్మ అడుగుదాం అన్నారు. మమ్మల్ని అందరం తీసుకెళ్ళారు, ఆయన చాలా సంతోషపడ్డారు సత్సంగం పెడతాం అని. నాకు మటుకు లోపల భయం, మళ్ళీ పద్మ ఎక్కడికన్నా వెళ్ళి టీచింగ్ చేస్తుందా ఏంటి, ఆమె టీచింగ్ వెళ్ళిందంటే నేను వెళ్ళటానికి కుదరదు, ఇంకా మా ఇంట్లో పరిస్థితి అన్నమాట, కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి. అందుకని నేను ఇక్కడ పెడితేనే బాగున్నాను, ఇంటి ఎదురుగుండా పెడితే బాగున్నాను అట్లా దండం పెట్టుకున్నాను నాన్నగారికి. పెట్టుకుంటే మీ ఇంట్లోనే పెట్టుకోండి అమ్మా, పాకొండ ఇంటికి పెట్టుకోండి, గురువారం నాడు పెట్టుకోండి అని చెప్పారు నాన్నగారు. అప్పుడు చాలా సంతోషం అన్నమాట, సంతోషం కలిగి సత్సంగానికి వెళ్ళేదాన్ని. వెళ్ళినా కూడా మా అత్తగారు కొంచెం ఇదిగానే ఉంది, మళ్ళీ సాయిగారు లేనప్పుడు నాతో అంటా ఉండేవాళ్ళు, ఎవరు అలవాటు వచ్చిందో నాగేశ్వరికి, మన ఇళ్లలో ఎవరు లేరు అట్లా వెళ్తాలు అట్లా వెళ్ళిపోతుంది అని అంటే, ఆ మాటలు విని నేను సాయిగారితో వద్దులేండి నేను వెళ్ళను అని వెళ్ళాను. అంటే ఏం కాదు, నేను అమ్మతో మాట్లాడతాను పర్వాలేదు, ఒక గంటే కదా నువ్వు వెళ్తుంది మా అంటానికి వీల్లేదంట, సర్లే అని చెప్పి వెళ్ళేదాను. నేను ఏం మాట్లాడాను, పనులన్నీ చక్కగా చేసేసుకుని ఇంట్లో గబగబ 11 కూడా నేను ఇంకో 10 లేట్గానే వెళ్ళేదాన్ని. ఎందుకంటే అక్షరమానిమాల అవి చదివేవాళ్ళు, అవి చదివినా పర్వాలేదులే అది అక్కలేదు, ముందు సబ్జెక్ట్ వెళ్దాం అనుకుని అవి వదిలేసి 11 పోకట్లు వెళ్ళేదాన్ని. వెళ్ళి వస్తే మామూలుగా సీరియస్ ఉండేవాళ్ళు, నేను ఇంకా అవన్నీ పట్టించుకునేదాన్ని. సర్లే కొన్నాళ్ళు అయిందత్త పళ్ళు కోసం కూర్చునేవాడు ఇవి అరటి పళ్ళు పళ్ళ అబ్బాయి వస్తాడు ఓ డజన్ పళ్ళు కొని అక్కడ టేబుల్ పెట్టాడు అనేవాళ్ళు, నువ్వు వెళ్తా పళ్ళు తీసుకెళ్ళి అనేవాడు. ఎందుకు అత్తయ్య గారు అంటే లేదు తీసుకెళ్ళి అక్కడ అందరూ వస్తున్నారు తీసుకెళ్ళాను. పర్వాలేదు ఆమె చెప్పినట్టు ఏంటో సార్లు మనకేం కాదు పంపిస్తున్నారని ఆ పళ్ళు తీసుకున్నాను. మళ్ళీ 4 అయిన తర్వాత మాకు వారానికి ఒకసారి సస్తాం కాబట్టి మళ్ళీ ఒక చీర తీసుకెళ్ళి నా బెడ్రూమ్లో పెట్టేవాళ్ళు, ఒక ఇస్త్రీ మడత చీర తీసుకెళ్ళి పెట్టేవాళ్ళు. ఏంటండి అనేదాన్ని, అందరూ మంచి చీరలు కట్టుకొస్తున్నారు అంటే ఈవిడ 11 అవ్వగానే వరండాల సోఫాలు కూర్చున్నవాళ్ళు. కూర్చుంటే పద్మ సత్సంగానికి దగ్గర దగ్గర 15 వచ్చారు, అందరూ మంచిగా చీరలు కట్టుకున్నారు. నాకు ఇంకా దేశం లేదు కాదు గబగబ పనులు చేసుకుంటూ ఉన్న పనులకి వెళ్ళిపోయాడు. అయితే అనేవాళ్ళు ఆ చీర కట్టుకుని వెళ్ళు అనేవాడు, పర్వాలేదు కట్టుకుని కాదు నువ్వు అది కట్టుకెళ్ళా సర్లే ఆవిడ ఇష్టం అయిందే మనం చేద్దాం అని చెప్పి గబగబ మార్చేసుకుని గవ పరిగెత్తేదాన్ని. ఏం లేదు రోడ్ అవతల ఆళ్ళు ఇల్లు, రోడ్డు అవతల మా ఇల్లు, అట్లా ఆ పళ్ళు చీరల దాకా వచ్చింది. ఇంకా అప్పటి నుంచి నన్ను అంటం ఇది అది. నేను కూడా అక్కడ సత్సంగం విన్నప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి ఆవిడకు ఫర్గా మాట్లాడేదాన్ని, పెద్దవాళ్ళని గౌరవించాలి, పెద్దవాళ్ళకి సేవ చేయాలని చెప్తున్నారండి గురువు గారు, చాలా బాగా చెప్తున్నారు అన్ని ఎంకరేజ్మెంట్ కోసం నాకు నేను చెప్పుకునేదాన్ని ఆవిడతో. చెప్పుకుంటే ఆవిడకి కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగినట్టుండే, అందుకని నన్ను ఏమనేవాళ్ళు అనమాట. అట్లా సత్సంగాలు చక్కగా వెళ్ళిపోయేదాన్ని. ఎవరు పట్టే శ్రద్ధ గారితో శ్రద్ధ గారు వాళ్ళ ఫ్యామిలీ వెళ్తుంటే వాళ్ళు తెలిపాను, పద్మకర వాళ్ళు వెళ్తుంటే అట్లా చాలా హుషారుగా ఉండేది అన్నమాట. ఉంటే ఓసారి నాన్నగారు ఈ త్యాగరాజ గంసం మీటింగ్లో నాన్ వెజ్ గురించి ఈ మసాలాల గురించి తింటే కొంచెం ఎంతో కొంత మనసు మీద ఇది వస్తుందమ్మా ప్రభావం కనిపిస్తుంది, అందుకని నాన్ వెజ్ తినకుండా ఉంటే 50% మీరు బోర్డర్ మార్కుల్లో ఉంటారు, 50% మార్కులు వస్తాయి అన్న. ఆ మాట నాకు చాలా నచ్చేసింది, నచ్చుకుని ఏదో ప్రతిజ్ఞ చేస్తున్నట్టు నాన్నగారు నేను ఈ క్షణం నుంచి ఎగ్ కూడా తిన్నాను, అసలు అయితే మాది అన్ని తింటా నేను, ఇంట్లో వండరు మా అత్తగారి ఇంట్లో వండరు అన్నమాట. నేను మామూలుగా మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన మాదర్ ఇంటికి వెళ్ళినప్పుడు తినేదాన్ని, అయినా కూడా నేను అక్కడికక్కడ అనుకున్నాను అనమాట. మళ్ళీ దీనికి గురువు అనుగ్రహం ఉంటేనే ఇది జరుగుతుంది, మీరు అనుకోగానే అవ్వదు, గురువు అనుగ్రహం వల్ల మీరు ఇది మానేయగలుగుతారని చెప్పారు. అనగానే అయితే నాన్నగారు ఈ క్షణం నుంచి అక్కడే త్యాగరాజగాంసలో నేను నాన్ వెజ్ మానేస్తున్నాను, మరి మీ అనుగ్రహం ఏంటి ఇక్కడ చూపించాలి మీరు అని చెప్పి అనుకున్నాను. అనుకున్న తర్వాత అంతే, అప్పటి నుంచి నేను మానేశాను. మానేసిన తర్వాత ఇంకా బాగానే అనిపించింది, ఎట్లాగ మా ఇంట్లో ఒంటరి కాబట్టి నాకు పెద్ద తేలిగ్గానే అనిపించింది. ఓసారి ఇట్లాగే మా అత్తగారు ఏదో ఒకటి అంటా ఉండేవాళ్ళు, నాకు అంతా బాగానే ఉంది, నాన్నగారు చెప్పింది చెప్పినట్టు నడుచుకుంటున్నాను, కానీ ఇప్పుడు ఇంకా అంటున్నారు ఏదో ఒకటి పోనీ పద్మతో అందాం అని చెప్పి పద్మ గారు ఇంట్లో సత్సంగం అయిన తర్వాత మెట్లు దిగి బయటకు కిందకు వచ్చారు మాతో పాటు. వస్తే నేను చెప్పాను, పద్మ ఏంటి ఇట్లా అంటున్నారు, ఇంక నేను ఏమైనా చెయ్యాలా ఏంటంటే, లేదులేండి ఒక్కొక్కరికి అలా అలవాటు, మీరు అన్నీ బాగానే మంచిగా చేసుకుపోతున్నారు ఏం పర్వాలేదు, మీరు మీ పని మీరు ఆవిడ వందు ఆ బాధ్యత చేసేసుకుని మీరు మెదలకుండా ఊరుకోండి. సో అలా అదేదో నాకు ఆ టైంకి చాలా బాగుంది అనిపించింది. అనిపించిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పద్మ ఆ టైంలోనే ఏముందంటే, టైం చూసి ఇప్పుడే నాన్నగారు లండన్ నుంచి ఎక్కడికో లండన్ నుంచి దిగారు, ఇప్పుడు గన్నవరం నుంచి కార్లో వెళ్ళిపోతారు జున్నూరు, అక్కడ ఫారినర్స్ గురించి చెప్తారు, వాళ్ళ సాధనకి మన సాధనకి డిఫరెన్స్ చూపిస్తారు, వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేస్తారు, ప్రాక్టికల్లో పెడతారు, మన వాళ్ళకి అంత ఉండదని అంటారు ఇప్పుడు, ఈసారి ఏం చెప్తారో చూడాలని ఆ చక్కగా సరదాగా ఇంకా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే, అసలు నాకు సత్సంగానికే నాకు ఇంట్లో పర్మిషన్ ఇవ్వరు, ఇంకా నేను ఊళ్ళు గురించి ఎప్పుడు నాకు అసలు తలంపే వచ్చేది కాదు, నాకు ఇది చాలు అనుకునేదాన్ని. అలా అనుకున్న తర్వాత ఎందుకని వాళ్ళు అందరూ మాట్లాడడం, అయితే నేను కూడా వస్తాను మీరు కూడా వస్తాను, వాళ్ళ రిజర్వేషన్ గురించి మాట్లాడుకున్నారు. తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయిన పంపుతున్నాను, ఈవినింగ్ వరకు ఒక్కసారి నువ్వు రిజర్వేషన్ చేయించుకోమాలి పద్మ, నేను కూడా వస్తాను, సాయి గారిని అడిగి పర్మిషన్ నేను వస్తాను ఈవినింగ్ వరకు కాస్త చూడంటే పర్వాలేదులే. సరే సాయి గారు బీహెచ్ నుంచి ఈవినింగ్ 4 రాగానే అడిగాను, ఎప్పుడు అడగవు కదా ఎందుకు ఈసారి వెళ్తాను అంటున్నావు అన్న, ఏమోనండి వెళ్ళాలనిపిస్తుంది అని అంటే, మళ్ళీ అత్తయ్య గారు ఏమన్నా అంటారేమంటే, నేను అంతా మాట్లాడతలే నువ్వు వెళ్ళి చెప్పేసిరా పద్మతో రిజర్వేషన్ చేయిస్తారా అంటే, ఉషా మీకు గుర్తుందో లేదో నర్సాపురం అనుకుంటా, అప్పుడు నాకు అంత గుర్తు లేదు నర్సాపురమా ఏదో, మరి నేను నీతోనే వచ్చాను పద్మ ఇంకో చోట ఉన్నారన్నమాట, మీ చిన్నమావ గారి ఇంట్లో ఏదో నాకు అంత గుర్తు లేదమ్మా, మొదట్లో కదా నాకు అంత తెలీదు, సరే రిజర్వేషన్ రిజర్వేషన్ చేయించు పద్మ అని చెప్పాను. చాలా సంతోషం. కానీ అప్పటి నుంచి కూడా నేను ఏం మాట్లాడుకుంటా సైలెంట్గా ఇంట్లో పనులు చేసుకుంటుండే. ఆ ప్రయాణం రోజు వచ్చింది. సరే బయలుదేరని వెళ్ళావు. నేను ఉష నన్ను తనతో తీసుకెళ్ళారన్నమాట వాళ్ళ చిన్నమామ గారి ఇంటికి ఏదో మొత్తానికి. అది అయిపోయిన తర్వాత ఆ ఊర్లో మీటింగ్ వెళ్తే మనకేంటంటే హైదరాబాద్ భక్తులు కానీ వైజాగ్ వాళ్ళు దూరం నుంచి వస్తున్నారని ఒక రెండు రోజులు ఫ్రంట్ వదిలేస్తారు అలా వాళ్ళకి ఆచారం అనుకుంటా అలా వదిలేశారు. వదిలేసిన తర్వాత నేను ఫ్రంట్ సీట్లో ఎందుకులేని ఫ్రంట్ లైన్లో కూర్చోకుండా బ్యాక్ కూర్చున్నా. నా ముందు పద్మ మెడ్రాస్ పద్మ కూర్చున్న తర్వాత నేను అంతకుముందు పద్మతో ఇక్కడ సత్సంగం దగ్గర చెప్పినప్పుడు ఏం చెప్పానంటే మా అత్తగారికి టైం ప్రకారం టీ ఇస్తాను పొద్దున్నే, అవన్నీ టైమింగ్స్ చెప్తారు, ఆ టైమింగ్స్ కూడా మాకు బాగానే ఉంటాయి, మళ్ళీ నోటితో అనిపించుకోకుండా ఈ టైం ప్రకారం మేము పెట్టేస్తూ ఉంటాం, నాకు కూడా ఈజీగా ఉంటుంది, ఆ టిఫిన్ కూడా చక్కగా పెడతాం అన్ని. నాలుగు ఇడ్లీ అన్న ఆ రోజు ఇడ్లీ మాట, నాలుగు ఇడ్లీ పెట్టాను, మళ్ళీ టీ, మళ్ళీ రెండోసారి టీ ఇచ్చిన, అన్ని ఇచ్చినా కూడా ఏదో ఒకటి మళ్ళీ అంటానే ఉంటారని అప్పుడు చెప్పాను. చెప్తే పద్మ చెప్పింది మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు ఇంక వదిలి ఉండాలి సార్లు అయిపోయింది. అసలు ఆ మీటింగ్లో స్టార్టింగే నాన్నగారి నుంచి నేను గన్నవరం నుంచి దిగానమ్మా, ఒక అమ్మగారు వచ్చారు, ఒక అమ్మగారు వచ్చి వాళ్ళ అత్తగారిని బాగా చూస్తున్నారంట. టైం టీ ఇట్లాగే సేమ్ నేను ఏదైతే మాట్లాడానో మళ్ళీ టీ బదులు కాఫీ కూడా అనలా, టీనే అన్నారు. టీ ఇస్తారంట, నాలుగు ఇడ్లీ పెడతారంట, మళ్ళీ టీ ఇస్తారంట, అన్ని టైం ప్రకారం చూస్తున్నారు. కానీ అయినా కూడా ఆవిడ అంటానే ఉంది మరి నేను ఇప్పుడు ఏం చేయాలని నన్ను అడిగింది. ఆవిడ నన్ను అడిగారు. అప్పుడు నేను చెప్పాను మీరు బాధ్యతగా మీ బాధ్యత ఏంటో మీ వంతు మీరు చేయండి, తర్వాత ఈశ్వరుడు చూసుకుంటాడు, మీకు అంతవరకే, మీరు ఇంక తర్వాత గురించి ఏం ఆలోచించదని నేను చెప్పాను. ఇప్పుడే నేను లండన్ నుంచి వచ్చానా, వచ్చిన తర్వాతే ఆ అమ్మగారు వచ్చారు అనగానే నాకు లోపల నుంచి ఇడ్లీలు టీ అనగానే నాకు ఇంక లోపల నుంచి వణుకొచ్చింది. ముందు పద్మ వెనక్కి చేయి పెట్టి నీ గురించి విని విని అని అంటాను పద్మ. అంటే ఇంకా నాకు లోపల చలి జ్వరం లాగమాట, అసలు బ్లాంక్ అయిపోయాను, ఇదేంటి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తున్నారు, అసలే కొత్త నేను రావటమేమో ఊరు ఇదే ఫస్ట్ టైం, ఇవన్నీ చెప్పేటప్పటికి ఇంకా నా వల్ల అవ్వలేదు. తర్వాత ఏం చెప్తున్నారు ఏంటో మైండ్ అసలు కొలాప్స్ అయిపోయింది అన్నమాట. అయితే అక్కడి నుంచి అట్లాగే వచ్చి తర్వాత భక్తులు ఏం చెప్పారు ఏంటని కొన్ని మర్చిపోతే అవన్నీ వాళ్ళని అడిగాను, అవన్నీ వాళ్ళు చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత ఎప్పుడన్నా నాన్నగారికి వాళ్ళు అయ్యో తీసుకొస్తూ ఉండేవాళ్ళు భక్తులు కూరలు కానీ గుత్తొంకాయ కూరని అవన్నీ తీసుకొస్తా అంటే నాకు కూడా నాన్నగారికి ఏమైనా తీసుకెళ్దాము, పండ్లు ఏమీ తింటలేదు, ఇచ్చినా కూడా ఇచ్చినట్టుగా అందరికి ఇచ్చేస్తున్నారు, పోన్లే ఏమన్నా మనం కూడా ఇద్దాము అని చెప్పి నేను అప్పుడప్పుడు బజ్జీలు వేసుకెళ్ళేదాన్ని. కాస్త వేడివేడిగా ముందే అడిగేదాన్ని ఏం ఆయిల్ వాడతారు ఏంటని, ఆ ఆయిల్ తెచ్చుకొని పెట్టుకుని నాన్నగారికి ఎక్కువ కాదు హాట్ ప్యాక్లో గబుక్కున ఒక బజ్జీలు కానీ మసాలా వాళ్ళు కానీ కాసి బాగుండాలి నాకు వచ్చింది ఏమన్నా స్వీట్ మళ్ళీ తింటారో తింటారు అని చెప్పి ఇయే వేసుకుని వెళ్ళేదాన్ని. వెళ్తే ఇక్కడ దగ్గర కాబట్టి సావిత్రి మామగారి ఇంటికి అట్ట వెళ్ళినప్పుడు గబుక్కుని వేసుకుని గబుక్కుని ఆట ఎక్కి వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోతే తినేవాళ్ళు వాళ్ళు చెప్పేవాళ్ళు ఇంకొకటి కాదు ఇంకోటి వెయ్యని అట్లా తిన్నారండి అట్లా చెప్పేవాళ్ళు. అదేదో సంతోషం అట, అది అదోసారి అట్లా జరిగింది. తర్వాత అరుణాచలం వెళ్ళినప్పుడు మళ్ళీ ఓసారి మధురా నగర్ వెళ్ళినప్పుడు కూడా ఒకటి రెండు సార్లు ఈ బజ్జీలు వేసుకెళ్ళటం వల్ల ఓసారి అన్నారు నాన్నగారు బాలేదు ఇంక మీరేం తీసుకురావద్దని చెప్పారు. చెప్పిన తర్వాత సరే మరి అట్లా భక్తులు అలా అన్నయ్యప్పుడు మనం తీసుకెళ్ళకూడదు కానీ మానేశారు. మానేసిన తర్వాత మళ్ళీ స్పీచ్లో అదే మీ ఇంట్లో సత్సంగం జరుగుతున్నప్పుడే లక్ష్మి గారు అంటే ఏంటి నాగేశ్వరి బజ్జీలు తీసుకురావట్లేదు ఏంటి అని అడిగారు. ఏం తీసుకురావట్లేదేంటమ్మా అన్నారు. అనగానే ఏం చెప్తాను తల ఉంచుకుని అట్లా ఊరుకుని ఉండిపోయాను అన్నమాట. అయితే అన్నీ తెలుస్తూ ఉంటాయి నాన్నగారికి చెప్తూ ఉంటాయి అన్నమాట. అయితే మళ్ళీ అరుణాచలం ఒకసారి వెళ్ళినప్పుడు అందరిని పేరు పెట్టి పిలిచేవాళ్ళు, జయ, లక్ష్మి, విజయ ఇవన్నీ పిలుస్తా ఉంటే నేను అనుకునేదాన్ని నన్ను ఎప్పుడు పెట్టి నన్ను పేరు పెట్టి ఎప్పుడు పిలుస్తారో నాన్నగారు అనుకునేదాన్ని. ఎంత పుణ్యం చేసుకోవాలనుకుంటే అరుణాచలం అన్నప్పుడు అనుకున్న మరుసటి రోజు సాయంత్రం దీర్ఘ అమ్మ నాగేశ్వరి అని పిలిచారు. పిలిచి ఏదో అడుగుతున్నారు. అప్పుడంతే అసలు తర్వాత ఏంటో నాకు వినిపించు ఇంకేది ఆ మాట అంతే షాక్ మాట. అట్లా ఏదనుకుంటే అది నాన్నగారు వెంటనే చూపించేసేవాళ్ళు. అయితే నాన్నగారు హైదరాబాద్ వచ్చినప్పుడు 1 వీక్ 10 డేస్ ఉండేవాళ్ళు. ఏమన్నా 2 టైమ్స్ ఏమన్నా స్పీచెస్ ఉంటాయేమో హాల్లో, మిగతా ఎంత ఇంట్లో సత్సంగాలు జరుగుతూ ఉంటాయి, ఎవరి ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో సత్సంగం జరుగుతాయి. దానికి అట్లా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం కదా. అప్పుడు అసలు ఎంత ఎనర్జీగా ఉండేదో మాకు, అసలు ఎంతంత పనులు చేసుకునేవాళ్ళం. పొద్దున్న పనులు చేసుకుని పొద్దున్న ఇటు సావిత్రి మామగారి ఇంటి వెళ్ళటం, మధ్యాహ్నం ఇంకెవరింట్లో ఉంటే అట్లా వెళ్ళిపోవటం, మళ్ళీ రావటం, ఇంట్లో పని చేసుకుంటాం. నా అసలు నా పనికి నాకే ఆశ్చర్యం వేసేది. అయితే ఇదంతా నాన్నగారు చదివే ఇంత ఇదిగా చూస్తున్నారు అని నాకు మైండ్కి అట్లా అనిపించేది అనమాట. ఇంకంతే ఆయన ఏది చెప్పినా తూచా తప్పకుండా ఇంట్లో మట్టి పాటించుకునేదాన్ని. అయితే ఆ సెండ్ ఆఫ్ మట్టికి వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు పొద్దున్న రాగానే స్టేషన్కి వెళ్ళడం, మళ్ళీ నాన్నగారు వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ సెండ్ ఆఫ్. అప్పుడైతే ఇంక ఏడుపు, ఆ ట్రైన్ వెనకాల పరిగెత్తుతూ ఉండేవాళ్ళం. తాతాలు చెప్పేవాళ్ళు, నాన్నగారు ఇంకా ఆగండి ఆగండి అని సరి చేసేవాళ్ళు. ఒకసారి తీసుకొచ్చి ఆయన లోపలికి వెళ్ళిపోవాళ్ళు, ఇలా ఇంకా వదలట్లేదు అంటే మేము లేట్ అయిపోతుంది, మళ్ళీ ఇళ్ళకి వెళ్ళేటప్పుడు బోల్ టైం అయిపోతుంది అని చెప్పి అక్కడికి సికింద్రాబాద్లో వెళ్ళేటప్పుడు మానేసి లేట్ బండి కాచిగూడలో వస్తుందని అక్కడికి వచ్చేవాళ్ళు. అయినా కూడా అక్కడికి కూడా వెళ్ళిపోయేవాళ్ళం. ఆ రాత్రి ఇప్పుడు 10:40 అట్లా ఉండేది బండి. అయినా కూడా మేము వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళు ఏంటి ఇంకా వెళ్ళేటప్పటికి 12 అయిపోతుంది ఇళ్ళకి వెళ్ళిపోయేటప్పుడు అని ఒకసారి నాన్నగారు కిటికీలోంచి లేచి వెళ్ళిపోయి ఆయన బర్త్ మీద పడుకునేవాళ్ళు. పడుకున్నా సరే ట్రైన్ వెళ్ళేదాకా అక్కడే ఉండేవాళ్ళు. ఇక 10 రోజులు అయిపోయిన తర్వాత పండగ దినాలుగా ఉండేది. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అసలు ఏంటి ఏం పని చేయబుద్ది సార్ కాదు, ఎవరన్నా ఏదైనా కదిపితే కోపం, ఏమైనా పని చేయాలంటే ఏదైనా చేయమన్నా కూడా అదొక రకంగా కోపంగా అదొక రకంగా అనిపించింది అనమాట. అంత బాగుండేది. ఓసారి పుట్టినరోజు జున్నూరుకి వెళ్తా ఉంటే ఒక పుట్టినరోజు నాన్నగారి పుట్టినరోజుకి ఒక రోజు ముందు రోజు అయినాం. వెళ్తే అక్కడ అంతా వాళ్ళతో చెప్పారంట, ఇవాళ 7 బ్రాహ్మణులు వస్తున్నారు వాళ్ళకి అక్కడ ఆశ్రమంలో వంట చేయించండి అని చెప్పారంట. చెప్తారు మాది, మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు మీరేనా 7 నాన్నగారు పొద్దున్న ఇట్లా అన్నారంటే మాకు ఎంతమంది వెళ్ళామని కూడా మాకు తెలియదు. మళ్ళీ లెక్క పెట్టుకున్నాం మేము, 7 అయితే మేమే అన్నాం. బ్రాహ్మణులు ఎంతకన్నారంటే నాకు అప్పుడు అనిపించింది, ఎందుకంటే నేను నాన్ వెజ్ మానేశాను కదా అక్కడ ఆ దేవరాజు కనసభలో అనుకున్నాను కదా, అప్పుడు సడన్గా అది నాకు తట్టిందన్నమాట. అందుకునే బ్రాహ్మణులు అన్నారన్నమాట. అంటే ఇక్కడ అనుగ్రహం ఉంది నాన్నగారు చూపించారని చెప్పడం కోసం నాకు ఇట్లా మాట్లాడారని తెలిసిందన్నమాట. ఎక్కడికక్కడ అసలు మాకు గుర్తు రావటం అంటే సబ్జెక్టు పెద్ద పెద్ద సాధనలు ఏమి లేవు, నాన్నగారు ఏది చెప్తే అది అంతే అలా ఫాలో అయిపోయాడు. ఏ సమస్య వచ్చినా సరే ఆయన చెప్పింది ఆ సబ్జెక్ట్ ఏదో జేబుల్లో క్యాష్ లాగా పెట్టుకుని ఏ సమస్య వచ్చినా గబుక్కున తీసేయడం, నోటు బదులు వాక్యం, జేబులో నుంచి వాక్యం తీసుకుని వెంటనే తలపెట్టుకుంటాం కామ్గా అయిపోవటం. అట్లా సాఫీగా సాగిపోయి ఎంత ఇది వచ్చినా కూడా పెనుసుఫాన్ లాగా ఏది వచ్చినా కూడా జాయింట్ ఫ్యామిలీలు కదండి ఒక్కోసారి ఏయోటి వస్తూ ఉంటాయి, వచ్చినా కూడా అంతే నాన్నగారు నాన్నగారు అనుకుంటాం. నాకు ఒకసారి ఏదన్నా కల్లో ఏదన్నా వచ్చినా కూడా ఆ మెలుకుతో పాటు వెంటనే లోపల నుంచి నాన్నగారు నాన్నగారు అసలు ఏంటో నాకు తెలియకుండానే వచ్చేస్తుంది నాన్నగారు నాన్నగారు అంటే నేను ఒకవేళ మొదట్లో కూడా నాన్నగారితో నేను ఐడెంటిఫై ఉంటున్నానేమో అందుకునే నాకు మెలుగు రాగానే వెంటనే నాన్నగారు అని వస్తుంది. ఆ దడతో పాటు ఆ కళ ఏదో వచ్చేది తెలిసేది కాదు, ఆ నాన్నగారు అని వచ్చేసేది అంటే నాకు ఆశ్చర్యం అనిపించేది అనమాట. ఈ పనులు చేసేటప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా ఇలా వెళ్తుంటే అమ్మో మాకు ఇంట్లోనే మాట, ఏదన్నా పని చేస్తే ఏదైనా తక్కువ పని చేసి పనికి ఎగ్గొట్టేసి వెళ్ళిపోయామా, మళ్ళీ ఆ మాట నాన్నగారికే వస్తుంది, ఆయన రావటం వీళ్ళు ఇంట్లో పనులు చేయకుండా వెళ్ళిపోయారని ఎక్కడ మాట వస్తుందో అని చాలా జాగ్రత్తగా పనులన్నీ చేసుకుని ఎంత కష్టపడైనా సరే పనులన్నీ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఒకసారి రోజుకు 3 వెళ్ళిపోయేవాళ్ళం నాన్నగారి దగ్గరికి. అయితే అందరూ కూడా చాలా ఇప్పుడు సిద్ధయ్య గారు వాళ్ళు ఏంటి, ఇప్పుడు పద్మ గారు వాళ్ళు ఏంటి, ఇంకా ఎవరు వెళ్ళినా కూడా సౌగందుకి వీళ్ళు అందరూ ఉండేవాళ్ళు, ఎవరు వెళ్ళినా వస్తే హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే నా పరిస్థితి అందరికీ తెలుసు. అది తీసుకెళ్ళేటప్పుడు నన్ను గబుక్కుని ఏదో ఫోన్ చేయడం ఏదో చెప్పేసి అప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళిపోవటం అంటే చేస్తే ఒకసారి ఏంటంటే నాన్నగారు పాద పూజ చేసేటప్పుడు ఇంటికి వచ్చినప్పుడు పాద పూజ చేసుకున్నాం. పాద పూజ చేసుకున్నప్పుడు నాన్నగారు భోజనానికి ఏదైనా నాన్నగారు భోజనం పెట్టాలంటే ఒకసారి నాగలక్ష్మి గారు వచ్చాడు, లేకపోతే మెడ్రాస్ పద్మావళి అమ్మగారు వచ్చేవాళ్ళు. ఆ వంటలు అవి కొంచెం తెలియదు కదంటే నేను వచ్చి చేసి పెడతానని చెప్పి పద్మావళి అమ్మగారు వచ్చేవాళ్ళు. వస్తే అట్లా ఒకసారి చేసినప్పుడు ఏమైందంటే నేను నాన్నగారు ఏమి తినరు అని ముందే చెప్పేవాళ్ళు, ఒక పాయసం తింటారు పెరుగు మంచిగా తోడు పెట్టండి అని చెప్పేవాడు. సరే అయితే చేసేవాడు. ఓసారి భక్తులందరికీ ఇది ప్రసాదాలు పెట్టాలి కదండి, నాన్నగారు వచ్చినప్పుడే పాద పూజ చేసినప్పుడు భక్తులు కూడా ఏదో లడ్డు అయ్యి పులిహార దద్దోజనం అట్లా ఆ రామకృష్ణ మఠంలో చేస్తారు. మళ్ళీ లేవకుండా వడ్డించుకుండా ఒకేసారి ప్లేట్లు అన్నీ పెట్టేసి ఇస్తే వాళ్ళు కడుపు నిండిపోతుంది. ఆ పద్ధతి బాగుందని సాయి గారు చెప్తే సరే అట్లాగే. అయితే నేను నాన్నగారికి లడ్డూలు పెట్టాను, ఎందుకంటే తినరు కదా మళ్ళీ ఎందుకు వచ్చింది మనం నాన్నగారు పడని మనం శనగపిండి కదా ఎందుకు మనం పెట్టకూడదని ఒక డబ్బా భక్తులు బయట పంపించి ఇంకో డబ్బా రెడీగా పెట్టి అక్కడ అయిపోతే మళ్ళీ తీసుకెళ్తాను నాన్నగారికి ఎదురకుండా పెట్టాను కానీ నాన్నగారికి పెట్టకపోతే అడిగారు. ఆ లడ్డు నువ్వే చేసావా అని అడిగారు. అవునండి అంటే భక్తుల కోసం చేసావా, ఇవన్నీ నువ్వే చేసావా అని అడిగారు. అవునండి రాత్రి కూర్చొని చేశానండి అన్నాను. అయితే ఓ లడ్డు ఇడి అన్నాడు అని లడ్డు మొత్తం తినేశారు. అప్పుడు వర్ష కూడా ఉన్నారు అక్కడ.
అవును అవునా అండి,
అందరూ కొంగుతారు. అప్పుడు నాకు చాలా సిగ్గు అనిపించింది, అయ్యో నేను పెట్టకుండా ఎదురుగుండా పెట్టాను, ఆయన పెట్టలేదు, ఆయనే అడిగి తీసుకుని అంత సిగ్గు అనిపించింది అన్నమాట. అయితే మా విషయంలో అన్ని ఇంకా నాకు అసలు టూ గురువనే కానీ సబ్జెక్టు పరంగా గురువే కానీ నాకైతే నాకు మా నాన్నగారే, ఏ పని చేసినా నాన్నగారే, ఏ విషయం వచ్చినా నాన్నగారు. సాయి గారు నన్ను ఏదన్నా అడిగితే మీరు నాన్నగారిని అడగండి, ఆయన ఎట్లా చెప్తే అట్లా చేయండి, ఆయన మాటే నా మాట అని ఆయన ఖచ్చితంగా చెప్పేదాన్ని. సాయి గారు నన్ను మట్టి నాన్నగారిని అడిగిన తర్వాత మట్టి నా దగ్గరికి రావద్దు, నన్ను అడగద్దు, ఆయన ఏది చెప్తే నేను అదే చెప్తాను, మీ ఇష్టం, మీకు ఇష్టమైతే వినండి లేకపోతే వద్దు అని ఖచ్చితంగా చెప్పేదన్నమాట. అట్లాగే మా అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత జిఆర్ రాశాడు, రాస్తే ర్యాంక్ ఏదో వచ్చింది రాలేదు, కాకపోతే మళ్ళీ రాస్తానన్నాడు. వద్దురా అప్పటికే 25,000 మళ్ళీ 25,000 కట్టాలి అంటే, లేదు మమ్మీ రాస్తానంటే సరే నేను ఒప్పించి పని చేశాను. ఇక్కడ ఎవరో చెప్పారు ఊళ్ళో పంతులు గారు ఉంటారు ఆయన అన్నీ చెప్పేస్తారు ముందే అన్నాడు జ్యోతిష్యం. చెప్తే మళ్ళీ 25,000 ఎందుకు ఉపయోగిస్తామని ఆ జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అతను చూసి పేరు అయ్యి చూసి నక్షత్రం పెట్టి ఈ బాబు చదువు కోసం ఫారెన్ వెళ్దమ్మా అని చెప్పారు. అనగానే ఇంకా చెప్పాడు కదా అని ఇంకా నువ్వు వెళ్ళక్కర్లేదురా అంటే ఆయన చెప్పారంటే అదేంటి మమ్మీ అని అన్నాడు. అంటే అది అంతే అని చెప్పేసి మానేశాడు. పాపం తర్వాత ఇహ ఏదో కోర్సులు నేర్చుకుంటున్నాడు కంప్యూటర్స్ అయ్యి. అయితే ఒకసారి నాన్నగారు వచ్చినప్పుడు నన్ను నాన్నగారి దగ్గర తీసుకెళ్ళి అన్నారు. సరే అని తీసుకెళ్ళాను. తీసుకెళ్తే అక్కడ మధురానగర్ లక్ష్మీ గారి ఇంట్లో బంజారా హిల్స్ జూగి హిల్స్ అనమాట. అయితే లోపల గదిలోకి తీసుకెళ్ళి తీసుకెళ్తే నమస్కారం పెట్టుకున్నాడు. పెట్టుకుని ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగారు. అడిగితే ఏం చేస్తున్నాను గారు, కంప్యూటర్స్ నేర్చుకుంటున్నాను, ఇంక ఇప్పుడు ఫర్దర్గా కొత్తవి వచ్చి నేను నేర్చుకుంటున్నాను, జిఆర్ఆర్ రాశానండి, రాలేదు, మళ్ళీ రాస్తానంటే మమ్మీ ఒప్పుకోలేదు, ఆయన ఎవరో పంతులు గారి దగ్గర తీసుకెళ్ళారు. నేను షాక్ అయిపోయాను, అదేంటిట్టా చెప్పేస్తున్నాడండి, జ్యోతిషుడి దగ్గర తీసుకెళ్ళారు మమ్మీ, ఆయన ఏదో చెప్పారని చెప్పి ఇప్పుడు నన్ను రాయిద్దు అన్నాను. కానీ నేను ఇది చాలా భయం వేసింది, స్టన్ అయిపోయి గబుక్కున్న నిదానంగా నాన్నగారు వెనకాల వెళ్ళి నిలబడ్డాను. నిలబడితే నాన్నగారు నడుము చేయిని పెట్టుకుని నువ్వు అట్లా ఎట్లా చేసావు, నువ్వు మామూలుగా నీ పాటికి నువ్వు చదువుకుని నీకు ఏది కావాలంటే అది చూసుకోవాల్సింది కదా అని చెప్పి మళ్ళీ ఇట్లా వెనక్కి నేను కనిపించలేదని వెనక్కి తిరిగి, నువ్వు అలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళావేంటి, నీకు అలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా అంటే, నేను ఉండగా నువ్వు మళ్ళీ అటు ఎందుకు తీసుకుపోయావని ఉన్నాయా అనగానే నాకు సిగ్గిస్తాలు ఉంచుకున్నాను. నువ్వు ఎప్పుడు అట్లాంటి పనులు చేయి మాకు అని మళ్ళీ ఇటు తిరిగి మా అబ్బాయితో, నువ్వు ఏ పరీక్ష రాయాలన్నా ఏది చేయాలన్నా నీ పాటు నువ్వు చేసుకో, నువ్వు మమ్మీని అడగద్దు అని చెప్పారు. ఇక ఆ మాట చెప్పింది అది నాకు చెంప చెల్లుమని అనిపించింది. ఇక అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా మా అబ్బాయి విషయంలో నేను అసలు జోక్యమే చేసుకోను. ఏదన్నా పిల్లల విషయాలు ఏదన్నా అంటే నాన్నగారు ఫోటోలు ఇచ్చాను వాళ్ళు పెట్టుకుంటారు దేవుడి దగ్గర, మీకు నాతో ఏది చెప్పుకోవాలని మీరు ఆయనతో చెప్పుకోండి, ఆయన ఎట్లా చేస్తే ఆయన ఒక స్ఫురణ రూపంలో మీకు చెప్తారు, మీరు అది పాటించండి, మీరు అట్లా చేసుకోండి అని చెప్పారు. అప్పటికిప్పుడు మా అబ్బాయిని మట్టుకి ఆ విషయంలో నేను ఏ విషయంలో కూడా నేను కలగ చేసుకోలేదు. అట్లాగే మా అమ్మాయి విషయం కూడా బీసీఏ చదివిన ఎంసీఏ చేయమంటే కాదు నేను లండన్ వెళ్ళి చదువుతాను, ఇది ఎక్కడ కూడా ఇప్పుడు వెళ్ళి లండన్ చదవటం ఏంటి వద్దన్న కూడా వినలేదు. వినకపోతే సర్లే నాన్నగారికి నిదానంగా చెప్పి నేను మీతో చెప్పినట్టు కాకుండా మీరు చెప్పండి నాన్నగారు అంటే సరేలే అమ్మా అన్న. ఒకసారిలో ఒకసారి ఎక్కడికో త్యాగరాజ గంసంలో మీటింగ్ ఉన్నప్పుడు మళ్ళీ స్పీచ్కి ఒకసారి టీ తాగడానికని మా ఇంటికి వచ్చి తర్వాత వెళ్తారన్నమాట స్పీచ్కి. అప్పుడు టీ తాగినప్పుడు అప్పుడు కూర్చోబెట్టి ముందు కూర్చోబెట్టుకున్నాను. కూర్చోబెట్టుకుంటే ఏంటి ఏం చేస్తున్నావు అంటే బీసీ అయిపోయిందండి, ఇప్పుడు నేను ఫర్దర్ స్టడీస్కి లండన్ వెళ్దాం అనుకున్నాను. ఎందుకు వెళ్దాం అనుకున్నాను, ఇక్కడే చదవచ్చు కదా అన్నారు. నాకు లండన్లో అయితే బాగుంటుంది అనిపించింది అని, వద్దు నువ్వు వెళ్ళ మాకు వెళ్ళకుండా పెళ్ళైన తర్వాత వెళ్ళదు కానీ నువ్వు ఇక్కడే ఉండు అని కళ్ళల్లో చూశారు. చూస్తే చూశారు అయిపోయింది. ఇంకా తర్వాత సరే మేము మీటింగ్కి వెళ్ళిపోయాం చార్ కదా. తర్వాత ఇంకా తర్వాత నన్ను ఏం అడగలేదు ఇంకా మా అమ్మాయి అడగకుండా ఎంసీఏ దేనికి వెళ్ళింది, సెంటాన్స్లో ఎంసీఏ చేసింది, ఇంకా ఆ చదువులో ఉందన్నమాట. తర్వాత ఇంకా పెళ్ళైన తర్వాత లండన్ వెళ్ళింది, ఇప్పుడు కూడా లండన్లోనే ఉంది. నాన్నగారు చెప్పినట్టే ఫిబ్రవరిలో పెళ్ళయింది, మార్చిలో లండన్ వెళ్ళిపోయింది. ఇంకా తను నాకైతే ఇంకా నన్నేమీ ఇంకా ఇచ్చేయలేదన్నమాట. అయితే సాయి గారు జాబ్ కోసం కూడా అంతే, ఈయన ఏదో ఒకటి చేస్తారు చేసి మళ్ళీ నాగేశ్వరి ఒప్పుకోవట్లేదండి జాబు రిజైన్ ఇచ్చేసేసి ఏదో బిజినెస్ మరి ఏదో అని చెప్పారంట. అవన్నీ నాకు చెప్పలేదు. సడన్గా ఒకసారి ఫోన్ చేశారు నాన్నగారు నాకు, మరి ఇందిరా అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎక్కడో ఫోన్ చేసి సాయి గారు ఫోన్ చేసి నాన్నగారు మాట్లాడతారంట అని నాన్నగారికి ఇచ్చారు. ఇస్తే ఇదేంటి మళ్ళీ ఏం చెప్పారో ఏంటో అక్కడ అని సర్లే ధైర్యంగా ఉండాలని అనుకుని నాన్నగారు ఫోన్ చేసి మాట్లాడతారని, అమ్మ సాయి గారు జాబ్ చేయరంటలే విఆర్ఎస్ తీసుకుంటారంట, ఏదైనా ప్రైవేట్గా చేసుకుంటారులేమ్మ, నువ్వేమన మాకు సాయి గారిని అన్నారు. అనగానే నేను అన్నా నేనేం అంటాం కాదు నాన్నగారు, పిల్లలు ఇద్దరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు, కాబట్టి మనకి ఆస్తులు ఏమి లేవు, వెనకాల ఉన్నది ఒక ఇల్లు నాన్నగారు. ఇప్పుడు ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతుంటే వాళ్ళు ఫర్దర్ స్టడీస్కి మరి జాబ్ చేసేదని నేను అందుకు అన్నాను నాన్నగారు, మీరు ఎట్లా చెప్తే అట్లాగే. నేను దానికోసం పిల్లలు ఇంకెక్కడా సెటిల్ అవ్వలేదని నేను అన్నాను, అందుకని మీరు ఎట్లా చెప్తే అట్లా నాన్నగారు, దాని ప్రకారం వెళ్ళిపోదామంటే అంతా అక్కడ వర్క్ స్టార్ట్ చేశారు. ఈయనేమో ఈయన పాటికి ఈయన విఆర్ఎస్ ఇచ్చేశారు, లెటర్ ఇచ్చేసారు, అయిపోయింది. ఇప్పుడు నాన్నగారు మరి నేను చెప్పాను కదండి, ఇప్పుడు ఇద్దరు మాటలు విన్నారు, అక్కడ ఆయన మాటనే ఆయనది కరెక్ట్ చేసినట్టు చేశారు, ఇక్కడ నేను చేసేటప్పటికి ఇక్కడేమో ధర్మం వచ్చేసిందండి. ఇక్కడ ధర్మం వచ్చేటప్పటికి ఒక ధర్మప్రభు ఏం చేస్తారు, దాంట్లోనే మనం ఇది చేస్తారు. అందుకు నేను ఏం చేశారు, ఆయన సాయి గారు ఇచ్చేశారు విఆర్ఎస్ లెటర్, అసలు ఆ రోజు వెళ్ళిపోవాల్సిన లెటర్ ఆగిపోయిందంట, ఢిల్లీకి వెళ్ళాలంట ఆగిపోయిందంట. ఆయన ఏంటో మరి మిగతా ఫ్రెండ్స్ కూడా నువ్వు ఎట్లా ఇచ్చావు, 12 ఇయర్స్ నీకు ఇంకా ఇది ఉంది కదా, 12 ఇయర్స్ నీకు ఇంకా పీరియడ్ ఉంది, నువ్వు అంత ఎందుకు ఇచ్చావు అని కోపడ్డారంట. ఇక ఆయనకి నేను ఇచ్చేసాను ఇంకేమైంది అయిపోయిందని ఆలోచించుకొస్తాంటే వాళ్ళ బాస్ ఎదురయ్యారంట, కంపెనీలోనేది బాస్ ఎదురయ్యి ఏంటి సాయి ఏం చేస్తున్నావు ఏదో అంటే ఇది పిచ్చి పని చేశానండి విఆర్ఎస్ ఇచ్చేసాను అని చెప్పారు. అంటే ఎన్నేళ్ళు సర్వీస్ ఉందంటే 12 ఇయర్స్ అంటే 12 ఇయర్స్ అంటే నీకు ఏం బెనిఫిట్స్ వస్తాయి అని నువ్వు ఇచ్చావు, సరే నేను చూస్తాలని బ్యాడ్జ్ నెంబర్ తీసుకుని నేను ట్రై చేస్తానని చెప్పి వెళ్ళారంట. వెళ్ళి అక్కడ ఆఫీస్ రూమ్లోకి వెళ్తే ఆ పేపర్స్ టేబుల్ మీదే ఉన్నాయంట, టేబుల్ మీద ఉంటే గబుకున తీసి ఆ పేపర్ ఈ బ్యాడ్జ్ నెంబర్ ప్రకారం ఆ పేపర్ బయటకు తీశాను. తీసుకెళ్తే అక్కడ ఉన్నాయని అన్నారంటే ఎందుకు ఆ పేపర్ తీస్తున్నావు అని అడిగారు. ఏం లేదులే చూస్తున్నానని చూసి ఇప్పుడు ఈయన మనసు మార్చుకున్నారు సాయి గారు, ఇప్పుడు వద్దన్నారు, నన్ను రిక్వెస్ట్ చేశారు, అందుకని ఆయన తప్పుగా ఆలోచించుకున్నారేదో అందుకని నన్ను ఇప్పుడు ఆ పేపర్ తీసుకొచ్చేయమన్నారు అన్నారు. ఈయన కూడా బాసే ఆయన కూడా బాసే అయితే వెంటనే ఇంకా సాయిలు అని ఊరుకున్నారంట. అలా పని అక్కడ వర్క్ చేయించారండి. తర్వాత 12 ఇయర్స్ కూడా చక్కగా సాఫీగా ఆయన జాబ్ చేసుకున్నారు. అది మా ఫ్యామిలీ నిలబట్టడానికి కూడా అదో పెద్ద కారణం అండి. 12 ఇయర్స్ అంటే మాటలా కాదు కదా. అయితే నేను సాధనలు అంటే ఏమి లేదండి, నాన్నగారు చెప్పింది చెప్పినట్టుగా అలా నడుచుకోండి అంతే. అది పెద్ద పెద్ద సాధనలు అమ్మా మాటలు కూడా ఒక్కొక్కటి నాకు అర్థమయ్యేది కదండి, అర్థం కాని మటుకు వదిలేసేదండి, నాకు అర్థమైన మట్టుకు నేను పెట్టుకునేదాన్ని అండి. అయితే ఒకసారి విజయ్ గారింటికి వెళ్ళామండి, జూబ్లీ హిల్స్ విజయ్ గారింటికి వెళ్తే వీళ్ళు చెప్పుకుంటా ఉండే వాళ్ళు భక్తులు, రాత్రిపూట ఇట్లా కూర్చున్నాం మేము సరదాగా, నాన్నగారు ఏం జోక్స్ వేశారో ఏంటో అని ఓ చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటే అవునా ఆ వైభవం కూడా చూడాలనిపించింది నాకు. చూడాలనిపిస్తే విజయ్ గారింట్లో అయిపోయింది, 8 అయిపోయింది, ఇంకా వచ్చేస్తున్నామండి. వచ్చేస్తా అంటే నేను అన్నాను ఏమండి అక్కడి నుంచి లక్ష్మి గారింటికి వెళ్తారు కదా మనం కూడా వెళ్దామంటే వద్దొద్దు అమ్మ కోపడుతుంది వెళ్ళిపోదాం, అమ్మ అనగానే నాకు భయం సార్లు వెళ్ళిపోదాం అన్నాను. అందుకని మనసులో అట్లా అనిపించింది, వెళ్ళి అక్కడ కూర్చుందాం నాన్నగారు ఏం మాట్లాడతారు ఏంటి విందాం ఆ జోక్స్ అని అనిపిస్తే వెంటనే మేము అందరం వెళ్ళిపోయారు. ఇంకా ఈయన బండి దాంట్లో మోటార్ బైక్ తీసి యువతకు తీసుకొస్తాను. ఈలోపు విజయ్ గారు సాయి గారిని అడావుడిగా పిలుస్తున్నారు. విజయ్ పిలుస్తా అంటే ఏంటండి అని నేను ఆయన బండి దగ్గర ఉన్నారని నేను గవ వెళ్ళా. ఏంటండి అని అంటే నాన్నగారు వాచి మర్చిపోయారండి, అదేదో కొత్త వాచి ఏదో గోల్డ్ కోటింగ్ ఏదో అన్నారు, అప్పుడు కాస్ట్లీ వాచి, మీరు కొంచెం ఏమనుకోకుండా ఆ వాచి ఇస్తారా నాన్నగారికి, లక్ష్మి గారి ఇంటికి వెళ్ళారు కదా మీరు ఇచ్చేసి అటు నుంచే వెళ్ళిపోండి. నాకు ఇంకా సంతోషం అలాగేనండి ఆ వాచి పుచ్చుకొని చక్కగా ఎవరుకుంటే లక్ష్మి గారింటికి వెళ్ళాం. చక్కగా 1 అవర్ కూర్చున్నామండి అక్కడ నాన్నగారు చక్క మంచి, అసలు అక్కడ గురువు గారు కానీ ఏమీ లేదు, మంచి సాఫీగా మనలాగానే కూర్చుంది, జోక్స్ కబుర్లు బాగా చాలా సాటిస్ఫై అయింది. ఈ వైభవం కూడా చూపించేశారు నాన్నగారు అనిపించిందండి నాకు. టైం అయిందండి, అమ్మో టైం చాలా అయింది కదా,
పర్వాలేదు
ఇంకా అయిపోయిందమ్మా. నేను ఏ సాధన చేసినా ఇది లేదు కాబట్టి నాకు ఈ కరోనా రావటం వల్ల ఇక్కడ నాకు సాధన బాగా జరుగుతుందమ్మా.
ఓ ఇప్పుడు ఉందా, తగ్గిపోయిందా పూర్తిగా?
ఏంటండి
కాదు, కరోనా సీజన్ లో ఇంట్లో ఉండడం వల్ల అంటున్నారా?
ఇంట్లో ఉండటం వల్ల నాకు, ఎందుకంటే ఈ పెళ్ళిళ్ళు లేవు, ఒకళ్ళు మన ఇంటికి రావటం లేదు, మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళటం లేదు, ఈ నేను మోసుకుపోవటం లేదు, ఇక పెళ్ళిళ్ళు లేవు, పేరెంటాలు లేవు, షాపింగ్ లేవు, ఏది లేదు, హాయిగా ఉంది. రోజు డైలీ సత్సంగం పెట్టుకున్నాము, బాబు గారు పద్మ ప్రసాద్ గారు, నేను సాయి గారు, ఇంకా బేబీ అని పద్మాల సిస్టర్ అమెరికాలో ఉంటారు, ఇప్పుడు బేబీ కూడా అమెరికాలో ఉంది. మేము అందరం ఒక సత్సంగం పెట్టుకున్నాం అండి, నుంచి 8:30 ఒక గంట చక్క పాత పుస్తకాలండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తున్నాయి కదండి, 35 ఇయర్స్ బ్యాక్ ఇవ్వండి, మనకు తెలియని ఒక్కొక్క పేరా చదవటం, ఆ పేరాలది ఆ రోజంతా దాన్ని గమనిస్తామాట.
వెరీ గుడ్,
కరోనా వైరస్ మట్టికి చాలా, నాకు మట్టికి నాకు, మిగతా వాళ్ళకి కొంతమంది బాధలు పాపం జాబ్ చేసుకునే వాళ్ళకి పిల్లలకి ఎన్ని ఉండొచ్చు, కానీ నేను ఇదైతే పాజిటివ్ గా తీసుకున్నాను. తీసుకున్న సాధన మట్టికి బాగా జరుగుతుంది. ఇంకా ఇది కూడా నాన్నగారి అనుగ్రహం, ఎందుకంటే ఆడతా పాడతా వెళ్ళిపోయాం అల్లరి పిల్లలాగా కాదు, మరి ఈ దేహం ఉండంగానే మరి అదేదో వైభవం కూడా చూపించాలి కదండి అని నేను అనుకుంటున్నాను. అందుకని గబగబా సాధన చేయించేస్తున్నారు.
అవును,
ఏదో అంతే నాన్నగారు ఉన్నారు, ఇంకా అంతకు మించింది ఏమి లేదు. వైభవం
చాలా బ్యూటిఫుల్,
ఆనందంగా ఉండటమే.
ఎక్కడైతే
బయటకు వచ్చేసాను, ఎక్కడైతే సమస్య వచ్చిందో నేను బయటకు వచ్చేసాను, అదే బండ గుర్తు. మళ్ళీ నేను తీసుకెళ్ళిపోయి దాంట్లో పెట్టడమే. ఇంకో మాట కూడా చెప్పాను, వేదాంతాల సారం, వేదాల సారం గానీ భగవద్గీత గానీ ఇంకా ఏ సారమైనా సరే, ఈ నేను బయటకు వచ్చేస్తానంటే దీన్ని తీసుకెళ్లి లోపల పెట్టుకుంటమే
అంతే.
వీటికన్నిటికీ సారం అదొక్కటని నాకు తెలిసిపోయింది. ఎందుకంటే రీసెంట్ గా సత్యనారాయణ గారు కూడా ఒక ఆయన ఉన్నారు, బుక్స్ రాస్తారు, మీకు తెలిసే ఉంటుంది బహుశా. అప్పుడు నలుగుది ఆయన చెప్పమని వీళ్ళు అడిగారు, ప్రసాద్ గారు, సాయి గారు. ఎందుకంటే వారానికి వస్తాను, ఒక 1 అవర్ మేము కూర్చుంటున్నాం. అసలు దాంట్లో క్లారిటీ ఇదే, ఏమీ లేదు. పాపం భగవాన్ కూడా మీరు సాధన చేయలేరు, ఈ ఇంద్రియాలు గొడవకి వెళ్ళమాక, ఒక ఇంద్రియం తీసుకెళ్తానంటే ఇంకొక ఇంద్రియం వస్తూ ఉంటుంది బయటికి, మీరు ఆ ఇంద్రియాలు కూడా మర్చిపోయి ఈ నేను మీద ఫోకస్ పెట్టండి. ఈ నేను ఎప్పుడైతే బయటకు వస్తాను దాన్ని తీసుకుని లోపల పెట్టడం, అది ఒక్కటే కాన్సన్ట్రేషన్ చేయనని చెప్పారు భగవాన్. ఈ మాట నాకు చాలా బాగా నచ్చేసింది. ఈ రోజు మొత్తం అదే, ఆ నేను మీద. అందరికి నమస్కారం, చాలా టైం తీసేసుకున్నాము, ఏమనుకోవద్దమ్మా.
ఏమనుకోవడం ఏంటంటే, అద్భుతంగా అంకుల్ 1.5 అవర్ పైన తీసేసుకుంటే మీరు క్లుప్తంగా ఎసెన్స్ అంతా ఇంకా వైభవంగా చెప్పారు. అండ్ ముగింపు కూడా అద్భుతం. అంటే ఇంకా మనసు ఎక్కడికన్నా సమస్య వస్తుంది అంటే అది బయటకు వెళ్తుందని దాన్ని తీసుకెళ్లి లోపల పెట్టడం తప్ప మనకు వేరే అది చేస్తున్నామన్నారు, అది జరుగుతుంది. మీరు అన్నట్టు నాన్నగారు ఈ సీజన్ ఎందుకు తీసుకొచ్చారంటే గుళ్ళు ఆశ్రమాలు అని తిరుగుతూ ఉన్నాము, ఏదో కాలక్షేపం చేస్తూ అన్నిటికి స్వస్తి చెప్పి లోపల చూసుకోమనేది చాలా వివరంగా అందరికి అర్థమయ్యేలా మాత్రం డెఫినెట్ గా చేశారండి.
అవును,
చాలా అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటున్నారు టైమ్.
నాన్నగారు అసలు నాన్నగారే ఉన్నారు ఉషా, ఇది మన వల్ల ఎక్కడ అవుతుంది ఉషా?
అవునండి, అవును. అంచేత అందరం బ్లెస్డ్, ఇది మనం టైం సద్వినియోగం చేసుకుని మనం వచ్చిన పని చూసుకుని వెళ్ళడమే.
నాకు దేని గురించి ఇంకా బాధ అనేది లేదు.
వెరీ గుడ్ అంటే సో నైస్, బాగా చెప్పారు మీ సాయి గారి తర్వాత మీరు చెప్పడం కూడా చాలా చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ ఆంటీ.
పర్వాలేదమ్మా, థ్యాంక్స్ అమ్మా, అందరికి
థ్యాంక్
యూ.
ఓం శ్రీనాథ పరమాత్మ. ఓం శ్రీనాథ పరమాత్మనే నమః.